ഹൃദയനാത്മം പങ്കുതാര. ഓം നമോ വെങ്കടേശ്വര, ഓം നമോ വെങ്കടേശ്വര, ഓം നമോ നാരായണായ, ഓം നമോ നാരായണായ. ഓം നമോ ഭഗവതേ വാസുദേവായ, ഓം നമോ ഭഗവതേ രുദ്രായ. ശിവായ നമഃ, ശിവായ നമഃ, ഓം നമ ശിവായ. ഇനി ഞാൻ ആത്മബന്ധുള്ള മല്ലി ഇക്കൾ പ്രവചനം ഭീമം വരണല്ലോ. ഏപ്രിൽ 12 തീയതി മല ഭീമം വരണല്ലോ പ്രവചനം. ജൂടപാലം റോഡിലേ പ്ലേസ് തരവാ ചെപ്താം. ഏപ്രിൽ 12 തീയതി ഭീമം വരണല്ലോ പ്രവചനം. ആനന്ദരാജു ഗാരി പേര് മീത രുദ്രരാജ ആനന്ദരാജു ഗാരു സ്വർഗി ആനന്ദരാജു ഗാരി പേര് മീത ജോലപാലം റോഡിലോ കല്യാണ മണ്ഡപം കടത്തുന്നു. ചില വേഗങ്ങൾ കടത്തുന്നു ആ കല്യാണ മണ്ഡപം. തരുവാത അക്കട ആ രോജന ഉദയം 9 ആനന്ദരാജു ഗാരി വിഗ്രഹം ആവിഷ്കരണം ഉണ്ട്. ഉദയം 9 മുതൽ 12 దాకా కొంతమంది పెద్దల ప్రవచనాలు ఉంటాయి. మధ్యాహ్నం 3 మన ప్రవచనం అదే రోజున ఏప్రిల్ నెల 12 వచ్చేది. జూరపాలెం రోడ్లో ఆనందరాజు గారి జ్ఞాపకార్థం నిర్మిస్తున్నటువంటి కళ్యాణ మండపంలో ఏప్రిల్ నెల 12 వచ్చేది. ఆ రోజున రమణ మహర్షి సూక్తులు అనే పుస్తకం ఉచితంగా పంచటం అవుతుంది. రమణ మహర్షి సూక్తులు అనే పుస్తకం ఉచితంగా పంచి పెడతారు ఆ రోజు మధ్యాహ్నం. ఈ నెలలో సమావేశాలు 9 చించినాడులో, ఈ నెల 9 చించినాడు గీతాభవనం ప్రాంగణం. 30 జిన్నూరు, ఈ నెల 9 చించినాడు 30 జిన్నూరు. తర్వాత మధ్యలో ఎక్కడున్నాయి అడిగిన శవకర్ గారిని. 9వ తేదీ చించినాడు, 30వ తేదీ జిన్నూరు, ఈ నెలలో 26వ తేదీ పచ్చేపురం. ఈ నెల 26వ తేదీ పచ్చేపురం స్కూల్లో భక్తులైన మీకు అందరికీ ఈ సమాచారం తెలియపరుస్తాం. ఇప్పుడు మనం శ్రీనివాస పెరుమాళ్ళు ఆలయంలో కూర్చున్నాం. పూర్వం ఇక్కడ సభ కూడా నిర్వర్తించాం. అప్పటికి మన లీడర్ గారు సజీవంగా ఉన్నారు. లీడర్ గారు వచ్చారు, నేను వచ్చాను. తర్వాత రమణాశ్రమానికి మన ఆయన పేరు రమణాశ్రమానికి కూడా ఒక గణేశన్ గారు వచ్చారు. నాకు బాగా జ్ఞాపకం. ఇదే హాల్లో మన మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం. లీడర్ గారు, తర్వాత గణేశన్ గారు, నేను కూడా ఆ రోజు మన ఇక్కడ సభను ఏర్పాటు చేసుకున్నాం. భవిష్యత్తులో ఎప్పుడైనా భీమవరంలో మీటింగ్లు పెడితే ఈ భీమవరం సెంటర్లో ఉంది. తర్వాత ప్లేస్ బాగుంది, పెరుమాళ్ళ సమక్షంలో కూడా చెప్పుకున్నట్టు అవుతుంది. ఇక్కడ ఏర్పాటు చేస్తాం భీమవరం. శ్రీనివాస పెరుమాళ్ళు వైష్ణవ సాంప్రదాయంలో ఉపాసనకి ఎక్కువ రంగనాథుడిని ఆరాధిస్తారు, శ్రీనివాసుడిని. తర్వాత వరదరాజ పెరుమాళ్ళు కంచిలో ఉంటారు. వరదరాజ స్వామి కంచిలో ఉన్నటువంటి వరదరాజ స్వామిని తిరుమలలో ఉన్నటువంటి తిరుమల వెంకటేశ్వర స్వామిని, తిరుమల దేవుణ్ణి, తర్వాత కంచె మన శ్రీరంగం రంగనాథుణ్ణి ఎక్కువ ఆరాధిస్తూ ఉంటారు వైష్ణవ సాంప్రదాయం. ఏదైనా ఒకటే ఉన్న వస్తువు ఒకటే బ్రహ్మం. మన హిందూ మతంలో ఉన్నటువంటి గొప్పతనం అది. భార్య ఒక దేవుణ్ణి పూజిస్తుంది, భర్త ఒక దేవుని పూజిస్తారు. ఎవరు ఏం అనుకోరు, ఒకరినొకరు ఆటంకం పెట్టుకోరు. మన హిందూ మతంలోనే ఉంది ఆ గొప్పతనం. మన ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ గారు వచ్చారు విశాఖపట్నానికి నన్ను చూడటానికి. ఆయన మాట అన్నారు, నాకు రమణ మహర్షి అంటే ఇష్టం అండి, మా ఆవిడకేమో షిరిడి సాయిబాబా అంటే ఇష్టం అండి, ఆవిడ ఇష్టం ఆవిడది నా ఇష్టం కాదు. అది మన మతం, హిందూ మతంలోనే ఆ గొప్పతనం అండి. ఎవరు ఏ దేవుణ్ణి ఆరాధించుకున్నా దానికి ఏమి ఈ దేవుణ్ణి ఆరాధించుకోవాలని ఏమి లేదు. ఉన్నది ఒకటే బ్రహ్మం. బ్రహ్మం అంటే ఆ రూప ఆరాధన. మనకి గణేశుడు ఇష్టమైతే గణేశుడు, శ్రీనివాసుడు ఇష్టమైతే శ్రీనివాసుడు, శివరూపం ఇష్టమైతే శివరూపం, అంబిక అమ్మవారు ఇష్టమైతే అమ్మవారు. ఏ రూపాన్ని ఆరాధించినా ఏ నామాన్ని స్మరించినా నేను ఆత్మ పొందేవాడు. మనం ఉన్నది ఒకటే ఒక వస్తువు, అది బ్రహ్మము. మన హృదయంలో ఉంది, అంతటా ఉంది, అన్నిటికీ ఆధారంగా ఉంది. అది సృష్టి ఉన్నా సృష్టి లేకపోయినా నామరూపాలకు ఆధారంగా ఉంది. అది నిజంత. ఆ బ్రహ్మమును కాదని మనం ఏమి చేయలేము. ఆ బ్రహ్మము శక్తివంతమైనది, జ్ఞానవంతమైనది, ప్రకాశవంతమైనది, తేజవంతమైనది. ఈ సృష్టిని మనల్ని కూడా నడిపేది ఆ బ్రహ్మమే. ఆ బ్రహ్మమునే కొంతమంది వెంకటేశ్వరుడిగా, శ్రీనివాసుడిగా, లేకపోతే శివుడిగా, అంబిగ్గా, రకరకాలుగా ఎవరు ఏ రూపం ఇష్టమైతే, ఎవరికి ఏ నామం ఇష్టమైతే ఆ రూపాన్ని ధ్యానం చేసుకుంటూ ఆ నామాన్ని స్మరించుకుంటూ మన బ్రహ్మములో ఐక్యం కావచ్చు. ఇది అంతా ఉపాసనకి. అంటే మనం ఒక రూపాన్ని అవతార పురుషుల్లో లేకపోతే అర్చావతారాల్లో ఒక రూపాన్ని ఆరాధించుకోవచ్చు, ఆ నామాన్ని స్మరించుకోవచ్చు. ఆ నామాన్ని స్మరించుకుంటూ ఆ రూపాన్ని ధ్యానం చేసుకుంటూ మనస్సుకి నిలకడ తెచ్చుకుని బుద్ధికి స్థిరం తెచ్చుకుని నిగ్రహం తెచ్చుకుని ఆగ్రహం తగ్గించుకుని నిగ్రహం పెంచుకోవడానికి ఉపాసన ఉపయోగపడదు. మనకి శివకేశవుడి మధ్య భేదం లేదు. మనం శివుణ్ణి ఆరాధిస్తాం, కేశవుణ్ణి ఆరాధిస్తాం. వైష్ణవులు విష్ణువుని ఆరాధిస్తారు ఉపాసన కోసం. అయితే సారూప్యం, సామీప్యం, సాలోక్యం, సాయుధ్యం, మోక్షాన్ని నాలుగు రకాలుగా చెప్తారు. సాయుధ్యం అంటే భగవంతుల ఐక్యం అవటం. భగవంతుల ఐక్యం అవటం సాయుధ్యం. అది వైష్ణవులు అంగీకరించరు, అద్వైతులు అంగీకరిస్తారు. భగవంతుల ఐక్యం వాళ్ళు అంగీకరించరు వైష్ణవులు. భగవంతుడి యొక్క లోకంలో ఉండటం, ఆయన సన్నిధానంలో ఉండటం, ఆయన రూపం లాంటి రూపాన్ని పొందటం, ఆయన సమీపంలో నివసించటం, ఆయన ఉన్న లోకంలో ఉండటం, అది మోక్షం కింద కొంతమంది చెప్తారు. సారూప్యం, సామీప్యం, సాలోక్యం, సాయుధ్యం. సాయుధ్యం అంటే భగవంతుల ఐక్యం అవటం. ఆ భగవంతుల్లో ఐక్యం అవటం అనేది అద్వైతులు అంగీకరిస్తారు. శంకరుడు, రమణుడు ఇటువంటి వాళ్ళందరూ భగవంతుల ఐక్యం అవడానికి అంగీకరిస్తారు. వైష్ణవులు అంగీకరించరు. సరే, ఆ విషయాలు మనకు అనవసరం. ఇదే మోక్షం వచ్చిన తర్వాత కదా మనకి మోక్షం వచ్చింది. అది మోక్షస్థితిలో పొందేది అప్పుడు చూసుకుందాం. అది మోక్షం వచ్చాక అది ఎలా ఉంటుందో మనకు తెలుస్తుంది. పంచదార గురించి ఎలా ఉంటుందని నోట్లో పెట్టుకున్నాక మనకు తెలుస్తుంది. అది ఊహించుకోవడం అనవసరం. ఇదికే శాస్త్రం చెప్పింది కాబట్టి వైష్ణవులు ఎలా చెప్తున్నారు, ద్వైతులు ఎలా చెప్తున్నారు, అద్వైతులు ఎలా చెప్తున్నారు, విజయవాడ వాదన మీ ముందు వినిపిస్తున్నాను, అది పొందిన తర్వాత ఎలా ఉంటుందో మనకే తెలుస్తుంది. సాహిత్యం అంటే భగవంతుడు ఐక్యం అవటం. అయితే మనం ఎవరిని ఏ రూపాన్ని ఆశ్రయించినా, ఏ రూపాన్ని ధ్యానం చేసినా, ఒక ఇంట్లోనే నలుగురు ఉంటే నాలుగు రూపాలను ఆరాధిస్తారు, నాలుగు నామాలని మరించుకుంటారు. భేదం మన హిందూ మతంలోనూ గొప్పతనం అది. ఇప్పుడు కొన్ని మతాల్లో ఆ దేవుణ్ణి ఆరాధించండి, ఆ దేవుణ్ణి ఆరాధిస్తేనే మీకు మోక్షం వస్తుంది లేకపోతే లేదని చెప్తారు. మన మతం చాలా గొప్పతనం, గొప్ప మతం, సనాతనమైన మతం, ఒక వ్యక్తి చేత స్థాపించబడినటువంటి మతం. ఎలాగైతే జీవిస్తే మనకు మోక్షం వస్తుందో, సభ్యతగా సంస్కృతిగా మనల్ని మనం తీర్చిదిద్దుకుంటూ ఎలా జీవిస్తే మోక్షం వస్తుందో ఆ పద్ధతి చెప్తుంది మన మతం. మన మతం ఎంతసేపు ఎవరో ఒకరి చేత స్థాపించబడినది కాదు. ఈ పంచభూతాలు ఎప్పటి నుంచి ఉన్నాయో, సృష్టి అంతప్పటి నుంచి, భూమి ఎప్పుడైతే పుట్టిందో అప్పటి నుంచి మన మతం ఉంది. అంటే మన మతానికి హిందూ మతం అన్నా దీనికి సనాతనం అనే మతం అనిపి, సనాతన కాలానికి అప్పటి నుంచి కూడా, భూమి పుట్టినప్పటి నుంచి కూడా ఈ మతం ఉంది. ఒక జీవిత విధానం అదే సనాతన మతం. హిందూ మతానికి పేరు అసలు సనాతన మతం. ఏదో మనకు పుస్తకాల్లో హిందూ మతం అని రాస్తారు, కానీ దీనికి పేరు సనాతన. సనాతన నుంచి ఎప్పటి నుంచో ఆది నుంచి ఉంది మతం. అయితే పూర్వకాలంలో ఎక్కువ మనం పురాణాల్లో చదివేటప్పుడు తపస్సు బాగా తపస్సు చేశారని, వాళ్ళు బాగా యోగాభ్యాసాలు చేశారని, వాళ్ళు మోక్షం పొందారని మనం పురాణాల్లో చదువుకుంటాం. కానీ కలియుగంలో చాలామంది పెద్దలు ఏం చెప్తారంటే, ఆ రూపాన్ని ధ్యానం చేసుకుంటూ నామాన్ని స్మరించుకుంటే మోక్షం వస్తున్నారు. పెద్ద పెద్ద యజ్ఞాలు చేసేయక్కర్లేదు, పెద్ద పెద్ద వ్రతాలు చేసేయక్కర్లేదు, పెద్ద పెద్ద యాగాలు చేయి యోగాలు అవి చేయక్కర్లేదు. మళ్ళీ మీరు యోగాలు ఎక్కువ చేస్తే మరి శరీరం లేని ధ్యాస కూడా పెరగచ్చు. అంటే అది తగుమాత్రంగా చేసుకుంటూ ఈ కలియుగానికి మంచి, కలియుగానికి ముఖ్యమైనది ఏంటంటే ఆ రూపాన్ని ధ్యానం చేసుకోవడం. మీకు ఇష్టమైనది నామాన్ని స్మరించకుండా మీరు చరిస్తారు కలియుగంలో. అంటే కలియుగంలోనే మోక్షం తేలితే మోక్షం పొందటం పెద్ద ఎక్కువ తపస్సులతోటి పని లేదు. రూపాన్ని ధ్యానం చేసుకుంటా అంటే, నామాన్ని స్మరించుకుంటా అంటే దానికి మీరు అప్పుడు ఈశ్వరుడికి దైవిక పాత్రలు అవుతారు, మీరు ఫిట్ అవుతారు. మోక్షం పొందటానికి అర్హత సంపాదిస్తారు, యోగ్యత సంపాదిస్తారు. ఒక నామస్మరణ చాలు మీరు శ్రద్ధగా చేసుకుంటే అది కలియుగంలో వచ్చి అది జపయోగం. భగవంతుడు కూడా గీతలు ఏం చెప్పాయంటే జపయోగాన్ని నేనైనా చెప్పాడు. పైగా ఇది ఖర్చు లేనిది, అగ్నిహోత్రంతో పని లేదు, నెయ్యితోటి పని లేదు, వేదమంత్రాలతో పని లేదు, ఖర్చు లేదు. ఒక పైస ఖర్చు లేకుండా మీ ఇంటికాడి మీరు కూర్చుని, అది కోవిల్లో కూర్చుని మీకు ఇష్టమైన దేవుణ్ణి ఆ రూపాన్ని ధ్యానం చేసుకుంటూ నామాన్ని స్మరించుకుంటూ ప్రేమభావన పెంచుకుంటూ ప్రీతిభావన పెంచుకుంటూ ఈశ్వరు పట్ల ఇష్టాన్ని పెంచుకుంటూ ఆయనలో ఐక్యం అవ్వచ్చు. ఇది కలియుగం. కలియుగం మంచి యుగం కాదు, చీకటి యుగం అంటారు దాన్ని. కలియుగంలో మంచి బుద్ధి ఉన్నవాడు తక్కువ మంది ఉంటారు. కలియుగం అయినప్పటికీ ఇది ఒక పేరుకి బదులు నామం సరిపోతుంది మీకు తరించడానికి అని పెద్దలు చెప్తారు. అయితే మనకి భట్టరవారని ఒకరు ఉన్నారు, విష్ణు సహస్రనామాలకి శంకరాచార్యులు వారు వ్యాఖ్యానం రాశారు. వైష్ణవ సాంప్రదాయంలో భట్టరవారు రాశారు, వారి భట్టరవారు. వారు శ్రీరంగంలో ఉండేవారు చాలా కాలం, భట్టరవారు. వారిని ఏమడిగారంటే, ఏమన్నా మరి పెద్ద పెద్ద తపస్సులు చెయ్యాలి కదా, ఒక నామాన్ని స్మరించుకుంటే ఎలా వస్తుంది మోక్షం, మరి యోగ్యత ఉండాలి కదా అని భట్టర వారిని అడిగారు. వారు ఏమన్నారంటే, భట్టరవారు ఏమన్నారంటే, అమ్మని పిలవటానికి నువ్వు బిఎస్సీ చదవాలా లేదా ఎంఎస్సీ చదవాలా అని అడిగారు. భట్టరవారు ఏమన్నారంటే, నీ అమ్మని అమ్మ అని పిలవటానికి నువ్వు ఎవరైనా బీఎస్సీ చదవాలి, నీ ఎంఎస్సీ చదవాలి. ఇంకే అలాగే భగవంతుని పేరు స్మరించుకోవడానికి నువ్వు పెద్ద డిగ్రీలు చదవక్కర్లేదు, పెద్ద హోదాలు అక్కర్లేదు. నీకు అమ్మను నీకు ఏదైనా ఉద్యోగం కావాలంటే బీఎస్సీ చదవాలి, బీఏ చదవాలి. అమ్మని పిలవటానికి బీఎస్సీ చదవక్కర్లేదు. అలాగే భగవంతుడు కూడా మనకు అమ్మలాంటి వాడే, ఆ పేరు పెట్టి పిలుచుకుంటే తరిస్తామని చెప్పాడు భట్టర వారు. దానికి పెద్ద హోదాలు అక్కర్లేదు అన్నారు. హోదాలు అక్కర్లేదు, అమ్మ అని పిలవటానికి నువ్వు కాలేజీలో చదువుకుంటేనే కానీ అమ్మ అని పిలవలేవా నువ్వు. అలాగే భగవంతుడు కూడా మనకి తల్లి లాంటిదే, తల్లి లాంటి వాడే భగవంతుని పిలవటానికి పెద్ద యోగాభ్యాసాలు అయ్యే అవసరం లేదు, నీకు ప్రేమ భావన ఉంటే సరిపోతుంది, పెరిమాళ్ళు ఐక్యం అవుతామని భర్తలు వారు చెప్పారు. అందుచేత మనం గుర్తించవలసిన విషయం ఏంటంటే, మనం ఆ నామం చేసుకుంటూ ఆ రూపాన్ని ధ్యానం చేసుకుంటూ ఆ నామాన్ని స్మరించుకుంటూ మనం గుర్తించవలసింది ఏమిటంటే, మనం ఆ భగవంతుల్లో ఐక్యం అవటం కోసం, భగవంతుల్లో ఐక్యం అవటం కోసం మనకి ఏవైతే వాసన లడ్డొస్తున్నాయో, కోరికలు ఏ కోరికలు అడ్డొస్తున్నాయో, ఏ సంస్కారాలు అడ్డొస్తున్నాయో, ఏ బలహీనతలు అడ్డొస్తున్నాయో, అవన్నీ చూసుకుని కొంచెం బయటికి లాగి వాటిని కాల్చి బూడిచ్ చేసుకోవటం మంచిది. నామాన్ని స్మరించుకుంటూ లోపల మనకి ఆ నామం మీద ప్రీతి కలగటానికి, ఆ నామం మీద ఇష్టం కలగటానికి, ఏ అయితే మనలో అడ్డొస్తున్నాయో, ఆ పరమేశ్వరుడు పాదాల మీద మనకి ఇష్టం కలగటానికి ఏ విషయాలైతే మనకు అడ్డొస్తున్నాయో, ఆ విషయాల్ని బయటికి లాగేసి వాటిని తగలబెట్టుకోవాలి, వాటిని తొలగించుకోవాలి. అలాగ తొలగించుకుంటే నీకు జ్ఞానం మోక్షం సిద్ధిస్తుంది అని అది జాగ్రత్తగా మనం పోషించుకోవాలి. అంటే బలహీనత, పెద్ద బలహీనతలున్నా చిన్న బలహీనతలున్నా మన భగవంతుడు ఐక్యం కాదు. ఏ బలహీనతలున్నా సరే మనలో, చిన్న కోరుకున్నా పెద్ద కోరుకున్నా భగవంతుడు ఐక్యం కాదు. ఏ బలహీనత, అన్నిటికంటే పెద్ద బలహీనత ఏంటంటే, మనకు బలహీనత మనం ఏదైనా మంచి పని చేస్తాం అనుకోండి, ఏదైనా చేతుడు ఏదైనా మంచి పని చేస్తాం అనుకోండి, ఇది అందరూ గుర్తించాలి. మనం చేసిన పని అందరికీ అర్థమైంది లేదు, అందరూ గుర్తించారు ఇది అనుకోవటం, ఇంతకంటే పెద్ద బలహీనత లేదన్నాడు శాస్త్రాలు. ఇప్పుడు మనం ఏదో ఒక మంచి పని చేస్తాం, అందరూ గుర్తించారు లేదా, మనల్ని అందరూ మెచ్చుకుంటున్నారు లేదా అని ఇలా అనుకుంటాం అనుకోండి, అందరూ గుర్తించాలి, అందరూ మెచ్చుకోవాలని అనుకుంటాం అనుకోండి, బలహీనతల కల్లా పెద్ద బలహీనత అని చెప్పారు. ఇప్పుడు భగవంతుడు సంతోషిస్తే, భగవంతుడు ఇష్టపడితే నీకు మోక్షం వస్తుంది, కానీ లోకంలో జేజేలు కొట్టించుకోవటం వల్ల, నీకు చప్పట్లు కొట్టించుకోవటం వల్ల నీకు మోక్షం రాదు. లోకంలోని జనం చేత చప్పట్లు కొట్టించుకోవటం వల్ల ఎవరికి మోక్షం రాదు, పబ్లిసిటీ వల్ల అసలు మోక్షం రాదు. అంచేత మనం ఏం చేయాలంటే, మనం వెళుతున్న మార్గం కరెక్ట్గా ఉండాలి, రైట్ పాత్, కరెక్ట్ పాత్, కరెక్ట్గా ఉండాలి, రైట్గా ఉండాలి. మనకి ఇతరుల విషయాలు అనవసరం. మన మనసులో ఏముందో మనం తడివి చూసుకోవాలి, తడివి చూసుకుని భగవంతుని మీద ఇష్టం కలగటానికి అడ్డొచ్చే విషయాలను తీసుకుంటే, తీసేసుకుంటే సరిపోతుంది ఒకటి. అంచేత ఈ కలియుగంలో రూపధ్యానం, ఆ నామాన్ని స్మరించకుండా మనం తరిస్తాం. ముందు మనం ముఖ్యంగా గుర్తించుకోవాల్సింది ఏంటంటే, ఆత్మ వేరు, దేహం వేరు, దానికి దీనికి సంబంధం లేదు. ఆత్మ వేరు, దేహం వేరు, దేహం చనిపోతుంది, ఆత్మకి చావు లేదు. ఆత్మకి దేహానికి అసలు ఏమీ సంబంధం లేదు, అది మనకు ముందు అర్థం కావాలి. అదే ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు, ఆ విషయమే భగవంతుడు చెప్తున్నాడు. నువ్వు దుఃఖింపదగిన వారిని గురించి వ్యసనం పొందుతీవి, నువ్వేమో ఎవరి గురించి అయితే నువ్వు చెప్పే మాటలేమో పెద్ద పెద్ద మాటలు చెబుతున్నావు అర్జున, ఎవరి గురించి దుఃఖపడవలసిన పని లేదు, వారి గురించి నువ్వు దుఃఖపడుతున్నావు అని. మనం బతుకున్న వాళ్ళ గురించి వాళ్ళు ఎప్పుడు చనిపోతారని కనిపెట్టుకుండక్కర్లేదు, చనిపోయిన వాళ్ళ గురించి దుఃఖపడక్కర్లేదు, చనిపోయిన వాళ్ళ గురించి మనం దుఃఖపడక్కర్లేదు. అలా ఆత్మకి దేహానికి ఏం సంబంధం లేదు, అది మనకు బాగా అర్థం అవ్వాలి. ఇసుమంతయు సంబంధం లేదు, చింతాకంత కూడా సంబంధం లేదు. ఆత్మకి దేహానికి చింతాకంత కూడా సంబంధం లేదు, ఇసుమంతయు కూడా సంబంధం లేదు, అది మనం గుర్తించాలి. ఆత్మజ్ఞానం గల వారు చచ్చిన వారిని గురించి కానీ, బతికేంటి వారిని గురించి కానీ దుఃఖింపడే, చనిపోయిన వారిని తలపెట్టుకుని దుఃఖపడరు, చనిపోయిన వారిని తలపెట్టుకుని దుఖపడరు. ఆత్మజ్ఞానం, అలా ఆత్మజ్ఞానానికి మించిన జ్ఞానం లేదు, ఆత్మకు విద్యను మించినటువంటి విద్య లేదు, ఆత్మసుఖానికి మించినటువంటి సుఖం లేదు, ఆత్మ తేజస్సుకి మించినటువంటి తేజస్సు లేదు. అది అంటే నీకు ఎప్పుడైతే ఆత్మజ్ఞానం కలిగిందో చనిపోయిన వాళ్ళ గురించి నీకు దుఃఖం రాదు, బతుకునే వాళ్ళ గురించి నీకు దుఃఖం రాదు. అలా దేహము దేహంతో దేహానికి ఆత్మకి ఎట్టి సంబంధం లేదు. ఆ చావు లేని సత్పదార్థమే నువ్వు. ఏ వస్తువుకైతే చావు లేదో అదే నువ్వు. అది నీకు అర్థమైనప్పుడు నీ దేహ ప్రారంభం అనుకూలంగానో ప్రతికూలంగానో దుఃఖం నిన్ను స్పరిశ నీ దుఃఖం నిన్ను ముట్టుకోదు, విషాదం నిన్ను ముట్టుకోదు. పరిస్థితులు ఎలాగున్నా నీ బాగా అర్థం చేసుకోండి. ఆ తత్వం నీకు అర్థమైనప్పుడు ఏది ఏదే ఏ వస్తువుకైతే ఏ పదార్థానికైతే చావు లేదో ఏ పదార్థానికైతే చావు లేదో ఆ పదార్థం ఆ వస్తువు తాలూకు జ్ఞానం నీకు తెలిసినప్పుడు నీ ప్రారంభం నీ దేహ ప్రారంభం నీ పరిస్థితులు అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా వాటి టచ్ వాటి స్పర్శ నీకేమి తగలదు. నువ్వు సుఖంగానే ఉంటావు, శాంతిగానే ఉంటావు. నీకు తత్వం తెలిసినప్పుడు మనకందరికీ కారణం భగవంతుడే. ఈ జీవకోటికి అందరికీ భగవంతుడే కారణం. ఇప్పుడు మనం భగవంతుల్లోనే ఉన్నాం, మళ్ళీ భగవంతుల్లోనే ఐక్యం అవుతాం. భగవంతుడికి భిన్నంగా ఏది లేదు. ఏదో ఉంది భగవంతుడికి భిన్నంగా ఏదో ఉంది అని అనుకోవటంలో మనకు దుఃఖం వస్తుంది. భగవంతుడి సంకల్పాన్ని మనం అంగీకరించలేకపోతున్నాం, భగవంతుడి సంకల్పాన్ని మనం యాక్సెప్ట్ చేయలేకపోతున్నాం అని చెప్పి దుఃఖం వస్తుంది. భగవంతుడి సంకల్పాన్ని ఉన్నది ఉన్నట్టుగా అంగీకరించే వాళ్ళకి దుఃఖ స్పర్శ ఉండదు, దుఃఖ స్పర్శ ఉండదు. అంటే ఆ సంకల్పాన్ని భగవంతుడి యొక్క సంకల్పాన్ని మనం అంగీకరించడానికి భక్తి శరణాగతి. ఈ శరణాగతి భావన అంతకే. చచ్చిన వాళ్ళ గురించి కానీ బ్రతికేంటి వారిని గడిచిన చనిపోయిన వాడి గురించి దుఃఖం రాదు జ్ఞానికి, బ్రతుకున్న వాడి గురించి కూడా దుఃఖం రాదు జ్ఞానికి. అయితే రెండాటికి మనం భేదం, ఇది ఆత్మ ఇది దేహము, అవి ఆ దేవుడు తీసుకోవటం మనకు బాగా తెలియాలి. బాగా తెలిస్తే దుఃఖం నశిస్తుంది. మనం ఎక్కడో బయటికి తడిని చూసుకోవలసింది, మన మనస్సును మనం తడిని చూసుకోవాలి, అప్పుడు జ్ఞానం కలుగుతుంది. మన బయట విషయాలను కానీ తడిని చూసుకో, మన మనస్సును కనుక మనం తడిని చూసుకుంటే మనకి జ్ఞానం కలుగుతుంది. అది మన మనస్సును తడి మన మనస్సులో ఏం జరుగుతుంది అని మనం పరిశీలన చేసుకుంటే మనకు అప్పుడు జ్ఞానం కలుగుతుంది. అంటే మనకి అజాగ్రత్త పనికి రాదు, బాగా జాగ్రత్తగా ఉండాలి. అంటే మనకి ఈ లోకానికి సంబంధించినటువంటి విషయాలు ఏ విషయం మనల్ని ఆకర్షిస్తుంది. ఉదాహరణ చూడండి, ఎవరికో కొంతమందికి పబ్లిసిటీ అంటే బాగా ఇష్టం, బాగా ఇష్టం. వాళ్ళకి పబ్లిసిటీ అంటే బాగా ఇష్టం కాబట్టి మనం పబ్లిసిటీ కోరుకోక్కర్లేదు. నీకు అర్థమవుతుంది? దానివల్ల పబ్లిసిటీ ఇది ఇక్కడ భక్తిలో మనకి భగవంతుడికి సంబంధం అంటే అంటే ఈ భక్తి అంటే భగవంతుడికి మనకి సంబంధం. అంటే దీనికి పబ్లిసిటీ అక్కర్లేదు. భక్తికి జ్ఞానానికి ఇట్లకి ఏం పబ్లిసిటీ అవసరం లేదు. మనకి ఈశ్వరుడికి ఉన్నటువంటి అనుబంధం, మన యజమానికి మనకు ఉన్నటువంటి అనుబంధం. అంటే ఆత్మజ్ఞానం గల వారు ఎవరిని గురించి దుఃఖపడవలసినటువంటి పని లేదు. చనిపోయిన వారి గురించి ఎవరు దుఃఖపడరు, బతుకున్న వారి గురించి దుఃఖపడవలసినటువంటి పని లేదు. బతుకున్న వాళ్ళ గురించి దుఃఖపడరు, చనిపోయిన వారి గురించి కూడా దుఃఖపడరు అయ్యా. అంటే మన కారణం ఏంటంటే ఆత్మచింతన విషయ చింతన. మనకి విషయాలు ఆత్మచింతన చేస్తుంటే భ్రమము అంతటా ఉంది. భ్రమము అంతటి లోపల ఉంది, బయట ఉంది, అంతటా ఉంది భ్రమము. దానికి రూపరహితము నామరహితము. ఆ రూపము లేనిదాన్ని నామం లేనిదాన్ని అంతటా ఉన్నదాన్ని దాన్ని మనం ధ్యానం చేయలేకపోతున్నాం, దాన్ని తెలుసుకోలేకపోతున్నాం, దాన్ని ఎరుకులోకి తెచ్చుకోలేకపోతున్నాం. అంచేతే దేవాలయాలకు వెళ్ళి దేవుడికి నమస్కరించి నీ ద్వారా బ్రహ్మమును పొందుతామని ఈశ్వరుని నా రూపంలో ఆరాధిస్తున్నాం. మనకి ఆ బుద్ధి బలం లేదు, మన బుద్ధికి ఆ బలం లేదు, అంతటా ఉంది. మహాత్మా గాంధీ గారు దేవాలయాలకు వెళ్ళేవారు కాదు, అలాగే ఆయనకి భక్తి లేదని కాదు. బాపూజీ దేవాలయాలకు వెళ్ళేవారు కాదు, అలాగే ఆయనకి భక్తి లేదని కాదు, అంతటా ఉంది బ్రహ్మము, అంతటా ఉంది. అయితే ఆ బ్రహ్మము అంతటా ఉన్న బ్రహ్మమును మనం ఎరుకులోకి తెచ్చుకోలేకపోతాము. దాని ఆ రూపరహితమైన దాన్ని, నామరహితమైన దాన్ని ధ్యానం చేసుకోలేకపోతున్నాం. అంత యోగ్యత లేదు, అంత అర్హత లేదు, అంత బుద్ధి సూక్ష్మత లేదు, అంత బుద్ధి బలం లేదు మనకి. అంచేతే ఒక రూపం పెట్టి బ్రహ్మముకి ఏదో ఒక రూపం పెట్టి ఒక నామం పెట్టి ఆ రూపం ద్వారా నామాన్ని స్మరించుకుంటూ ఆ రూపం ద్వారా ఆ రూపం ఆ ముఖంలోంచి పరమేశ్వరుడు యొక్క ఆ ముఖంలోంచి ఆ రూపాన్ని ఆరాధన చేసుకుని ఆ రూపాన్ని ఆధారం చేసుకుని ఆ నామాన్ని ఆధారం చేసుకుని రూపరహితమైన దాన్ని నామరహితమైన దాన్ని పొందటానికి ప్రయత్నం చేస్తున్నాం. ఆ నామరూపాలు ఉడికి మనకు సపోర్ట్ మాత్రమే, ఆ నామరూపాలు మనకు సపోర్ట్ మాత్రమే. తర్వాత ఇంకోటి గుర్తుపెట్టుకోండి, పెరిమాళ్ళు ఈ దేవాలయంలో పెరిమాళ్ళ యొక్క ఆవరణలో పెరిమాళ్ళకి తప్పించి మీరు ఎవరు నమస్కారాలు పెట్టకూడదు, అది మర్యాద. ఇప్పుడు దేవాలయంలో ఈ పెరిమాళ్ళకి దేవాలయంలో పెరిమాళ్ళకి తప్పించి ఇతరులకు ఎవరు మనం నమస్కారాలు పెట్టుకోకూడదు. మన ఇంటికాడే పెట్టుకుంటే అది వేరే విషయం. పెరిమాళ్ళ దేవాలయంలో భగవంతుడు ఉన్నటువంటి ఆలయాల్లో భగవంతుడికే నమస్కారాలు పెట్టకని ఇతరులకి పెట్టడం అంత సాంప్రదాయం కాదు, అవసరం లేదు. భగవంతుడికే నమస్కారం పెడితే సరిపోతుంది. ఆలయాల్లో ఆలయ ప్రాంగణంలో మనం భగవంతుడికే నమస్కరించాలి, ఆయనకే అగ్రస్థానం ఇవ్వాలి. లేని పదార్థం లేనే లేదు, ఉండే పదార్థం ఒక లేకపోవటం అన్నది లేనే లేదు. ఉన్నదేదో ఉంది, లేనిదేదో లేదు. ఉన్నది ఏదో ఉన్నదేదో ఉంది, లేనిదేదో లేదు. అంచేత ఉన్న వస్తువు ఉన్నట్టు మనకు ఎరుకులోకి రావాలి. ఉన్న వస్తువు మనకి ఉన్నట్టు ఆ ఎరుకులోకి రావాలి. ఆ ఎరుకులోకి వచ్చే వరకు లేనిది ఉందని అనుకుంటూ ఉంటాం. ఉన్నదేదో ఉంది, లేనిదేదో లేదు. లేనిదానికి ఉండటం అంటూ లేదు, కానీ ఆ లేనిది ఉందని అనుకుంటూనే ఉంటాం. ఏదైతే ఆ బ్రహ్మం మనకి ఎరుకులోకి వచ్చే వరకు. అంచేత నువ్వు అన్నిటికీ ఏమిటంటే మనం యజ్ఞభావనతో ఏ పని చేసినా యజ్ఞభావనతో చేయమన్నాడు. మాట్లాడితే యజ్ఞభావన, ఏదైనా ధనం వెచ్చిస్తే యజ్ఞభావన, ఏదైనా యజ్ఞం చేస్తే యజ్ఞభావన, దేశానికి సేవ చేస్తే యజ్ఞభావన. ఇప్పుడు ఇంతకీ దేశ సేవ దైవ సేవ అంటారు, దేశ సేవ దైవ సేవ. మనం దేశానికి సేవ చేస్తే ఈ విశాలమైన దేశంలో మనం చేస్తున్నటువంటి సేవ ఎటువంటిది అంటే దేశానికి సేవ చేస్తే మనం చేస్తున్న సేవ వల్ల దేశం ఉద్ధరింపబడిపోతుందని కాదు. ఏ పని చేసినా ఏ మాట మాట్లాడినా యజ్ఞభావంతో చేస్తే ముందు మనం పవిత్రం అవుతాం. ఇప్పుడు దేశభక్తి ఉందనుకోండి, ఆ దేశ సేవ వల్ల ఆ దైవ సేవ వల్ల ఇప్పుడు దేవాలయానికి వచ్చామనుకోండి, దేవాలయాన్ని శుభ్రం చేయటం, దేవాలయాన్ని పవిత్రంగా ఉంచటం, ఆ పెరిమాళ్ళకి ఏదైనా అర్చన చేసుకోవటం, లేదా పెరిమాళ్ళు సన్నిధిని శుభ్రంగా ఉంచటం, ఏదో ఇటువంటి పనులు చేస్తామనుకోండి, లేదా దేశానికి కూడా మన తల్లితోడు సమానంగా మనం ఆరాధించి దేశానికి ఎంతో కొంత మనం చేయగలుగుతామనుకోండి, దీనివల్ల ఏమవుతుందంటే మన హృదయం విశాలమవుతుంది, మన బుద్ధి యొక్క లోతులు పెరుగుతాయి. ఇది గుర్తుంది. దైవ సేవ ఎందుకంటే మన హృదయం విశాలమవుతుంది, మన బుద్ధి యొక్క లోతులు పెరుగుతాయి. దేశ సేవ కూడా అంతకే. దేశ సేవ కూడా ఎందుకంటే మన హృదయం విశాలమవుతుంది, మన బుద్ధికి సూక్ష్మత కలుగుతుంది. అంటే ఉన్న వస్తువు దానితో ఆ బుద్ధికి క్లారిటీ స్పష్టత వస్తుంది. అంటే ఉన్న వస్తువుని ఉన్నట్టుగా చూచే యోగ్యత మనకు బుద్ధికి కలుగుతుంది. ఆ బుద్ధి సూక్ష్మత దానికి వస్తుంది. ఇప్పుడు మీరందరూ ఈ సబ్జెక్టు వింటున్నారంటే ఏంటి, దీనివల్ల ఏంటంటే దైవభక్తి పెరగాలి, ఈశ్వరు పట్ల భక్తి పెరగాలి. ఆ ఈశ్వరు పట్ల మనకి ప్రేమ పెరిగితే, ఈశ్వరు పట్ల భక్తి కనుక పెరిగితే ధనవంతరి మనస్సు ఆగిపోతుంది, మనస్సు నిలబడిపోతుంది, మనస్సుకి చాపల్యం తగ్గుతుంది. అంటే నీకు దైవచింతన వల్ల మనస్సు పలచబడుతుంది. ఆత్మ విషయాలను చింతించటం వల్ల, ఇదే ఇక్కడ చెప్పాడు భగవంతుడు, విషయాల్ని చింతించటం వల్ల విషయాల మీద నీకు ఆకర్షణ కలుగుతుంది. విషయాల మీద ఎప్పుడైతే ఆకర్షణ కలుగుతుందో అప్పుడు కోరిక కలుగుతుంది. ఎప్పుడైతే ఆ కోరిక నెరవేరలేదో కోపం వస్తుంది. ఎప్పుడైతే నీకు కోపం వచ్చిందో, తరచుగా ఎప్పుడైతే నువ్వు కోపం తెచ్చుకుంటున్నావో, అప్పుడు నీ బుద్ధి పాడవటం ప్రారంభం. కొంతమందికి మాట మాటికి కోపం తెచ్చుకుంటారు, చివరికి జరిగేది ఏంటంటే పరిణామంలో బుద్ధి పాడవుతాను. ఆ బుద్ధి పాడవకుండా చూసుకోవాలి మనం. బుద్ధి పాడైపోయిన తర్వాత మనకి ఎన్ని డిగ్రీలు ఉన్నా, ఎన్ని పైసలు ఉన్నా ప్రయోజనం లేదు. విషయచింతన ఇవన్నీ విషయచింతన వల్ల వస్తుంది. విషయాలు మనం నిరంతరం ఆత్మను చింతిస్తుంటే, దైవాన్ని కనుక చింతిస్తుంటే మనస్సు పలచబడుతుంది, మనస్సుకి హృదయాభిముఖంగా ప్రయాణం చేస్తుంది. అంటే దైవంలో ఐక్యం అవటానికి అది ప్రిపేర్ అవుతుంది, అది ఉత్తేజ మామూలు సమాయత్తం అవుతుంది. విషయ చింతన వల్ల ఏమవుతుందంటే, అంటే పెద్దలు చెప్తారు విషయ చింతన విషంతో సమానం అని. మీ నిదానంలో మీరు కనుక ఉంటే మీకు అందరికీ మోక్షం వస్తుంది, ఆత్మజ్ఞానం కలుగుతుంది. అయితే వర్తమాన కాలాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి, వర్తమాన కాలాన్ని జాగ్రత్తగా ఉపయోగించాలి. శీతాకాలం వస్తూ ఉంటుంది, మళ్ళీ శీతాకాలం వెళ్ళిపోతుంది, మళ్ళీ వేసవకాలం వస్తుంది, మళ్ళీ వేసవకాలం వెళ్ళిపోతుంది. కాలాలు ఎలా గడిపోతున్నాయో అలాగే సుఖం వస్తూ ఉంటుంది, దుఃఖం వస్తూ ఉంది. ప్రారంభాన్ని బట్టి ఒకసారి మనకు దుఃఖం వస్తూ ఉంటుంది, దేహ ప్రారంభాన్ని బట్టి దుఃఖం వస్తూ ఉంటుంది, మళ్ళీ ఏమొస్తూ ఉంటుంది, సంతోషం వస్తుంది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఆ దేహ భావనకి, ఆ దేహాభిమానానికి సంతోషమైనా దేహాభిమానానికి, ఆ దేహాభిమానం ఉన్నవాడికి సంతోష దుఃఖం వచ్చినా ఆ దేహాభిమానం ఉన్నవాడికి, దేహాభిమానం లేని వాడికి సంతోషం లేదు, దుఃఖం లేదు. దేహాభిమానం లేని వాడికి చావు లేదు, పుట్టుక లేదు. మన మనస్సు మనకు అదుపులో ఉంటే, మన ఇంద్రియాలు మన స్వాధీనంలో ఉంటే, మన మనస్సు చేతిలో మనం కాకుండా మన చేతిలో మనస్సు ఉంటే, మన అంతఃకరణ శుద్ధిగా ఉంటే, మన లోపల అంతఃకరణ ఉంటే లోపల ఉన్న పనిముట్టు అది మనకి శుద్ధిగా ఉంటే, ఇతరుల యొక్క సహాయ సహకారంతో పని లేకుండా, ఇతరుల యొక్క సహాయ సహకారంతో పని లేకుండా బాహ్య పరిస్థితులు ఎలా ఉన్నా మనం సుఖంగా ఉండొచ్చు, శాంతిగా ఉండవచ్చు. సమాజంతో పని లేకుండా, లోకంతో పని లేకుండా, సమాజం ఎలా ఉన్నా లోకం ఎలా ఉన్నా మనకి ఆ దైవ చింతన వల్ల, ఆత్మచింతన వల్ల, ఆత్మజ్ఞాన సముపార్జన వల్ల మనం ఏదైతే ఈ దేశంతో తాదాత్మ్యం పొందుతుందో, ఏనేనైతే ఈ దేశంతో కనుక ఈ దేశంతో తాదాత్మ్యం పొందుతుంది, ఆ నేను కనుక పలచబడతా అంటే మనం శాంతిగా ఉండొచ్చు, సుఖంగా ఉండొచ్చు. అంచేత మన మనస్సుని మనం స్వాధీనం చేసుకుంటే, మన మనస్సును మనం బంధువుగా చేసుకుంటే, మన మనస్సును మనం మిత్రుడిగా చేసుకుంటే, మన మనస్సు చేసే మనకు ఉపకారం బయట వాళ్ళు ఎవరు చేయలేరు. మన మనస్సు మనకు చేసే ఉపకారం అంటే స్వాధీనమైన మనస్సు మనం స్వాధీనమైన మనస్సు మనకు చేస్తున్నటువంటి ఉపకారం బయట సమాజం మనకు చేయలేదు. మీ బంధువులు ఎవరు, మీ స్నేహితులు కానీ, మీ బంధువులు కానీ ఎవరో చేయలేనటువంటి సుఖం మీకు తీసుకొస్తుంది. మీ మనస్సు కనుక మీకు అదుపులో ఉంటే, అయితే దేహానికి సంబంధించిన ఆరోగ్యం ఎంత ముఖ్యమో మనసుకు సంబంధించిన ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం. మీకు ఏదైనా అనారోగ్యం వచ్చిందనుకోండి, మనసు శాంతిగా ఉందనుకోండి, 10 రోజుల్లో తగ్గిపోయేది 5 రోజుల్లో తగ్గిపోతుంది. మనసు కూడా సహకరించాలి. మీకు ఏదైనా అనారోగ్యం వచ్చిందనుకోండి, అది తొందరగా తగ్గిపోవాలంటే మనసు కూడా సహకరించాలి. 10 రోజుల్లో తగ్గేది 5 రోజుల్లోనే తగ్గిపోతుంది. అంటే ఈ మర్మం అంతా మనస్సులో ఉంది. ఈ మర్మం అంతా మనస్సులో ఉంది. రాగద్వేషాలు తగ్గించుకోవాలి, ఇష్టాలు అయిష్టాలు తగ్గించుకోవాలి. ఏంటంటే ఇష్టం ఉన్నా మనస్సు బాహ్యముఖానికి వచ్చేస్తుంది, అయిష్టం ఉన్నా మనస్సు బాహ్యముఖానికి వచ్చేస్తుంది. ఇష్టాలు అయిష్టాలు తగ్గించుకోవటం వల్ల మనసుకు లోచూపు కలుగుతుంది, దానికి బాహ్యముఖానికి రాదు, దానికి లోచూపు కలుగుతుంది, లోదృష్టి కలుగుతుంది. అయితే ఇవన్నీ సుఖం సంతోషం వస్తూ ఉంటుంది, దుఃఖం వస్తూ ఉంటుంది, రాకపోకలు వస్తూ ఉంటాయి. అంచేది ఏది ఏదొచ్చిన మీరు ఇదో మంత్రం అనుకోండి, ఏదొచ్చిన సరే ఇదో మంత్రం. ఈవెన్ ది శిల్పాసర్, ఈవెన్ ది శిల్పాసర్, ఏది ఇదొక మంత్రం అనుకోండి, మీకు సంతోషం వచ్చింది అనుకోండి, అనుకోండి ఇది ఏ రోజుని ఏదో రోజుని వెళ్ళిపోయేది. కాబట్టి ఏదైనా దుఃఖం వచ్చింది అనుకోండి, ఇప్పుడు కృష్ణుడు చెప్తున్నాడు దుఃఖం వచ్చింది అనుకోండి, అది ఎప్పుడూ ఉండదు, అది ఏదో రోజున బయటకు వెళ్ళిపోదు. శరీరం వచ్చింది అనుకోండి, ఇది ఎప్పుడు ఇలా ఉంటుంది అనుకోకండి, ఇది ఏదో రోజున బయటకు వెళ్ళిపోదు, ఇది ఏదో రోజున బయటకు వెళ్ళిపోతుంది. మన కళ్ళతో మన కళ్ళ చేత చూడబడేవని నశించేది. బాగా అర్థం చేసుకోండి, మన కళ్ళ చేత చూడబడుతున్నటువంటి మన శరీరం, మన కళ్ళ చేత చూడబడుతున్నటువంటి ఇతర శరీరాలు అన్నీ నశించేవి. మాయ అంటే ఇదే, మార్పు చెందేది ప్రతిదీ మాయ, మార్పు చెందేది ప్రతిదీ కూడా మాయ అంటే ఇదే. మన మన చేత చూడబడేదంతా నశించబడుతుంది, అదే మాయ. మాయ అంటే ఏంటంటే లేనిది ఉన్నదాని వలె కనిపిస్తుంది, అదే మాయ. ఇప్పుడు ఎండమావులు చెప్తారు, ఎండమావుల్లో నీరుండదు, ఎండమావుల్లో నీరుండదు, అక్కడ నీరున్నట్టు కనిపిస్తూ ఉంటుంది. మీరు బాగా అర్థం చేసుకోండి, ఎండమావుల్లో నీరుండదు, అక్కడ నీరున్నట్టు కనిపిస్తుంది. అక్కడికి వెళ్ళి నీరు తాగి దాహం తీర్చుకుందాం అనుకోవటం ఎటు ఉండదు. లోకం యొక్క విషయాల్లో ఉన్నటువంటి లోక విషయాల ద్వారా సుఖాన్ని పొందుదాం అనుకోవడం అటు ఉండదు. సుఖము ఎక్కడా లేదు. భగవాన్ ఇదే చెప్పారు, సుఖము ఎక్కడా లేదు, శాంతి ఎక్కడా లేదు, లోకంలో ఎక్కడా లేదు, ఏ పదార్థంలో లేదు, ఏ ఆబ్జెక్ట్లోనూ లేదు, ఏ విషయంలో నీ హృదయంలో తప్పించి, నీ స్వరూపంలో తప్పించి సుఖము కానీ శాంతి కానీ ఆనందం కానీ బయట లేనే లేదు. ఒకవేళ బయట ఉన్నటువంటి విషయాల ద్వారా, బయట ఉన్నటువంటి విషయాల ద్వారా, బయట ఉన్న పరిస్థితుల ద్వారా నువ్వు ఏదైనా ఒక సంతోషాన్ని పొందుతంటే భవిష్యత్తులో ఈ సంతోషం అంతా కూడా దుఃఖం కింద మారిపోతుంది. ఈవెన్ చేసేది పాస్ అది, ఈవెన్ చేసేది కృష్ణుడు ఏం చెప్తున్నాడంటే నీకు ఏదైనా పరిస్థితులు బాగున్నాయనుకోండి, పరిస్థితులు బాగుంటే ఆ పరిస్థితులు బాగున్నప్పుడన్నా మీ శరీరం పోతుంది. మీ శరీరం ఉండగానే ఆ బాధన్నా పోవచ్చు. అలాగే అశాంతి కూడా ఒకసారి ఎప్పుడు ఉండకపోవచ్చు, మళ్ళీ మీకు శాంతి కలిగే రోజులు రావచ్చు, మళ్ళీ మిమ్మల్ని అదృష్టం వెంటాడవచ్చు. ఏదైనా శాంతి వచ్చినా లేకపోతే అశాంతి వచ్చినా, సంతోషం వచ్చినా, దుఃఖం వచ్చినా, దేహం వచ్చినా, ఇంకోటి వచ్చినా, ప్రతిదీ కాల ప్రవాహంలో కొట్టుకుపోతుంది. ఇది ఒక మంత్రం, ఇది ఎలాగనుకోండి, ఇది పోతుంది, ఇది పోతుంది, ఇది పోతుంది. మీకు ఏదైనా అదృష్టం ఉందనుకోండి, అదృష్టం ఎప్పుడూ ఉండదు, అది కాల ప్రవాహంలో కొట్టుకుపోతుంది. నథింగ్ ఈజ్ టూ హెవీ ఫర్ డెస్టినీ. కాల ప్రవాహాన్ని అడ్డుకునేది ఏది లేదు. మహాసామ్రాజ్యాలు కొట్టుకుపోయినాయి, కాల ప్రవాహాన్ని అడ్డుకునేది ఏది లేదు. ఏదో కాలంలో శరీరం పుట్టింది, ఏదో కాలంలో శరీరం చనిపోతుంది. అలాగే ఏదో కాలంలో నువ్వు మంచి పని చేస్తే అది నీకు పుణ్యరూపంలో సుఖాన్ని తీసుకొస్తుంది. ఏదో కాలంలో నువ్వు దోషం చేస్తే అది పాపరూపంలో అది నీకు దుఃఖాన్ని తీసుకొస్తుంది. అది ఒక కాలంలో చేస్తే ఇంకో కాలంలో పోతుంది. కానీ మనం చెప్పుకునే ఈ మాటలకి, ఈ దేహానికి, ఈ విషయాలకి, లేకపోతే ఒక సంతోషానికి, ఈ దుఃఖానికి, లోపల మన స్వరూపానికి, లోపల సత్యానికి, లోపల అమృతానికి, లోపల నిజానికి, మనం చెప్పుకునే మాటలకి, మనం ఊహించే విషయాలకి ఎట్టి సంబంధం లేదు. విషమంతయ్యి కూడా సంబంధం లేదు. చాలామంది ఎందుకు దండ పెట్టుకుంటారంటే, చాలామందికి ఎందుకు అశాంతి వస్తుందంటే ఏదో ఊహించుకోవటం వల్ల వస్తుంది. అది ఏదో ఊహించుకోవడం వల్ల అశాంతి తెచ్చుకుంటారు, ఏదో ఊహించుకోవడం వల్ల దుఃఖం తెచ్చుకుంటారు. కానీ ఏం ఊహించుకోక్కర్లేదు. ఈశ్వరుడి పాదాల మీద మీ మనస్సును నిలబెట్టి ఉంచండి, అన్నీ సక్రమంగా జరుగుతాయి. ఒకవేళ ఈశ్వరుడి కృప కనుక మీకుంటే మీ దుఃఖం కూడా సంతోషంగా మారిపోవచ్చు. ఈశ్వరుడికి అసాధ్యం అంటూ ఏమీ లేదు. మీ అశాంతి కూడా శాంతిగా మారిపోవచ్చు. అయితే మన ఆ దేవుడికి అర్చన చేసేటప్పుడు కానీ, ఆ నామం చేసేటప్పుడు కానీ, ఆ నామాన్ని స్మరించుకునేటప్పుడు కానీ, ఆ రూపాన్ని ధ్యానం చేసుకునేప్పుడు కానీ యాంత్రికంగా కాకుండా ప్రీతిగా ప్రేమగా చెయ్యాలి. దానికి స్వామి చెప్తారు, యేసుక్రీస్తు ఒక కళ్ళు లేని వాడికి కళ్ళు తీసుకొచ్చాడు ఉదాహరణకి. అలాగే ఇప్పుడు డాక్టర్లు కూడా చాలామంది కళ్ళు లేని వాళ్ళకి చాలామందికి ఏదో కొంత దృష్టి తీసుకొస్తున్నారు కదా. కొంత ఏదో డాక్టర్లు వైద్యం చేసి కొంచెం దృష్టి మందంగా ఉన్న వాళ్ళు కూడా ఏదో ఆపరేషన్ చేసి అని తీసుకొస్తున్నారు. కానీ యేసుక్రీస్తు చేసిన చాలా గొప్పగా చెప్పుకుంటాం. దానికి కారణం ఏంటి, చిన్నప్పుడైనా సరే మనం ప్రేమగా చేసింది. ఈశ్వర్ డిక్షనరీలోకి వెళ్ళిపోతుంది. పెద్ద పని చిన్న పని అని లేదు. మీరు ఏ పని అయితే ప్రేమగా చేస్తారు, చిన్న పనైనా సరే ఏ పని అయితే ప్రేమగా చేస్తారో, ఏ పని అయితే ఇష్టంగా చేస్తారో, అది సరిగ్గా డైరెక్ట్గా ఈశ్వరుడు తన హృదయంలోకి తీసుకుంటాడు. మీరు చేసింది పెద్ద పని, అది చిన్న పని అని కాదు. కొంతమంది ఆ నీళ్లు లేని చోటు చేప ఎలా కొట్టుకుంటుందో, నీళ్లు లేని చోటు చేప ఎలా కొట్టుకుంటుందో, ఈ దేహ భావంలోంచి, దేహ అభిమానంలోంచి, దేహ బుద్ధిలోంచి, శివ బుద్ధిలోంచి బయటికి వెళ్ళిపోవటం అలా కొట్టుకుంటారు. వాడు భక్తుడు. అయ్యో ఎంత సాధన చేసినా నాకు దేహాభిమానం విడిచిపెట్టడం లేదు, ఈ దేహబుద్ధి పోవటం లేదు, శవబుద్ధి పోవటం లేదని, ఈ దేహానికి బంధింపు, నేను దేహం కాదు కానీ దేహానికి బంధింపడిపోయాను, నేను అహంకారం కాదు ఈ అహంకారంలో బంధింపడిపోయాను, ఏనాటికి ఇందులోంచి బయటపడతాం, అలా నీటిలోంచి బయటపడేసిన చేప ఎలా కొట్టుకుంటుందో, నీటిలో ఉండే జంతుజాలం బయట భూమి మీదకి వస్తే మళ్ళీ నీటిలో పడిపోవడానికి ఎలా కొట్టుకుంటుందో, అలా ఆత్మ జల ఆ జ్ఞాన గంగలో కలిసిపోవటానికి ఈ మనస్సు, ఈ దేహంతో దేహానికి తాదాప్యమైనటువంటి నేను, మరో మనస్సుకి తాదాప్యమైనటువంటి నేను ఇందులోంచి బయటపడిపోవటానికి ఆ నీరు లేని చోట చేపను పెడితే అది ఎలా కొట్టుకుంటుందో, కొంతమంది ఎలా కొట్టుకుంటారు, వాళ్ళకి మోక్షం. ఇప్పుడు ఈ దేహాభిమానంలోంచి బయటపడతాం, ఎప్పుడు ఈ రూపబుద్ధిలోంచి, ఈ నామబుద్ధిలోంచి, రూపం మాయ నామం మాయ, ఎప్పుడు ఈ రూపబుద్ధిలోంచి నామబుద్ధిలోంచి బయటపడతాం. ఆ వేదన ఈశ్వరుడు ఆ జ్ఞానగంగలో ఎప్పుడు ఐక్యం అవుతాం, ఈ శవభావం విడిచిపెట్టి, ఈ శవానికే అంటిపెట్టుకున్నటువంటి ఆ బుద్ధిని విడిచిపెట్టి ఆ చైతన్య స్రవంతిలో ఎప్పుడు ఐక్యం అవుతాం. ఆ తపన వస్తే వాడు సాధకుడు, వాడు ముముక్షువు. నేను మీకెన్ని చెప్పినా, మీరు నాకెన్ని చెప్పినా, దాహం లేని వాడు నీళ్లు తాగలేడు, ఆకలి లేని వాడు అన్నం తినలేడు. అలాగే ఆ జిజ్ఞాస, ఆ ముముక్షత్వం లేకపోతే, ఆ జిజ్ఞాస కనుక లేకపోతే, భగవంతుని తెలుసుకోవాలనే కనుక కాంక్ష లేకపోతే, దాని తాలూకు సాధన కూడా మనం చేయలేము. మనకు ఆకలి లేకపోతే అన్నం తినలేము. దాహం తగ్గితే మంచి నీళ్ళు తాగలే. అలాగే భగవంతుడు ఆ ముముక్షత్వం కనుక లేకపోతే మనం ఏదో మామూలుగా తెలుస్తా ఏదో సాంప్రదాయం కోసం చేసిన యాంత్రికంగా చేసిన భగవంతుడు ఐక్యం కాలే. ఆకలేని వాడికి మీరు అన్నం పెడితే ఎలా ఉంటుంది, చెరికేసి వదిలేస్తా అంటాడు. చెరికేసి వదిలే పర్లేదు, ఇది బాగోలేదు అది బాగోలేదు అంటాడు. అలా అక్కడ ఆకలి ఉంటే కదా తినటానికి. ఆ ముముక్షత్వం ఎలా వస్తుంది? పూర్వం ఏదో మనం మంచి కర్మ ఏదో నిష్కామంగా చేస్తేనే ముముక్షత్వం వస్తుంది. ఈశ్వరుడు కర్మఫల ప్రదాత, కర్మఫలదాత ఈశ్వరుడు. భగవంతుడికి ఇదే గీతరాజు చెప్తున్నాడు, నువ్వేదైనా మంచి చేసావనుకో నాకు ఏం అక్కర్లేదు, నీ మంచి నాకెందుకు. అంతటా వ్యాపించిన వాడికి, అంతటా ఆధారంగా ఉన్నవాడికి, ఏ కొరత లేనివాడికి, అన్ని కోరికలు నెరవేరిన వాడికి, ఆ పూర్ణకాముడికి నువ్వు చేసిన పని నాకెందుకు. ఏదైనా మంచి చేసావనుకో దాని ఫలితం నాకెందుకు. ఎప్పుడు ఇవ్వాలో, ఎక్కడ ఇవ్వాలో, ఎలా ఇవ్వాలో నీకే ఇచ్చేస్తాను. నువ్వు చేసిన మంచికి ఫలితం నీకే ఇచ్చేస్తాను, నాకు అవసరం లేదు. నీ ఫలితం, నువ్వు చేసిన కర్మ ఫలితం నాకు అవసరం లేదు, తిరిగి నీకే ఇచ్చేస్తాను. వాడి ఈశ్వరుడు, వాడి కర్మఫలదాత. అన్ని కోరికలు నెరవేరిన వాడికి మీరు చేసిన మీరేదో పుణ్యం చేస్తే ఆ ఫలితం వాడికి ఎందుకు? అంటే వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. ఎవరిని నేను స్తోత్రాలు చేసినా నిందించినా ఏం పట్టించుకోవద్దు, నువ్వు ఏం పట్టించుకోవద్దు. నీ అహంకారం ఎంత నిజమో ఈ కూడా అంతే నిజం. ఇవన్నీ ఇవన్నీ వస్తూ ఉంటాయి పోతాయి, రాకపోకలు ఉన్నాయి అన్నిటికి వస్తూ ఉంటాయి. నువ్వు కొంచెం ఓర్చుకుంటే, క్షమ కొంచెం సహించగలిగితే, సహించగలిగితే ఈ ఇంట్లోంచి కూడా నువ్వు బయటపడతావు. ఏది బాహ్య పరిస్థితుల యొక్క వేగంలోంచి కూడా బయటపడతావు. రెండేమవుతున్నట్టు నువ్వు ఆత్మజ్ఞానానికి సముపార్జన, ఆత్మజ్ఞాన సముపార్జనకి, ఆత్మజ్ఞానానికి దానికి తగినట్టు యోగ్యత కూడా నీకు కలుగుతుంది. మనం సాధన చేసి యోగాభ్యాసాలు చేసి దేహభావన పెంచుకోవడం కాదు, ఆ దేహభావంలోంచి విడిపడాలి. అక్కడ వేదన కనపడాలి, నీ సాధన యొక్క బలం అక్కడ కనిపించాలి. ఓ అర్జున, సుఖదుఃఖములందు సమభావం కలవరు. నీకు సంతోషం వచ్చినా లేకపోతే దుఃఖం కలిగినా బ్యాలెన్స్ చేసుకుంటా ఉండు. అంటే ఎప్పుడు కూడా మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ బుద్ధిని ఎవడైతే ఎప్పటికప్పుడు బ్యాలెన్స్ చేసుకుంటున్నాడో అది ఎప్పుడు నిండుగా ఉంటాడో, కామ్గా ఉంటాడో, కూల్గా ఉంటాడో, క్వైట్గా ఉంటాడో. ఎవడైనా ఒక వాడి పని వాడు చక్కగా చేసుకెళ్ళిపోతున్నాడు అనుకోండి, వాడు ఎప్పుడు కామ్గా ఉంటాడు, చల్లగా ఉంటాడు, వేడిగా ఉంటాడు, నిదానంగా ఉంటాడు. వాడి పని వాడు చేసుకుంటూ వెళ్ళిపోతాడు, నిండిగా ఉంటాడు. మీరు అదే అర్థం చేసుకోండి. ఎవరో పబ్లిసిటీ కొడుతున్నారని అదే గీతలో చెప్పాడు, స్వధర్మం నీ ధర్మం ఏంటని చూసుకో పరధర్మంలోకి వెళ్ళకని. నీకు అర్థమవుతుందే? ఇప్పుడు మీ పద్ధతిలో మీరు ఉండండి, మీ పద్ధతిలో మీరు ఉండకుండా ఎవరో ఏదోగా ఉన్నారో మీరు అందులోకి వెళ్ళారనుకోండి, మీకున్న సుఖం పోతుంది, మీకున్న శాంతి పోతుంది. మీ పద్ధతిలో మీరు ఉండండి, ఎవరో ఏదో రకంగా ఉంటున్నారో మీరు అందులోకి వెళ్ళారనుకోండి, మీకున్న సుఖం పోతుంది, మీకున్న శాంతి పోతుంది, మీకున్న ఆనందం పోతుంది. మరి అశాంతి కొనుక్కోవటం అది, ఎవరిని కాపీ కొట్టకూడదు. మనం మన పద్ధతిలో మనం ఉండాలి, కానీ ఎవరిని అనుకరించకూడదు. మనం ఇతరులను అనుకరించడానికి ప్రయత్నం చేస్తానేది పిరికివాడి లక్షణం, బద్దకస్తుల లక్షణం, బలహీన లక్షణం. మన పద్ధతిలో మనం ఉండాలి, కానీ ఎవరినూ అనుకరించడానికి ప్రయత్నం చేయకూడదు. మీ ఇంటికాడి పరిస్థితుల్లో కూడా అంతే, మీ సంసారం పద్ధతిగా మీరు ఉండాలి, ఎవరినూ అని ఇమిటేషన్ వద్దు. కొంతమంది బాగా ధనవంతులతో స్నేహం చేసి ఆ ధనం వీళ్ళకి రాదు, వాళ్ళ అలవాట్లు వీళ్ళకి వస్తే చివరికి పాడైపోయిన వాళ్ళు ఉన్నారు. అలాగా మనం గొప్ప ధనవంతులతో స్నేహం చేస్తామనుకోండి, వాళ్ళ ధనం మనకు రాదు. నీకు అర్థమవుతుంది? వాళ్ళ అలవాట్లు మనకు వస్తాయనుకోండి, ఉదాహరణకి మనం చివరికి మనం ఉన్న 10 రూపాయలు పోతాయి మనకి. వాళ్ళ ధనం మనకు రావక్కర్లేదు, మన జేబులు ఉన్నది ఊడిపోతుంది. అది అనుకరణ ఎప్పుడు పనికిరాదు. ఇతరులను చూసి మీరు ఎప్పుడు అనుకరణ చేయొద్దు. మీ సంసారం పద్ధతిగా మీరు ఉండండి. ఎవరైనా ఏదైనా మాట్లాడుతుంటే మాటలు మీరు ఉన్నా ఎంతవరకు మీ క్షేమం మీ బాగు వాళ్ళు కోరుతున్నారో కూడా మీరు చూసుకోవాలి. ఈ మాటలన్నీ క్యాన్వాస్కి చెప్తున్నారా, ప్రచారానికి చెప్తున్నారా, నిజంగా మన క్షేమం కోరి చెప్తున్నారా, అది కూడా మీరు చూసుకోవాలి. ఈ మత ప్రచారాల జోలికి కూడా ఆ మతంలో ఏదో గొప్పగా ఉంది, ఈ మతంలో ఏదో గొప్పగా ఉందని ఏం అనుకోకండి. మీరు మన మతం చాలు, మనం తరించడానికి మన సనాతనమైన మతం, మన మతం సరిపోతుంది మనం తరించడానికి. కానీ ఆ మతం గొప్పగా ఉంది, ఈ మతం గొప్పగా ఉందని ఏం అనుకోక్కర్లేదు. మనం ఏ మతంలో అయితే జన్మించామో ఆ మతంలో చెప్పిన పద్ధతుల ప్రకారం మనం తరించవచ్చు, మనం ధన్యులు అవ్వచ్చు. మతాలు ఏం మార్చుకోక్కర్లేదు. మీ మతంలో ఏది లేదు, మా మతంలో ఏదో ఉందని అంటే అటువంటి మాటలకి స్వాధీనం అవ్వద్దు. అంటే ఏంటి, అలా స్వాధీనం అవుతుందంటే మనం ఎత్తివారు చేతి పెట్టడం అర్థం. మన సొంత బుద్ధి లేనప్పుడు అలా స్వాధీనం అవుతాం, మనకు సొంత బుద్ధి ఉంటే అలా స్వాధీనం అవ్వం. మనకి దేహం ఉంది, అందరికీ తల శవం ఉంది, అందరికీ తల శరీరం ఉంది, అందరికీ తల శరీరం ఉంది. అంటే వీడు గుర్తుపెట్టుకోండి, మనకు కోరిక ఉన్నంతకాలం శరీరం వచ్చి తీరుతుంది. అది ఏ రకమైన కోరికైనా సరే, మనకు కోరిక, మనకు కోరిక ప్రాపంచకు సంబంధించినటువంటి విషయాల్లో ఏ కోరిక ఉన్నా దేహం వచ్చి చిన్న కోరిక ఉన్నా దేహం వచ్చి తీరుతుంది. పెద్ద పెద్ద కోరికలు మాట ఇదిలేండి, చిన్న కోరికున్నా దేహం వచ్చి చేరుతుంది. ఒక చిన్న కోరికున్నా మనకు దేహం అక్కడదాకైంది. కొంతమంది కీర్తికాంక్ష ఎక్కువ ఉంటుంది, మన పేరు అందరూ గొప్పగా చెప్పుకోవాలి ఇలా అనుకుంటారు చూడండి, కదా అది కూడా చాలా ప్రమాదం. ఇది మిల్టన్ చెప్తాడు ప్యారడైస్ లాస్ట్. అసలు గుర్తింపుల జోలికి వెళ్ళామో మనం పాడైపోతాం. మన పని బీమారులు అందరు గుర్తించారు, నెడదవులు అందరూ గుర్తించారు. ఈ గుర్తింపుల జోలికి వెళ్ళామా మన ఆధ్యాత్మిక అభివృద్ధి ఆగిపోతుంది. ఈ లోకానికి ఈ లోకం మనల్ని చుట్టేస్తుంది, పతనం అయిపోతుంది. కొంతమంది అంటూ ఉంటారు, మీ ఇంట్లో బోళని చాకరీ చేస్తున్నాడే ఎవడో గుర్తించగల, ఏమి గుర్తిస్తే మీకు కలిసి వచ్చేదేంటి. కొంతమంది అంటారు, ఇంట్లో బోళని చాకరీ చేస్తున్నావు అంటే ఎవరు గుర్తించడం లేదని. ఆ గుర్తించడం లేదనుకునేది కూడా మనస్సే. మీకు అర్థమవుతుందే, ఆ మనస్సును మీరు పరిశీలన చేసుకుంటే మోక్షం వస్తుంది. ఆ మనస్సులో ఏం జరుగుతుందో చూసుకుంటే మీకు మోక్షం వస్తుంది. మేము ఇంట్లో బోళని చాకరీ చేస్తున్నామండి, ఎవరు మమ్మల్ని గుర్తించడం లేదు. ఈశ్వరుడు గుర్తిస్తున్నాడు, ఈశ్వరుడు అంతర్యామి. కళ్ళు లేకుండా చూడగలడు, చెవులు లేకుండా వినగలడు, నోరు లేకుండా మాట్లాడగలడు, అంతర్యామి. ఈశ్వరుడు గుర్తించినప్పుడు మీకు లోకం తాలూకు గుర్తింపు ఎందుకు? లోకం తాలూకు గుర్తింపు వస్తే మీకు ఊరేగింపులు వస్తాయి, మోక్షం రాదు, సున్నా. మోక్షం సున్నా. ఈ శరీరం చనిపోయినప్పుడు శ్మశానానికి వెళ్ళినప్పుడు 100 మంది వస్తారు. అంతవరకే గుర్తింపులు కోరే వాళ్ళందరికీ ఆ శ్మశానానికి వెళ్ళినప్పుడు 100 మంది వస్తారు. తర్వాత సున్నా, పరలోక రాజ్యం లేదు మనకి. మనం చేసే పని, మాట్లాడే మాట, చేతితో చేసే పని నిండుగా ఉండాలి, హోందతనంగా ఉండాలి, సభ్యతగా ఉండాలి, సంస్కారంగా ఉండాలి. ఆ చేసేదేదో అవసరాన్ని బట్టి చేయాలి. అందుకని అవసరాన్ని బట్టి చేయాలి కానీ అక్కడ గొప్పల కోసం ఏమి చేయకూడదు. గొప్పల కోసం చేసామా తెప్పలు కూడా వస్తాయి. అక్కడ అవసరం అనుకుంటే చేయాలి, లేకపోతే వదిలేయాలి. దేహదారి యొక్క జీవునికి మన శరీరం ఉంది కదా, శరీరానికి బాల్యం వస్తుంది, యవ్వనం వస్తుంది, వానప్రస్థం వస్తుంది, వార్ధక్యం వస్తుంది, ఏదో రోజు చనిపోతుంది. శరీరం తల్లి కడుపులోంచి బయటకు వచ్చినప్పుడు ఏ రోజున చనిపోవాలి నిర్ణయం అయిపోతుంది. ఇప్పుడు మన అందరికీ ఏ రోజున చనిపోవాలో మనకు, ఏ రోజున మనం చనిపోతామో, మన శరీరం ఏది రోజున చనిపోతుందో మనకు తెలియదు. కానీ డేట్ నిర్ధారణ అయిపోయింది. మనకు బర్త్ డేట్ తెలుస్తా, డెత్ డేట్ తెలియటం లేదు. ఆ డెత్ డేట్ కూడా నిర్ధారణ అయిపోయింది. ఆ డెత్ డేట్ కూడా మనకు నిర్ధారణ అయిపోయింది. అది ఏ రోజున శరీరం చనిపోవాలో చనిపోతుంది. అది అంటే మనం పుస్తకాలు చదివి నేర్చుకునేదంటే కనుకంటే జీవితంలో నేర్చుకునే పాఠాలు ఎక్కువ ఉంటాయి. ఇది మీరు బాగా అర్థం చేసుకోండి. మనం పుస్తకాలు చదివి నేర్చుకునే పాఠాల కంటే జీవితంలో ఏదో మనం నేర్చుకునే పాఠాలు ఎక్కువ ఉంటాయి. అయితే జీవితంలో మనం నేర్చుకోవాల్సి, జీవితంలో ఏదో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఆ సంఘటన అలా ఎందుకు జరిగింది, ఈ సంఘటన ఎందుకు జరిగింది అలా అనుకోకుండా అందులో నుంచి ఏదో పాఠాలు నేర్చుకోవటం, ఏదో పాఠం నేర్చడానికి భగవంతుడు ఆ సంఘటన అక్కడ క్రియేట్ చేశాడని పాఠాలు నేర్చుకుని ఈ బళ్ళలో నుంచి బయటికి రావాలి. అంటే ప్రకృతిలోంచి బయటికి రావాలి, మాయలోంచి బయటికి రావాలి. ఈ ప్రపంచం కూడా బడి లాంటిదే. ఈ ప్రపంచం కూడా ఒక బడి లాంటిదే. మనం బడిలో చేరామనుకోండి, బడిలో ఉండిపోం, చదువు నేర్చుకుని బయటకు వచ్చేస్తాం. అలాగే ఈ ప్రపంచం కూడా మనం నేర్చుకోవాల్సిన పాఠాలు నేర్చుకుని జ్ఞానం సంపాదించి బయటికి రావాలి. ఈ ప్రపంచం కూడా ఒక బడి లాంటిదే. మన ఆలోచనలు, మన మాటలు, మనం మాటల కాడ జాగ్రత్తగా ఉండాలి, ఆలోచనల కాడ జాగ్రత్తగా ఉండాలి, చేసే పనుల కాడ జాగ్రత్తగా ఉండాలి. ఓ చిన్న మాట కూడా అజాగ్రత్తగా మాట్లాడకూడదు, ఓ చిన్న పని కూడా అజాగ్రత్తగా చేయకూడదు, ఓ చిన్న ఆలోచన కూడా అజాగ్రత్తగా ఉండకూడదు. అజాగ్రత్త వల్ల మనకి దురదృష్టం వెంటాడుతుందన్న సంగతి మనకు తెలియాలి. ఒక చిన్న మాట అజాగ్రత్తగా మాట్లాడామనుకోండి, ఒక చిన్న పని అజాగ్రత్తగా చేశామనుకోండి, ఇది చిన్న పనే అనుకుంటాం. అది ఆ చిన్న పని మనల్ని దురదృష్టాన్ని చుట్టేస్తుంది. మనల్ని ప్రతి చిన్న మాట, ప్రతి చిన్న పని, చిన్న ఆలోచన, అవి కూడా అజాగ్రత్త పనికి రాదు, అశ్రద్ధ పనికి రాదు. ఎంచదంటే అందులో అజాగ్రత్తగా ఉంటామనుకోండి, ఆ మాటలే, ఆ చేష్టలే, ఆ ఊసిలే పునర్జన్మలకు కారణాలు అవుతాయి. మనం ఈశ్వరుని దృష్టిలో పెట్టుకుని, ఈశ్వరుని దృష్టిలో పెట్టుకుని, ఆ మోక్షాన్ని దృష్టిలో పెట్టుకుని, మన గమ్యాన్ని దృష్టిలో పెట్టుకుని, మనం ఏది పొందాలో దాని తాలూకు ఆ చైతన్యాన్ని దృష్టిలో పెట్టుకుని లోకాల్లో ఉన్న లోకంలో మనకు ఏదైనా కష్టాలు వచ్చినట్లు భరించాలి. శిలీ సారథ్యం అని కర్ణుడు రథం తోల్తాడు శల్యుడు, కర్ణుడు రథం తోల్తా ఉంటాడు శల్యుడు. వాడు వాడేమో శరీరం కౌరవ సైన్యంలో ఉంటుంది, మనస్సు పాండవుల తరఫున ఉంటుంది. వాడు ఆ శల్యుడు ఎటువంటి అంటే శరీరం ఏమో కౌరవుల తరఫునే, మనస్సు ఎక్కడ ఉంటుంది? పాండవుల తరఫున. వాడు రథం తోలేప్పుడు వాడు ఏమంటాడంటే కర్ణుడితోటి, ఏమైనా అర్జునుడితో యుద్ధం చేస్తానంటున్నావు? అర్జునుడు అంటే గొప్ప మహావీరుడు, వాడు ఆడితోడు యుద్ధం చేస్తా అంటే కర్ణుడి యొక్క ఆత్మవిశ్వాసం చెడగొట్టాడు. నువ్వు అర్జునుడు అంటే ఏంటనుకుంటున్నావు? మహావీరుడు శత్రువుని పొగిడితే ఎలా? ఈడేమో కర్ణుడు రథం తోలుతున్నాడు. కర్ణుడి రథం తోలి అసలు శత్రువుని పొగట్టేంటి అసలు? దాన్ని శల్యసారోగ్యం అంటారు. దాన్ని కొంచెం కొంతమంది మనతో స్నేహం చేస్తూ దారి తప్పించేస్తా ఉంటారు, దాన్ని శల్యసారోగ్యం అంటారు. ఈ కర్ణుడు ఈ శల్యుడు ఏంటనుకుంటున్నావు? అర్జునుడు అంటే సామాన్యుడు అనుకుంటున్నావా? కర్ణ అసలు కృష్ణుణ్ణి అర్జున్ని చూసేటప్పటికి నువ్వు ఉనికి పుట్టకుండా ఉండగలవా? ఆ కృష్ణార్జును చూసినప్పుడు నేదా ఉనిగిపోకుండా ఉండగలవా అంటే ఇది కనిపెట్టేశాడు కర్ణుడు. నాకున్న ధైర్యాన్ని చెడగొట్టేస్తున్నాడు, నా మీద నాకున్న విశ్వాసాన్ని చెడగొట్టేస్తున్నాడు అని ఒక మాట. శల్యాన్ని మనస్సు నేను గ్రహించాను, నీ బుద్ధిని నేను గ్రహించాను, నీ మాటలు నేను ఎందుకు భరిస్తున్నాడు అంటే దుర్యోధనంతో నాకున్న స్నేహాన్ని బట్టి భరిస్తున్నాను, లేకపోతే భరించరన్నాడు. అలాగే మనం కూడా మోక్షాన్ని దృష్టిలో పెట్టుకుని ఏదైతే పొందాలనుకుంటున్నామో దాన్ని దృష్టిలో పెట్టుకుని లోకంలోని ఏదైనా మనకు కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా భరించాలి. ఇది కర్ణుడు అంటాడు. దుర్యోధనుడితో నాకున్న స్నేహాన్ని బట్టి నేను భరిస్తున్నాను కానీ నీ మాటలు లేదా నీకు భరించవలసిన అవసరం నాకు లేదు. నీ మాటలు అర్థం నాకు తెలుస్తుంది, ఎందుకు మాట్లాడుతున్నావు కూడా నాకు తెలుసు, నీ అభిమానం ఎక్కడుందో కూడా నాకు తెలుసు, కానీ నీ మాటలు ఎందుకు భరిస్తున్నానంటే దుర్యోధనుతో స్నేహం నీ విడిచిపెట్టలేను, దుర్యోధను కోసం నేను యుద్ధం చేస్తున్నాను అందుకు భరిస్తున్నాను. అదే మనం కూడా అడిగితే దుర్యోధను ఉదాహరణకు చెప్పాడనుకోండి, మన లోకంలో ఏదైనా కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా బాధలు వచ్చినా భారాలు వచ్చినా ఆ మోక్షం పొందాలనే ప్రయత్నంలో ఉన్నాం కాబట్టి ఆ లక్ష్య సాధనలో గమ్యాన్ని పొందాలనేటువంటి ఆ లక్ష్యంలో ఉన్నాం కాబట్టి ఈ లోకంలో ఉన్నటువంటి కష్టాలు కూడా భరించాలి. అవి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, కానీ భరించడం నేర్చుకో. నువ్వు మాట్లాడే మాటలు అర్థం తెలియకుండా లేను, కానీ భరిస్తున్నాను శల్య. ఎందుకు భరిస్తున్నాను? వాడిని దృష్టిలో పెట్టుకుని భరిస్తున్నాను. అంటే మన గమ్యం మీదకి మనం ఏదైతే పొందుదాం అనుకుంటున్నామో మన మనసు ఆ గమ్యం మీద కనుక ఉంటే ఒకవేళ మనకు ఏదైనా నష్టాలు వచ్చినా కష్టాలు వచ్చినా చాలా చిన్న చిన్న విషయాల కింద కనిపిస్తుంది. దాని గురించి మనం వికారాలు తెచ్చుకోక్కర్లేదు. ఈ శరీరానికి ఈ దేహానికి చిన్నతనం ఉంది, తర్వాత యవ్వనం వచ్చింది, తర్వాత వార్ధక్యం వస్తుంది, తర్వాత చనిపోతుంది, ఈ దేహం చనిపోతుంది. ఇలాగ ఎలా జరుగుతుందో, ఇది ఏ విధంగా అయితే ఇలా జరుగుతుందో, ఈ శరీరంలో ఇన్ని మార్పులు ఎలాగ వస్తున్నాయో మళ్ళీ కొత్త దేహం కూడా అలాగే వస్తుంది. కోరికలు ఉన్నప్పుడు ఈ దేహం మనం చిన్నప్పుడు ఎలా ఉన్నాం ఇలాగ ఉన్నాం, చిన్నపిల్లలుగా ఉన్నాం, నువ్వు వయసు వచ్చింది, కొంతకాలానికి ముసలవాడు అయిపోతాం, కొంతకాలానికి శరీరం చనిపోతుంది. ఈ శరీరంలో వికారాలు ఎలాగ వస్తున్నాయో నీకు పునర్జన్మ కూడా అలాగే వస్తుంది. కోరికలు ఉంటేనే ఆ కర్మవాసన కనుక ఉంటే మనకి కర్మవాస కర్మని నిష్కామంగా చేయాలి. సకామంగా చేస్తే మనకు ఆ ఫలితం వస్తుంది. ఆ ఫలితం వస్తే అనుభవిస్తాం, అనుభవించినప్పుడు వాసన పడుతుంది, మళ్ళీ వాసనే కోరిక కింద వస్తుంది. ఇదే కర్మ సముద్రం, ఇదే సంసార సముద్రం. ఇందులో చిక్కుకున్న వాడు బయటకు రావటం కష్టం. మహాత్మా గాంధీ గారు ఒక మాట చెప్పేవాడు, నేను ఈ రాజకీయ రంగంలో ఉన్నాను, ఈ స్వాతంత్ర సమరంలో ఉన్నాను, ఏదో ఇందులో ఈ రాజకీయాల్లో ఉన్నానని, ఏదో దేశానికి ఉపయోగపడుతున్నానని ఏదైనా ఆశించి నేను ఏదో పదవో మరొకటో గౌరవమో ప్రతిష్టో మరొకటో ఆశించి మట్టుకు లేను. ఈ సేవ ద్వారా, ఈ ప్రేమ ద్వారా, ఈ భక్తి ద్వారా నన్ను నేను పవిత్రను చేసుకోవడానికి ఇది ఒక మార్గం కింద ఎన్నుకున్నానికి ఇందులో నేను పొందేది ఏమి లేదు. నన్ను నేను ఏదో పవిత్రను చేసుకోవాలి. పవిత్రత లేనప్పుడు, ఏకాగ్రత లేనప్పుడు, ఆ యోగ్యత లేనప్పుడు ఆత్మజ్ఞాన సముపార్జనకు వాడు యోగ్యుడు కాడు. ఆత్మజ్ఞాన సముపార్జనకు యోగ్యత సంపాదించాలంటే వాడికి పవిత్రత ఉండాలి, ఏకాగ్రత ఉండాలి, వినయం ఉండాలి, అవినయం పనికిరాదు, ఇవన్నీ ఉండాలి. ఈ సముపార్జించుకోవడానికి ఈ దేశ సేవ అనేది ఒక మార్గంగా ఎన్నుకున్నాను కానీ ఇది నా గమ్యం కాదు. నా గమ్యం రాముళ్ళు ఐక్యం అవటమే. అలాగే ఈ శరీరంలో ఎన్ని మార్పులు అయితే నీకు వస్తున్నాయో అలాగే కొత్త దేహం కూడా వస్తుంది. అలా కొత్త దేహం కూడా వస్తుంది నీకు. ఇలా దేహాలు వస్తూనే ఉంటాయి, దేహాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. మనకి దేహాలు వస్తూ ఉంటాయి, పాత దేహాలన్నీ పోతాయి, కొత్త దేహాలన్నీ వస్తూ ఉంటాయి. మన పాత బట్టలు చిరిగిపోయిన తర్వాత కొత్త బట్టలు ఎలా వేసుకుంటామో అలా పాత దేహాలు పోతూ ఉంటాయి. పాత దేహాలు పోస్తాయి, కొత్త దేహాలు వస్తాయి. పాత బట్టలు పోయిన వెంటనే కొత్త బట్టలు ఎలా వేసుకుంటున్నామో అలాగే ఈ శరీరాలు కూడా మారుతూ ఉంటాయి. నీ లోపల ఉన్నటువంటి సత్యం, నీ హృదయంలో ఉన్నటువంటి సత్యం, నీ హృదయంలో ఉన్న అంతర్యామి నారాయణుడు, నీ హృదయంలో ఉన్న ఈశ్వరుడు, నీ హృదయంలో ఉన్న సత్యం, నీ హృదయంలో ఉన్నటువంటి నారాయణుడు, నీలో ఉన్నటువంటి అంతర్యామి వాడికి నువ్వు వాడి గోచరం అయ్యే వరకు, నీరు నీ హృదయంలో ఉన్న సత్యం నీకు ఆ దానితో ఏకం అయ్యే వరకు, నీ హృదయం నువ్వు మనం దేనితో ఏకంగా ఉన్నాం, శరీరంతో ఏకంగా ఉన్నాం, అహంకారంతో ఏకంగా ఉన్నాం, మనస్సుతో ఏకంగా ఉన్నాం, అంతే కదా ఏకంగా ఉన్నాం. అలాగే నువ్వు సత్యంతోటి, నీ హృదయంలో సత్యంతోటి, పరమేశ్వరుడితోటి, నారాయణుడితోటి ఏకమయ్యే వరకు దేహాలు వస్తూ ఉంటాయి, దేహాలు పోతూ ఉంటాయి. నీకు ఆత్మజ్ఞానం కలిగే వరకు, ఉన్న వస్తువు ఉన్నట్టుగా నీకు ఎరుకులోకి వచ్చే వరకు ఈ మోహంలో ఉంచి కానీ, ఈ మాయలో ఉంచి కానీ నువ్వు బయటికి రాలే, వచ్చే అవకాశం కూడా లేదు. ఈ చమత్కారాల వల్ల జీవిక్కుల వల్ల, ఈ మాయల వల్ల, ఏదో ఏదో చమ లేకపోతే ఏదో మహిమల వల్ల ఇది పొందేది కాదు. నువ్వు ఏ చమత్కారాలు వస్తుంది అనుకోకు, నిన్ను నువ్వు మోసం చేసుకోవద్దు. ఇక్కడ కృష్ణుడు చెప్పేది ఏంటంటే, నీ మనస్సు నువ్వు బాగు చేసుకోకుండా ఏదో ఉద్ధరిస్తానంటావేంటి? నీ మనస్సు నువ్వు బాగు చేసుకోవడం మానేసి ఒకవేళ ఏదైనా బాహ్యంగా నువ్వు ఏదైనా మంచి పని చేసినా అది నీ మనస్సు బాగుపడటానికి ఉపయోగపడాలి. నీ గంభీరం అంటే మర్చిపోయి ఎవరిని ఉద్ధరిస్తానంటే ఏంటి? నువ్వు పాడైపోయి నువ్వు కుళ్ళిపోయి ఎవరిని ఉద్ధరిస్తావు? నువ్వు పాడైపోయి కుళ్ళిపోతావా, ఎవరిని ఉద్ధరిస్తావు నువ్వు? మనం సేవ చేసి తెచ్చుకునేది అహంకారానికి కాదు. సేవ చేసి మనం వ్యక్తిభావన పెంచుకోకూడదు. సేవ చేసి వ్యక్తిభావన పెరుగుతుంటే చాలా ప్రమాదం. సేవ వల్ల వ్యక్తిభావన పోవాలి. సేవ వల్ల వ్యక్తిభావన నశించాలి. సేవ వల్ల వ్యక్తిభావన పెరుగుతుంటే సేవ కాదు. అది సేవ కాదు, అది ప్రేమ కాదు, అది చాకరీ. మీరు ఎవరికైనా మంచి చేశారనుకోని అది చాకరీ అనుకుంటే ఎలాగా? అది దేవుడికి మీరు పుష్పాలు దేవుడు పాదాల దగ్గర ఎలా పెడతారో ఇతరులకు ఎవరైనా మంచి చేస్తే అలాగే చేయాలి. చాకరీ అని చేస్తారనుకోండి, మళ్ళీ కర్మ నమ్మ చుట్టుకుంటుంది. మీరు మన పని ఎలా చేయాలంటే దేవుడు పాదాల దగ్గర పుష్పాలు ఎలా పెడతామో మనం చేసే పని కూడా అలాగే ఉండాలి. అలా ఆ భక్తిభావంతో ఉండాలి. అంటే పరమేశ్వరుడు ఆడు ఆడు జగన్నాథుడు, వీడు విశ్వనాథుడు. పూరిలో ఉన్నవాడు జగన్నాథుడు, పూరిలో ఉన్న కృష్ణుడు జగన్నాథుడు. అది జగత్తుకు నాదుడే కాదు, జగత్ యొక్క రూపంలో కూడా ఉన్నాడు. అదే రమణ మహర్షి గారు చెప్తారు, నువ్వు ఎవరికైనా ఏదైనా ఇస్తే అది తిరిగి మళ్ళీ నీకే నీకు వచ్చేస్తుంది. అది నువ్వు ఎవరికైనా ఏదో ఇచ్చావనుకో, నీకు అడుగు ఈశ్వరుడే అంతరం ఉన్నది. ఒకటి జగత్ రూపంలో ఉన్నాడు ఎవడు? జగన్నాథుడు. జగన్నాథుడు అంటే ఎవడు? అక్కడ కృష్ణుడు పురిలో ఉన్నవాడు జగన్నాథుడు. అంటే జగత్తుకు నాదుడు మాత్రమే కాదు, జగత్తుకి నాదుడు మాత్రం, జగత్ రూపంలో ఉన్నవాడు కూడా వాడే. అంచేత నువ్వు ఎవరికి ఏది ఇచ్చినా అది ఈశ్వరుడికి అందుతుంది, జగన్నాథుడికి అందుతుంది. నువ్వు ఎవరికి ఏది ఇచ్చినా అది జగన్నాథుడికి అందుతుంది. అంటే మీరు ఎవరికైనా మంచి చేశారనుకోండి, అది జగన్నాథుడికి చేసినట్టే, చెడ్డ చేస్తే కూడా జగన్నాథుడికి చేసినట్టే. అది అక్కడ మనిషి కాదు, ఇక్కడ ముఖ్యం. ఇంక జగత్ రూపంలో ఉన్నాడు జగన్నాథుడు, విశ్వ రూపంలో ఉన్నాడు విశ్వనాథుడు. వాడి కాశీ విశ్వరూపంలో ఉన్నవాడు విశ్వనాథుడు. విశ్వనాథుడు అంటే ఏంటి? విశ్వానికి భర్త. విశ్వానికి భర్త మాత్రమే కాదాడు, విశ్వం యొక్క రూపంలో కూడా ఉన్నాడు. వాడు జగన్నాథుడు, వీడు విశ్వనాథుడు. జగత్తుకు నాథుడు అంటే జగత్తుని భరించేవాడు కాదు, జగత్తుకు భర్త మాత్రమే కాదు, జగత్తుకి కర్త మాత్రమే కాదు, జగత్తు రూపంలో ఉన్నవాడు కూడా వాడే. ఈ జీవకోటి రూపంలో ఉన్నవాడు వాడే, పంచభూతాల రూపంలో ఉన్నవాడు కదా వాడే. ఇక్కడ ఉన్నవాడు అక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నవాడు ఇక్కడ ఉన్నాడు. ఇక్కడికి అక్కడికి భేదం లేదు, ఈ లోకానికి పరలోకానికి భేదం ఏమీ లేదు. కానీ దేహభావన వల్ల, దేహాభిమానం వల్ల, దేహంతో తాదాత్యం పొందే నీకున్న బుద్ధి వల్ల, దేహం లేదనే చిన్న తలంపు వల్ల అది వేరు ఇది వేరు నీకు అనిపిస్తుంది. భౌతికం వేరు ఆధ్యాత్మికం వేరు కాదు, అది వేరే ఇది వేరు నీ మనస్సు వేరు చేస్తుంది. నీ మనస్సును తీసిపెట్టు, తీసి పక్కన పెట్టు, వేరు భావన పోతుంది నీకు. అది దేహం ఉండటానికి ఉండకపోవటానికి కూడా, మరణానికి జీవితానికి మధ్యన కూడా భేదం ఊడిపోతుంది. ఎప్పుడు? నువ్వు నీ మనస్సు, నీ మనస్సును జయించినప్పుడు, నీ మనస్సును నువ్వు అతిక్రమించినప్పుడు, దేహము లేనని చిన్న తలంపు నువ్వు పోగొట్టుకున్నప్పుడు, దేహం ఉండటానికి దేహం లేకపోవటానికి, లోకం కనిపించడానికి లోకం కనిపించకపోవటానికి భేదం పత్తా లేకుండా పోతుంది. అది భౌతికం వేరు ఆధ్యాత్మికం వేరు మనం అనుకుంటాం, వేరు కాదు అది. మన మనస్సు అలా వేరు చేస్తుంది. ఇప్పుడు మనం దేవుడి పాదాల దగ్గర పుష్పం పెట్టాం, అది దేవుడికి ఇచ్చామనుకుంటున్నాం. మీకు అర్థమవుతుంది? ఎవరో ఒక మనిషికి 5 పైసలు ఇస్తామనుకుంటున్నాం, దేవుడికి ఇచ్చామనుకోవటం లేదు, మనిషికి ఇచ్చామనుకుంటున్నాం. ఏం చేయాలి? ఈ మనిషి రూపంలో ఒక దేవుడు ఉన్నాడు అనే సంగతి మనకు తెలియక, జీవరూపంలో ఉన్నవాడు ప్రతివాడు ఈశ్వరుడే. నువ్వు జీవసేవ చేస్తామంటే ఈశ్వరుడికి అందుతుంది. ఏం చేయాలి? జీవుడికి ఆధారంగా ఉన్నవాడు ఈశ్వరుడు. జీవుడు ఈశ్వరుడు, జీవుడు జీవత్వం లేకుండా ఈశ్వరుడు ఉండగలడు. లోపల సపోర్ట్గా ఈశ్వరుడు లేకుండా జీవుడు ఉండలేడు. బుడగలు లేకుండా సముద్రం ఉండగలదు, కానీ సముద్రం లేకుండా బుడగలు ఉండలేవు. ఈ దేహంలో ఎన్నో వికారాలు వస్తున్నాయి, ఈ దేహంలో ఎన్నో వికారాలు వస్తున్నాయి. అలాగే కొత్త దేహాలు, దేహంలో నీకు ఈ దేహంలో ఎన్ని మార్పులు వస్తున్నాయో అలాగే నీకు కొత్త దేహాలు వస్తారు ఉంటాయి. అలాగే చిన్న కోరిక ఉంటే చాలు ఇదొకటి వస్తాం. నువ్వు కర్మ చెయ్యి, గీతలో ఏం చెప్తావంటే పని చెయ్యి, కర్తలేని కర్మలు చెయ్యి. నువ్వు పని చెయ్యి, అహంభావం లేకుండా చెయ్యి. ఈ దేహముని నేనని తలంపు లేకుండా చెయ్యి. దేహభావం లేకుండా, శవభావం లేకుండా, అహంభావం లేకుండా పని చెయ్యి, పని చెయ్యి. ఆ పని నేను బంధించదు, బంధించు సరికదా. నీకు ఆత్మజ్ఞానాన్ని తెచ్చిపెడుతుంది ఆ పని. అది ఆ పని నేను బంధించదు సరికదా. ఆ పని నీకు ఆత్మజ్ఞానం తెచ్చిపెడుతుంది నీకు. ఎవరు ఎన్ని యోగాభ్యాసాలు చేసినా, ఎవరు ఎన్ని యోగాభ్యాసాలు చేసినా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆ దేహభావన ఉన్నవాడికి, దేహబుద్ధి ఉన్నవాడికి మోక్షం రాదు. మోహము చెప్పి అది ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు, నీకు ఆత్మజ్ఞానం కలిగే వరకు ఉన్న వస్తువు ఉన్నట్టుగా నీకు ఎరుకులోకి వచ్చే వరకు మోహంలోంచి బయటకు రాలేవు, మాయలోంచి బయటకు రాలేవు. మాయ అంటే ఏదైతే లేదో అదే మాయ. మాయ అంటే ఏంటి? ప్రతి క్షణం మారిపోయేది మాయ. ఏదైతే లేదో అదే మాయ. లేనిది ఉందనుకుంటా ఉంటాం, ఉన్నది లేదనుకుంటా ఉంటాం, అదే మాయ. అయితే ఈ మాయలోంచి నీకు మోహం పోయే వరకు ఈ మాయలోంచి బయటకు రాలేవు. ఎప్పుడు నువ్వు ఉన్న వస్తువు ఉన్నట్టుగా నీకు ఎలుకులోకి వచ్చే వరకు లేనిది ఉన్నదని నువ్వు అనుకుంటూనే ఉంటావు. ఏ జన్మ కా జన్మ అది అక్షర మణమాలాడు చెప్తాడు ఎవరు రమణస్వామి. మోహము త్రిప్పి నీ మోహం అని వచ్చి నా మోహము చేరదా అరుణాచలేశ్వరుడా? ఓ అరుణాచల, మోహము త్రిప్పి నీ మోహం అని వచ్చి నా మోహము చేరదా అరుణాచల? అంటే లోకానికి సంబంధించిన మోహం పోగొట్టుకున్నాను, లోకానికి సంబంధించిన రాగం పోగొట్టుకున్నాను. అంటే మీరు బాగా అర్థం చేసుకోండి, మీరు ఇక్కడ అందరూ ఇక్కడ కూర్చున్నారు, మీ మనస్సు ఎక్కడనే చెలిస్తుంది అనుకోండి, అనుకోండి యోగాభ్యాసాలు ఈ ప్రాణాయామాలు అన్నీ ఓ పక్కన పెడదాం, అన్నీ ఓ పక్కన పెడదాం. మీ మనస్సు ఏదైనా చెలిస్తుంది అనుకోండి, మీ శరీరం ఎక్కడైతే ఉందో అక్కడ మనస్సు లేదనుకోండి, మీ మనస్సులో ఎక్కడ రాగం ఉంది, ఆసక్తి ఉంది, ఈ మాటలు మీరు నాకు పైకి చెప్పక్కర్లేదు. మీరందరూ ఇక్కడ కూర్చున్నాం మనం, మన మనస్సు బయటికి వెళుతుంది అనుకోండి, ఎక్కడ ఆసక్తి ఉంది మీకు, ఎక్కడ రాగం ఉంది, ఎక్కడ రాగం లేకపోతే, ఎక్కడ ఇష్టం లేకపోతే, ఎక్కడ ఆసక్తి నీకు లేకపోతే లోకం మీద నీ మనసు బయటికి వెళ్ళటానికి అవకాశం లేదు. మన తలకాయలో ఏమి తేడా లేకపోతే తలకాయ పోటు రాదు, అరికాళ్ళలో ఏమి తేడా లేకపోతే అరికాళ్ళ మంటలు రావు, కడుపులో ఏమి తేడా లేకపోతే కడుపు నొప్పి రాదు, ఏదో తేడా ఉంది. నీ మనస్సు చెలిస్తానంటే నీ మనస్సు ఇప్పుడు ఎలా ఉందనుకు, నువ్వు మనస్సు ఎక్కడికైనా బయటకు వెళ్తే ఎక్కడ ఏదో ఒక విషయం మీద నీకు ఆసక్తి ఉంది, ఏదో ఒక విషయం మీద నీకు మోహం ఉంది, ఏదో ఒక విషయం మీద నీకు కోరిక ఉంది, అంచేతే నీ మనస్సు బయటకు వెళ్తాను, లేకపోతే నీ మనస్సు బాహ్యానికి వెళ్ళవలసిన పని లేదు. మీకు ఆసక్తి లేదనుకోండి, భయం లేదనుకోండి, దుఃఖం ఎందుకు వస్తుంది? అసలు మీకు ఏ విషయం, దేని పట్ల మీకు భయం లేదనుకోండి, అనుకోండి మాట, ఆసక్తి ఏమి లేదనుకోండి, దుఃఖం రావాల్సిన పని లేదు. అంటే నువ్వు మనస్సు బాహ్య ముఖానికి వెళ్తానంటే ఎక్కడో మోహం ఉంది, మోహం లేకపోతే మనస్సు బాహ్య ముఖానికి వెళ్ళవలసిన పని లేదు. ఈ మనస్సుకి ఏదో లోకం లేదో ఆకర్షణ ఉంది, లోకాలకు ఆకర్షణ లేకపోతే బయటికి వాండరింగ్ మైండ్కి వాండరింగ్ తోటి పని లేదు. మోహము తిప్పి నీ మోహము నడిచి నా మోహము తీరదా అరుణాచల? ఓ అరుణాచలేశ్వరుడా, ఈ లోకం మీద నా మోహం నేను విడిచిపెట్టేశాను, నీ మోహంలో పడ్డాను, నీ ఆకర్షణలో పడ్డాను. నీ ఆకర్షణలు ఎందుకు పడ్డానంటే లోకం యొక్క ఆకర్షణలోంచి బయటపడటానికి నీ ఆకర్షణలో పడ్డాను. కానీ నువ్వు వేరువు నేను వేరనే బుద్ధి నాకు ఇంకా పోలేదు. నీ ఆకర్షణ కూడా పోతే నువ్వు వేరు నేను వేరనే బుద్ధి పోతుంది, ఆ భేద బుద్ధి పోతుంది. ఆ భేద బుద్ధి నువ్వు వేరు నేను వేరేటువంటి ఆ భేద బుద్ధి పోతుంది. ఆ భేద బుద్ధి పోతే నువ్వు వేరు నేను వేరేటువంటి భేద బుద్ధి పోతే అభేద బుద్ధి కలుగుతుంది. ఎప్పుడైతే భేద బుద్ధి ఉందో అంతకాలం ఎంతో కొంత భయం ఉంటుంది, ఎప్పుడైతే అభేద బుద్ధి వచ్చిందో అప్పుడు అభయ స్థితి వస్తుంది, అదే మోక్షం. అది అద్వైతానుభవం, అది అమృతానుభవం. మీరు వేరు నేను వేరనే భేద బుద్ధి ఉన్నా మిమ్మల్ని చూస్తే నాకు భయం వస్తుంది, నన్ను చూస్తున్నా మీరు నేను నన్ను చూస్తుంటే నీకు భయం వస్తుంది. ఆ వేరు భావన ఉన్నప్పుడు, ఆ వేరు భావన ఉన్నప్పుడు, ఆ సెపరేట్నెస్ ఉన్నప్పుడు, ఆ భేదభావం ఉన్నప్పుడు మనం పరమాత్మలో ఐక్యం కాలేము. అంటే మనకు పరమాత్మతో ఐక్యం అవుతానికి మనం ఇష్టం అవ్వం, వేరుగా ఉంటానికి ఇష్టపడతాం. ఏదైనా అడుగుతాం అడగొచ్చు, ఏదైనా అడుగుతూ ఉంటానికి బాగుంటుంది కదా. పరమాత్మలు ఐక్యం అయిపోతే ఏమి అడగటానికి ఉండదు. వేరుగా ఉంటే అది కావాలి ఇది కావాలని అడుగుతూ ఉండొచ్చు కదని ఈ వ్యక్తిభావాన్ని కాపాడుకోవటానికి. అంటే ప్రతి మనిషికి వాడు అహంకారం అంటే వాడికి ఎంత ఇష్టం నేను చెబుతున్నాను. అది ప్రతి వాడికి వాడు మనస్సు ఎంత ఇష్టం, ప్రతి మనిషికి వాడు అహంకారం ఎంత ఇష్టం అంటే భగవంతుడిలో మన ఐక్యం అవటానికి ఇష్టపడం, ఇష్టపడే నటిస్తాం. ఇంకేదైనా భగవంతుడు మనకి వేరుగా ఉంటే మనకు అది కావాలి ఇది కావాలని అడుగుతూ ఉండొచ్చు. భగవంతుడిలో ఐక్యం అయిపోయామనుకోండి, ఈ అడిగేవాడు ఉండడు. అంటే ఈ అడగటానికి అలవాటు అయిపోయి భగవంతుడిలో ఐక్యం అవలేకపోతుంది. ఇంకోటి, అడిగో కిచ్చడి నీదు అకళంక మగు కీర్తి హానిసే యొక్క భ్రోవుము అరిణాచల. ఇతడి జ్ఞాపకం పెట్టుకోండి మీరు. భగవంతుని మనం ఏమి అడగవలసిన పని లేదు, ఏమి అడగవలసిన పని లేదు. మన అవసరాలు ఏంటో మనకంటే ఎక్కువ ఆయనకి తెలుసు. మన అవసరాలు ఏంటో మనకంటే ఎక్కువ ఆయనకు తెలుసు. ఎవడైతే ఏది ఎప్పుడు అడగడాయన్ని వాడికి అన్నీ నెరవేర్చి వాడికి ఎప్పుడు ఏది కావాలో అది ఇచ్చి ఇచ్చేసాక వాడికి మోక్షం కూడా ఇస్తాడు. అంటే వాడిని వాళ్ళు ఆయనలో ఐక్యం చేసుకుంటాడు. వాడికి అన్నీ ఇస్తాడు, అన్నీ ఇవ్వటమే కాదు ఆయనలో ఐక్యం చేసుకుంటాడు. అడిగేవాడికి అడిగిం చేస్తాడు, అడగని వాడికి అన్నీ ఇచ్చి మోక్షం కూడా ఇస్తాడు. అడిగేవాడికి అడిగిం చేస్తాడు, అడగని వాడికి అన్నీ ఇస్తాడు, అన్నీ ఇచ్చి మోక్షం కూడా ఇస్తాడు. అంటే అడిగే బుద్ధి అలవాటు అయిపోయింది మనకి. మనకి అడిగే బుద్ధి అలవాటు అయిపోయింది. కుచేలుడు కృష్ణుడి దగ్గరికి వెళ్ళి ఆడు వచ్చిన పని కూడా అడగలేదు వాడు కుచేలుడు. కుచేలుడు కృష్ణుడు సుధాముడు కృష్ణుడి దగ్గరికి వెళ్ళాడు. అది ఏ పని మీద వచ్చాడు అది కూడా జాతపడింది. ఆ కృష్ణుని మీద ఉన్న ప్రేమ ఉన్నాడు. ఆ వచ్చిన పని కూడా మర్చిపోయాడు. అది భక్తి భావన. జీవితంలో అన్ని దారిద్ర్యాలు ఎన్నో కష్టాలు పడ్డాడు కుచేలుడు. కానీ పరమేశ్వరుని ఎప్పుడు నేను అడగాలనే తలంపు కూడా రాలేదు వాడు కుచేలుడు. అంటే ఆత్మస్వరూపం ఎట్టిదని నీకు ఆత్మజ్ఞానం కలిగే వరకు నువ్వు మోహంలోంచి బయటపడలేవు, అజ్ఞానంలోంచి బయటపడలేవు. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, మనకి ఏదైనా దుఃఖం వస్తామనుకోండి, అనుకోని కారణం అశాంతి వస్తామనుకోండి, వేదన వస్తామనుకోండి, బీపీ వస్తామనుకోండి, టెన్షన్ వస్తామనుకోండి, ఏ వచ్చిన ఇతరుల కారణం అని మీరు ఎప్పుడు అనుకోవద్దు. మనలో ఉన్న అజ్ఞానమే కారణం. మనలో అజ్ఞానం ఉంటే ఇతరులు ఉన్నారు, కానీ మనలో అజ్ఞానం లేనప్పుడు ఇతరులు ఎవరు ఉన్నారు? మనలో అజ్ఞానం ఉంటే ఇతరులు ఉన్నారు, మనలో అజ్ఞానం ఉంటే ఇతరులు ఉన్నారు, మనలో అజ్ఞానమే లేనప్పుడు ఇతరులు ఎవరు ఉన్నారు? నేనే కనుక అజ్ఞానులైతే మీకు బోధించడానికి నా దగ్గర ఏమి లేదు. భగవాన్ అన్నారు, నేనే కనుక అజ్ఞానులైతే మీకు బోధించడానికి నా దగ్గర ఏమి లేదు. నేనే కనుక జ్ఞానులైతే బోధించడానికి నాకు ఇతరులు లేదు. జ్ఞాని ఎప్పుడు ఎవరినో ఉద్ధరిస్తున్నాను అనుకోడు జ్ఞాని. ఇక్కడి ప్రజెన్స్ చాలు, ఎవరినో ఉద్ధరిస్తున్నాను భావన వాడికి రాదు. ఏంటో ఇతరులు లేరు వాడికి. అసలు ఇతరులు ఉంటే ఎవరినో ఉద్ధరిస్తున్నానే భావన, వేరు భావన ఉంటే వస్తున్న వేరు భావనే లేదు. ఇక ప్రజెన్స్ అంటే ప్రజెన్స్ చాలు, ఒక చూపు చాలు, ఒక మాట చాలు. అంటే ఎందుకు చెప్తున్నానంటే, మన హృదయంలోనూ సత్యం తెలి సత్యాన్వేషణ లేదు. మన హృదయంలోనూ చావు లేని సత్పదార్థం ఉంది. దాని తాలూకు మా ఇంటి ఎక్కడ ఉంది, దాని తాలూకు ఎరుక లేదు. దాని తాలూకు అందులో ఏకం అవ్వాలి. ఆ వస్తువులో మనం ఏకం అవ్వాలని తపన లేదు. మీకు అర్థమవుతుందో, మన పేరు అంతరా వ్యాపించుకోవాలి. ఇదేం బుద్ధి అండి, ఇదే మాయ. మన పేరు లోకం అంతా వ్యాపించిపోవాలి. మన పేరు లోకం అంతా వ్యాపించిపోవాలి. నాకు లోపల ఈ తపన లేదు. ఏది జ్ఞానం సంపాదించాలనే తపన లేదు. ఈ శవానికి ఏదో పేరు ఉంది. ఈ శవానికి ఏదో ఇవన్నీ కల్పించిన పేర్లే. ఈ కల్పించిన రూపాల వెనకాల, కల్పించిన పేర్లు వెనకాల తిరుగుతున్నంతకాలం, వాటిని వెంటాడుతున్నంతకాలం నీకు సత్యసాక్షాత్కారం ఏంటి? నీకు నా హృదయంలో, నా హృదయం యొక్క లోతుల్లోకి వెళ్ళాలని, నా హృదయంలో నా ఆత్మ ముత్యాన్ని నేను పొందాలనే తపన కంటే నా పేరు అంతా వ్యాపించిపోవడం కదా మాయ కాకపోతే ఇంకేమిటి? నేనే మాయలో ఉన్నప్పుడు మిమ్మల్ని ఒడ్డుకి ఎలా నేను ఎలా తీసుకొస్తాను? నాకు జ్ఞానం లేదు, నాకు శాంతి లేదు, నాకు సుఖం లేదు, నాకు ఆనందం లేదు, నేను నిర్వాణ స్థితిని పొందలేదు. మోక్ష సుఖం ఎలా ఉంటుందో నాకు తెలియదు. నా పేరు అంతా తెలిసిపోవాలి, నా పేరు వ్యాపించిపోవాలి నేను అనుకుంటా అంటే ఇది మూర్ఖత్వం లక్షణం. నేను పాడవటం, మిమ్మల్ని పాడు చేయటం. నీకు శాంతి లేదు, నీ పేరు అంతా వ్యాపించిపోయింది, ఏం చేసుకుంటావు ఆ పేరు? అంటే ఉపనిషత్తులు చెప్పాడు, ఎంతో నిదానవంతుడికి కానీ, ఎంతో ధైర్యవంతుడికి కానీ, ఎంతో బలమైన వాడికి కానీ ఈ ఆత్మజ్ఞానం ఎరుకి, ఆత్మజ్ఞాన సంపార్జనకి వాడికి పనికి రాడు అని. బలహీనకు కానీ, బద్ధకస్తులకు కానీ, ఈ బాహ్యమైన ఆకర్షణకు లోనయ్యేవాడికి కానీ, వాడి గమ్యాన్ని మర్చిపోయేవాడికి కానీ, వాడు ఏదైతే పొందాలో దాని తరకు ఎరుక లేనివాడు దాన్ని పొందలేడు. బలహీనులు, బద్ధకస్తులు, ఓ గమ్యం ఉంది లక్ష్యం లేని వాళ్ళు, అలక్ష్యం ఉన్నవాళ్ళు, ఓ బాధ్యత లేని మనుషులు, ఒక లక్ష్యం లేని మనుషులు, ఒక గమ్యం లేని మనుషులు, బలహీనులు, బద్ధకస్తులు ఆత్మజ్ఞాన సముపార్జనకి పనికి రారు అని ఉపనిషత్తు చెప్తుంది. అంటే నీకు, నువ్వెవరో నీ హృదయంలో సత్యం నీకు తెలిసిన వరకు చావు ఎలా ఉంటుందో, పుట్టుకు ఎలా ఉంటుందో, దాని తాలూకు ఇరికి లేని వస్తువు, ఆ చావు పుట్టుకలతో సంబంధం లేని వస్తువు తెలిసే వరకు నువ్వు మాయలోంచి, మోహంలోంచి బయటకు రాలేవు. మిమ్మల్ని సంతోషపెట్టే మాటలు మేము చెప్పటం లేదు. మీ బుద్ధి స్థిరమవటానికి పనికి వచ్చే మాటలు చెబుతున్నాం. మీ చేత చప్పట్లు కొట్టించుకునే మాటలు మేము చెప్పటం లేదు. మీ మనస్సు అంత, మీ మనస్సుకి అంతర్దృష్టి కలగటానికి ఈ మాటలు చెబుతున్నాం. నీకు ఆత్మకి, దేహానికి, ఆత్మకి, మనస్సుకి, ఆత్మకి, అహంకారానికి నీకు భేదం తెలియనంతకాలం నువ్వు మాయలో ఉండవలసిందే. కోటి జన్మలైతే నువ్వు పండితులైనా సరే, ఒకవేళ నువ్వు శాస్త్ర పండితులు అవ్వచ్చు, అయినా సరే ఆ భేదం తెలియనంత కాలం ఈ ప్రకృతి నిన్ను చుట్టుపెట్టుకుంటూ ఉంటుంది. ఈ ప్రకృతి చక్రం నువ్వు తిరుగుతూ ఉండవలసింది అర్జున. అంటే మనకు ఆ ఈశ్వరుడి మీద గౌరవం లేదు. ఇది కృష్ణుడు చెప్పలేదు, కృష్ణగీత కాదు ఇది భగవద్గీత. ఇది కృష్ణుడు కాదు ఇది కృష్ణగీత కాదు ఇది భగవద్గీత. అంటే కృష్ణుడు ఈశ్వరుడై బ్రహ్మ, కృష్ణుడి బ్రహ్మమై ఏదైతే ఉందో అదే చెప్పాడు. ఇది కృష్ణగీత కాదు, ఆ కృష్ణుడు ఈశ్వరుడై బ్రహ్మమై చెప్పాడు. అంచేత ఇది భగవద్గీత, ఇది కృష్ణగీత కాదు. వసుదేవుడి గారు అబ్బాయి చెప్పింది కాదు, ఇది బ్రహ్మమై చెప్పాడు, ఈశ్వరుడై చెప్పాడు. ఇది కృష్ణగీత కాదు, భగవద్గీత ఇది. అగమించారు తనకి దృఢచిత్తం ఉండాలి, డూ ఆర్ డై. ఆ మోక్షం పొందటానికి కూడా, ఆ ముముక్షత్వం పొందటానికి కూడా నీకు దృఢమైన ఫర్మ్ డెసిషన్, ఇది పొందటము లేక మరణించటము, ఇది సాధించటము లేక మరణించటము. కొంతమంది చూడండి లోకంలో పనులు కూడా చాలా బాగా చేస్తారు, లోకంలో సంబంధించి వాళ్ళ పని వాళ్ళు చాలా పెర్ఫెక్ట్గా చేసుకుంటారు, బాగా చేసుకుంటారు. అలాగే లోకంలో ఉన్న పనులు కూడా కొంతమంది వాళ్ళు చేసుకునే పనులు ఎంతో చక్కగా చేసుకుంటారు. అలాగే నీ గమ్యం, నీ గమ్యాన్ని పొందటానికి కూడా నీకు ఎంతో కొంత పట్టుదల ఉండాలి, ఎంతో కొంత సమర్థత ఉండాలి, సామర్థ్యం ఉండాలి. కొంతమంది ఏదైనా పని అప్పగించామనుకోండి, వాళ్ళ పని సాధించుకొస్తారు, వాళ్ళు తెలివితేటలు ఉపయోగించుకొని కొంతమంది చెరగొట్టుకొస్తారు. కొంతమందికి భౌతిక విషయాల్లో కూడా, కొంతమందికి ప్రాపంచిక విషయాల్లో కూడా ఒక పని కనుక అప్పగిస్తే వాళ్ళు పెర్ఫెక్ట్గా చేసుకొస్తారు ఆ పని. అది స్కిల్, అదొక నేర్పు, అదొక ఓర్పు. మనం కూడా ఏ మనిషికి ఏ పని చెప్పాలో ఆ పని చెప్పాలి. అలాగే నీకు ఆ గమ్యాన్ని చేరుకో ఆ పని, ఈ జ్ఞాన సముపార్జనలో ఈ జ్ఞాన దాన్ని నీకు దృఢచత్వం కలిగి ఉండాలి. ఏంటి ఆ పరం డెసిషన్ ఉండాలి, దానికి ఏకాగ్రత ఉండాలి, ఆ ప్రవీణత ఉండాలి, పవిత్రత ఉండాలి, ఆ ఈశ్వరుడి పట్ల నీకు ఆ అప్పుకోలేని ఆకర్షణ ఉండాలి. కృష్ణుడు చోట అంటాడు, అందరం మనుషులే అవటానికి అన్నీ పుష్పాలే, ఈగలు ఉన్నాయి, తేనెటీగలు ఉన్నాయి, ఈగలు ఉన్నాయి, తేనెటీగలు ఉన్నాయి, ఈగలు కూడా పుష్పాల దగ్గరికి వెళతాయి. ఎంతో కొంత పుష్పాలను పాడు చేస్తే వెళ్ళిపోతాయి, కానీ తేనెని లాక్కు, తేనెటీగలు తేనెని లాక్కి వెళ్ళిపోతాయి. మనుషుల్లో కూడా అటువంటి వాడు, ఈగలు తేనెటీగలు, ఈగలు తేనెటీగలు. కొంతమంది ప్రపంచంలోకి వస్తారు, ఎక్కడ అమృతం ఉందో చూసుకుంటారు, ఎక్కడ అమృతం ఉందో, ఎక్కడ వెలుగు ఉందో, ఎక్కడ జ్ఞానం ఉందో చూసుకుంటారు, అది సంపాదించుకుని వెళ్ళిపోతారు. కొంతమంది ఈగలు ఉన్నది, ఆ ఉన్నదాన్ని ఉపయోగించుకోరు, ఉన్నదాన్ని ఉపయోగించుకోరు. ఆ పుష్పాల మీద ఈగలు కూడా వాళ్తాయి, కానీ తేనె లాక్కోలేవు. ఆ ఈగల ఈగలుగా మనం ఉండకూడదు, తేనె తీగలుగా ఉండాలి. ఈగలు వాళ్తాయి పుష్పాల మీద, తేనె తీగలు కూడా వాళ్తాయి. ఆ తేనెటీగలు తేనెని పట్టుకుపోతాయి, ఈగలు పట్టుకెళ్ళలేవు. అంతే అలాగే కొంతమంది ముముక్షువులు ఉంటారు, జ్ఞానులు ఉంటారు, వాళ్ళు ఈ లోకంలోకి వస్తారు. ఆ పొందవలసింది ఏదో పొంది, అమృతత్వాన్ని పొంది ఆ తేనెని సంపాదించుకుని, అమృతత్వాన్ని, అమృతం ఆ తేనె, ఆ పుష్పాలలోంచి తేనెని ఎలా లాక్కుంటాయో తేనెటీగలు. వాళ్ళు ఈగల్లా ఉండరు, సత్పురుషులు తేనెటీగల్లా ఉంటారు. పొందవలసిన జ్ఞానం పొంది తేనెటీగలు ఆ పుష్పాలను తేనెని ఎలా సమర్థించుకుని వెళ్ళిపోతారు. కొంతమంది వచ్చి ఆ జ్ఞానాన్ని సంపాదించుకుని పొందవలసిన ఏదో పొంది సైలెంట్గా వెళ్ళిపోతారు. వాళ్ళు నిండి గల మనుషులు, వాళ్ళే పురుషోత్తములు, తమ్ముడు వాళ్ళ పురుషులు తమ్ముడు వాడు పురుషోత్తముడు పొందుతాడు, వాడే నారాయణుడు, వాడే కృష్ణుడు. అంటే మళ్ళీ కృష్ణుడు ఏమని చెబుతున్నాడంటే మీరు ఏగలగా ఉండకండి, తేనె తీయగలగా ఉండండి. ఏగలు కూడా వాళ్ళకే ప్రయోజనం లేదు అట్లకి. పైగా పుష్పాన్ని పాడు చేసి వెళ్తే పుష్పంలో ఉన్నది పొందలేదు. మనం కూడా కొంతమంది విషయాల్లో అనుకుంటాం, కొంతమంది విషయంలో బాగువాళ్ళు మనకేం ఉపకారం చేయక్కర్లేదు, అపకారం చేయకుండా ఉంటే చాలు. మనం కొంత లోకంలో అనుకుంటా ఉంటాం వాళ్ళు మాకేం ఉపకారం చేయక్కర్లేదని అపకారం చేయకుండా ఉంటే చాలు అంటారు లోకం అంటున్నట్టు. మనుషులు పుణ్య పురుషులు వేరు అయ్యారు. ఇది ఏగలలాగా ఉండకండి, చేని తీయగలలాగా ఇక్కడ రెండు వ్యవహారిక సత్యం చెప్తున్నాడు, ఆత్మ సత్యం చెప్తున్నాడు అర్జున. మనం పూర్వజన్మల్లో ఉన్నాం, ఇప్పుడు ఉన్నాం, తర్వాత కూడా ఉంటాం. ఈ వ్యక్తిగా అర్జున నీకు అనేక జన్మలు వెళ్ళిపోయినాయి, నాకు అనేక జన్మలు వెళ్ళిపోయినాయి, తేడా ఒకటి నీకు అవి నీకు తెలియవు, నాకు తెలుసు. నువ్వు నీకు అనేక జన్మలు గడిచిపోయినాయి, నాకు అనేక జన్మలు గడిచిపోయి ఇద్దరికి ఒకటి తేడా, నీకు తెలియదు నాకు తెలుసు అంతే తేడా. కానీ జన్మలు గడిచిపోయి మనకైనా సరే ఆ పూర్వజన్మలో ఎక్కడైనా అనుబంధం ఉంటేనే ఆ స్నేహం నిలబడుతుంది, అయితే నిలబడదు. పూర్వజన్మల్లో ఎక్కడైనా అనుబంధం ఉంటేనే ఆ స్నేహం నిలబడుతుంది, లేకపోతే స్నేహం నిలబడదు. ఈ రాజకీయ స్నేహాలు లాంటివి కాదు. అదే రమణ మహర్షి గారు ఒక సందర్భంలో అన్నారు, పూర్వజన్మలో మనం ఏమి సంబంధం లేకుండానే ఇక్కడ కలుసుకున్నామా, ఈ సంబంధం మనల్ని మరొక చోట కలపదా. అర్జున జ్ఞానిని ఆశ్రయించు. ఆ బ్రహ్మజ్ఞానం ఉన్నవాడిని, ఆ బ్రహ్మజ్ఞానం ఉన్నవాడిని, బ్రహ్మమును సాక్షాత్కరించుకున్నవాడిని ఆ బ్రహ్మజ్ఞానాన్ని ఆశ్రయించు, వాడిని సేవించు, వాడిని సేవించి నువ్వు తరించు. బ్రహ్మజ్ఞానం ఉన్నవాడిని ఆశ్రయించి వాడిని సేవించి వాడిని సేవించి వాడి ద్వారా నువ్వు జ్ఞానం సముపార్జన చేసి నువ్వు తరించవయ్యా. బ్రహ్మజ్ఞానం పొందిన వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళని ఆశ్రయించు, వాళ్ళని ఆశ్రయించి నువ్వు తరించు, తరించి నువ్వు సేవించు, వాళ్ళని సేవించి నువ్వు ధన్యుడవు, నువ్వు తరించవయ్యా. వాళ్ళని సేవించి తరించి అంటే వాళ్ళని సంతృప్తిపరిచి వాళ్ళ ద్వారా నువ్వు బ్రహ్మసము, వాళ్ళ ద్వారా జ్ఞానాన్ని సంపాదించుకో. జ్ఞానాన్ని పొందటానికి పని తెలుసుకోవడానికి ప్రయత్నం చెయ్యి, వాళ్ళకి సేవ చెయ్యి. వాళ్ళకి సేవ చేస్తే నీకు అనుగ్రహం కలుగుతుంది, వాళ్ళ అనుగ్రహం నీకు కలుగుతుంది. వాళ్ళ అనుగ్రహమే నీ లోపల ఏదైనా వెలుచున్నా, నీ లోపల ఏదైనా రోతున్నా, నీ లోపల ఏదైనా మైనస్ పాయింట్స్ ఉన్నా, నీ లోపల ఏదైనా లోకం ఎప్పి తిప్పి ఆకర్షణ ఉన్నా, వాళ్ళ అనుగ్రహం ఏదో జ్ఞాని యొక్క అనుగ్రహం, బ్రహ్మానుభవం పొందిన వాళ్ళ అనుగ్రహమే అన్ని నీ లోపల ఉన్నటువంటి వెలుచినంతా బయటకు తీసి లోపల ఉన్న బలహీనతల్ని నీ లోపల ఉన్నటువంటి ఆ మైనస్ పాయింట్స్ని, నీ లోపల ఉన్న సంస్కారాలని, ఇది బ్రహ్మానుభవం పొందటానికి నీ లోపల ఏ వాసులు అడ్డొస్తున్నాయో బ్రహ్మజ్ఞానం చూసుకుంటుంటే నీకు కనపడవు. ఆ బ్రహ్మజ్ఞాని బ్రహ్మజ్ఞానం పొందటానికి నీలో ఏదైతే అడ్డస్తున్నాయో వాడు చూసుకుంటాడు, వాడు తొలగించుకుంటూ వాడు ఏ స్థాయిలో ఉన్నాడో ఆ స్థాయికి నిన్ను తీసుకుపోతాడు వాడి జ్ఞాని. వాడిని ఆశ్రయించాల్సిన వాడు ఏ స్థాయిలో ఉన్నాడో ఆ స్థాయిలోకి నేను తీసుకుపోతాడు. అది జ్ఞానిని ఆశ్రయించి తెలుసుకో, జ్ఞానిని ఆశ్రయించి నేర్చుకో, జ్ఞానిని ఆశ్రయించి జ్ఞానం పొందు. నువ్వు ఎటువంటి స్నేహాలు చేస్తున్నావు అటువంటి వాడు అవుతావు. నువ్వు ఎటువంటి గ్రంథాలు చదువుతున్నావు అటువంటి వాడు అవుతావు. అది కానీ నీకు 100 కోట్లు డబ్బు ఉందనుకోండి, చెడ్డ స్నేహాలు చేసి పాడైపోయారనుకోండి, 100 కోట్లు ఏం చేస్తుంది? పిచ్చోడికి 100 కోట్లు ఎందుకు? పిచ్చోడు ఎక్కడ ఉంటాడు? పిచ్చి హాస్పిటల్లో ఉండాలి. ఆడికి 100 కోట్లు ఎందుకు పిచ్చోడికి? బుద్ధి పాడైపోయినాడికి 100 కోట్లు ఎందుకు? బుద్ధి బాగున్నాడికి 100 కోట్లు, కానీ బుద్ధి పాడైపోయినాడికి 100 కోట్లు ఎందుకు? అది కానీ మీకు ఇంట్లో అన్నీ ఉన్నాయి, కానీ మీరు పిచ్చోళ్ళు అయ్యారనుకోండి, ఎందుకు ఆ వస్తువులు ఏం చేస్తా మీకు? నేను ఉపయోగ పిచ్చోళ్ళకి ఇంటి ఇల్లేంటి, రోడ్డు ఏంటి, ఆడకి ప్రపంచం ఏంటి? పిచ్చోళ్ళకి బుద్ధి పాడైపోయిన తర్వాత ఏం చేసుకుంటాం? ఇప్పుడు బుద్ధి పాడైపోయిన తర్వాత కానీ నిజంగా మీకు సంపద ఉన్నా? సంపద ఏం చేసుకుంటారు బుద్ధి పాడైపోయిన తర్వాత? అయితే నీకు తెలివితేటలు ఉన్నా, ఒకవేళ డబ్బు ఉన్నా, ఒకవేళ వివేకం ఉన్నా, ఇవన్నీ మనం జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. డబ్బు ఒకటి, వివేకం ఒకటి. వివేకం అంటే విచక్షణ, అంటే మంచికి చెడ్డని, ఏది మంచి ఏది చెడ్డని మన బుద్ధిలో విడదీయాలి, మన బుద్ధి విడదీసుకోవాలి. అది వివేకం ఒకటి, వైరాగ్యం ఒకటి. మనం ఏం చేయాలంటే లోపల వైరాగ్యం బాగా పెంచుకుంటూ ఉండాలి, బయటికి అందరిలాగే కనపడాలి. ఒకటి నేర్చుకోండి మీరు, బయటేమో అందరిలాగే మనం కనపడాలి, లోపల మటుకు వైరాగ్యం పెంచుకుంటూ రావాలి, వివేకం పెంచుకుంటూ రావాలి, శాంతి పెంచుకుంటూ రావాలి, ఆనందం పెంచుకుంటూ రావాలి. అందరి మధ్యనే మనం ఉన్నా మన శాంతి కోసం కానీ మన వివేకం కోసం కానీ వాళ్ళ మీద ఆధారపడకూడదు. ఒక 100,000 మంది మధ్యలో ఎలా ఉండొచ్చు మనం? కానీ మన శాంతి కోసం కానీ, మన ఆనందం కోసం కానీ, మన సుఖం కోసం కానీ ఎవరి మీద ఆధారపడకూడదు. మన వివేకం కోసం కానీ. అది ఏది మనకు ఉపయోగపడుతుంది, ఏది ఉపయోగపడదు, ఏది జ్ఞానం వైపుకి తీసుకెళ్తుంది, ఏది అజ్ఞానం వైపుకి తీసుకెళ్తుంది, ఆ వివేకం, ఆ విభజన, ఇది మంచి, ఇది చెడ్డ, ఇది జ్ఞానం, ఇది అజ్ఞానం, ఇది చీకటి, ఇది వెలుతురు అనేటువంటి విడదీసుకునే బుద్ధి, అది లోపల మనం పెంచుకుంటూ రావాలి. ఇంకా పైకి మటుకు అందరిలాగా కనిపిస్తూ లక్క మందిని కూర్చున్న వాళ్ళ మీద ఆధారపడకూడదు మన జ్ఞానం కోసం. నీకు అనేక జన్మలు గడిచిపోయినాయి, నాకు అనేక జన్మలు గడిచిపోయినాయి. ఆ ఏంటో నీకు తెలియదు, ఆ జన్మలు ఏంటో నాకు తెలుసు. ఒక భక్తుడు రమణ మహర్షి గారి దగ్గరికి వచ్చి అంటాడు, ఆ జన్మాంతర సంస్కారం, ఆ జన్మాంతర వాసన, ఆ వియోగం ఎలా ఉంటుందంటే, నీ మీద నేను ప్రేమను చంపుకోలేకపోతున్నాను, నేను ఇక్కడికి వస్తున్నాను నా తోటి సంతృప్తిగా మాట్లాడటం లేదు, నా వంక కూడా నిండుగా చూడటం లేదు, నా వంక నువ్వు నిండుగా చూడటం లేదు, నాతో నువ్వు సంతృప్తిగా మాట్లాడటం లేదు, నన్ను చూసి ఒకసారి ముఖం పక్కన పెట్టుకుంటున్నావు, ఆయన నీ మీద నాకు ప్రేమ కానీ నీ మీద కానీ ఆకర్షణ నాకు తగ్గటం లేదు, ఇసుమంత తగ్గటం లేదు, నీ దగ్గరికి నేను వచ్చినా నువ్వు నాతో మాట్లాడినా నీ మీద నాకు ఆకర్షణ తగ్గటం, అదేది జన్మాంతర అనుబంధం. రమణ మహర్షి గారు అలా చేయటంలో కూడా దాని వెనకాల ఏదో భాగం ఉంటుంది, వాళ్ళ వాసన మీద తీసేయటానికి అది చేస్తూ ఉంటాడు, దానికి కూడా వెనకాల ఏదో కారణం ఉంటుంది. ఇష్టం లేకపోవటం కాదు, ఇష్టాలకి అయిష్టాలకి, ఇష్టాలకి అయిష్టాలకి, రాగానికి ద్వేషానికి అన్నిటికీ అతీతుడు జ్ఞాని. మనం ఎక్కడ చించినాడు మీటింగ్లో చెప్పుకున్నాం, మీకు నేను ఏదో ఒక అర్థపండి ఇవ్వటం లేరు, మీరు బాగుపడాలని కోరుకోవటం వేరు. దీనికి చాలా తేడా ఉంది. మీరు బాగుపడాలని నేను కోరుకోవటం వేరు, మీకు ఒక అరటి పండు తేవటం వేరు. మీరు ఒకటి చూసుకోవాలి, ఒక పేదవాడికి మీరు ధనం ఇవ్వచ్చు అనుకోండి, ఇస్తారు మంచిది. ఆ పేదవాడు మీతో సమానం అవటానికి మీరు ఇష్టపడుతున్నారనేది చూసుకోవాలి. అది అప్పుడే మీ బుద్ధి మంచి బుద్ధి. అంటే ఈ శరీరం పోయినా అర్జున మనం ఉంటాం, ఈ శరీరం పోయినా మనం ఉంటాం. శరీరం ఉన్నప్పుడు ఉన్నాం, శరీరం పోయిన తర్వాత కూడా మనం ఉంటాం. కానీ అన్ని చెప్తున్నాడు ఆత్మదృష్టితో, అందరం మన ఇచ్చినవే. నేను వ్యవహారికంగా చెప్తున్నాను, అంటే రాబోయే జన్మలు ఉంటాం, ఈ జన్మలోనూ ఉన్నాం. ఆత్మదృష్టి అంటే చైతన్య దృష్టి చూస్తే అంతా ఒకటే, ఒకటంటే ఒకటే. నిజం ఎప్పుడు ఒకటిగా ఉంటుంది కానీ రెండుగా ఉండదు. నిజం ఎప్పుడు ఒకటిగానే ఉంటుంది కానీ రెండుగా ఉండదు. నిజమనే ద్వైతం అంటే, అద్వైతం అంటే రెండు లేనిది, రెండు కానిది అద్వైతం, అద్వైతం అంటే రెండు కానిది, ఒకటంటే ఒక్కటే. ఆ ఒక్కటి, ఆ చైతన్యం ఎప్పుడు ఒక్కటంటే ఒక్కటే. వ్యవహారికంగా చూస్తే పూర్వజన్మ నీకెళ్ళిపోయి నాకెళ్ళిపోయి ఇంకా నేను రాబోయే జన్మలో కూడా మనం కలుసుకోవచ్చు, అవన్నీ వ్యవహారిక సత్యాలు. కానీ చైతన్యం అంటే ఒక్కటంటే ఒకటే. ఆత్మదృష్టి చూస్తే అంతా అందరూ ఒకటే. మన రంగులు తేడా ఉండొచ్చు, పేర్లు తేడా ఉండొచ్చు, అంతస్తులు తేడా ఉండొచ్చు, అంతస్తులు తేడా వచ్చు, కానీ లోపల మటుకు మూలంలో మనం అందరం ఒకటే. మనకు ఫైనాన్స్ మినిస్టర్ మన రెండు రోజుల కిందట బడ్జెట్ ప్రవేశపెట్టాడు పార్లమెంట్లో. చిదంబరం తమిళి అన్న అతను ఫైనా బడ్జెట్. ఇప్పుడు మీ సంసారం లెక్కలు ఎలా చూసుకుంటారో, సంవత్సరానికి ఒకసారి దేశం కూడా లెక్కలు చూసుకుంటుంది. మీరు ఎప్పటికప్పుడు సంసారం లెక్కలు చూసుకుంటారు కదా, ఈ నెల ఎంత అయింది, ఈ నెల ఖర్చు పెరిగిపోయింది, ఈ నెల ఖర్చు బాగానే ఉంది బడ్జెట్ అని ఎప్పటికప్పుడు మీరు సంసారం చూసుకుంటారు కదా లెక్కలు. అలాగే దేశానికి ఒకసారి ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28వ తేదీని బడ్జెట్ ప్రవేశపెడతారు. బడ్జెట్ చదివాడు, ఏ కార్లు ధర తగ్గించామన్నారు, ఇంకోటి ఏమైనా ధరలు పెంచామన్నారు, ఏ కొన్ని ధరలు పెంచామన్నారు, కొన్ని ధరలు తగ్గించామన్నారు, ఏదేదో చెప్పారు. సిగరెట్లు ధరలు పెంచేసామన్నారు, మరి ఇంకే కొన్ని ఐస్ క్రీములు ఈ మధ్యన ఎక్కువ తింటున్నారని ధరలు తగ్గించామన్నారు, ఏదేదో చెప్పారు. అది బడ్జెట్. బడ్జెట్ అయిన తర్వాత చివరిలో ఏమన్నాడంటే, మన ఇండియాలో ఒక చిన్న సెయింట్ ఉన్నాడు, చిన్నవాడు, చిన్నతనంలోనే చచ్చిపోయాడు, వాడే స్వామి వివేకానంద. ముగి బడ్జెట్ చివరిలో చెప్పాడు, మన ఇండియాలో ఒక చిన్న సెయింట్ ఉండేవాడు, వాడు 39వ సంవత్సరంలోనే చచ్చిపోయాడు, 3 ఏళ్ళు బతికి చావలేదు వాడు. వాడు చిన్నవాడు, వయసులో చిన్నవాడే, బాగా చిన్న అది యంగ్ సెయింట్, యంగ్ ఎల్డర్ సెయింట్ కాదు, ఓల్డ్ సెయింట్ కాదు, యంగెస్ట్ సెయింట్. బాగా చిన్న వయసులోనే చనిపోయాడు. వాడే స్వామి వివేకానంద అని పిలుస్తారు. వాడు చెప్పాడు, మన ఆలోచన మనమే తీర్చిదిద్దుకోవాలి, మనకు మనమే కర్తనం. మనం బాగుపడాలంటే, మంచి ఆలోచనలు వస్తే మనం బాగుపడతాం. అంచేత మనకి ఈ రోజున దుఃఖం వస్తుందంటే కారణం ఏదో లోపం వల్లే మనకు దుఃఖం వస్తుంది. అంచేత మన కర్మను మనమే నిర్మించుకోవాలి, మన విధిని మనమే నిర్మించుకోవాలి, మన భవిష్యత్తుని మనమే నిర్మించుకోవాలి. మన ఆలోచన బాగుంటే, మాటలు బాగుంటే, చేతలు బాగుంటే మన భవిష్యత్తు కూడా బాగుంటుంది, మన భవిష్యత్తు కూడా బాగుంటుంది. ఇప్పుడు కాలవలో పడవ వెళుతుంది, పడవ వెళ్ళినప్పుడు చెరచాప ఎత్తుకు పట్టుకోవాలి. తరచేత తెచ్చుకుంటే గాలి వేస్తే స్పీడ్గా వెళుతుంది, కానీ గాలి అయ్యపోతే నష్టం లేదు, గాలి అయ్యపోతే అలాగే నష్టం లేదు. అలాగే మన ప్రయత్నం ఏదో మనం చేసుకోవాలి. ఒకసారి ఫలిస్తుంది, ఒకసారి ఫలించదు. ఫలించకపోయినా ప్రయత్నం మానకూడదు. ఇప్పుడు తెరచాపి ఎత్తుకుని ఉంటే గాలి వేస్తే మన స్పీడ్కి వెళుతుంది. ఒకవేళ గాలి అయిందనుకోండి తెరచాపి ఎత్తుండటం వల్ల మనకు నష్టం లేదు. అలాగే మన ప్రయత్నం ఏదో మనం చేసుకోవాలి, మన సాధన ఏదో మనం చేసుకోవాలి. ఒకవేళ ఫెయిల్ అయినా మనం ఫెయిల్ అయినా మన ప్రయత్నం మనం చేసుకోవాలి. మీరు ఫెయిల్ అవుతామని భయపడి సాధన చేయటం మానకండి. ఫెయిల్ అవటానికి సిద్ధం అయ్యే సాధన చేయండి. మీరు పరీక్షలు రాయండి. ఫెయిల్ అవుతారు పరీక్షలు రాయండి. ఫెయిల్ అవుతామని పరీక్షలు రాయటం మానేయకండి. పరీక్షలు రాయండి, ఫెయిల్ అవుతారు. ఫెయిల్ అయితే అవ్వనివ్వండి, కానీ పరీక్షలు రాయటం మానవద్దు. మీరు ప్రయత్నం ఫెయిల్ అవుతామని ప్రయత్నం మారవద్దు. ఒకవేళ గమ్యానికి చేరుకోలేమని సాధన మారవద్దు. నడిచేవాడు పడతాడు కానీ నడవనాడు పడ్డం. సాధన చేసేవాడు పడతాడు కానీ అసలు సాధన చేయని వాడు ఏం పడతాడు? పడ్డం. పడిపోతాం మనం, సాధన మానవద్దు. అంచేది మళ్ళీ మనం అభివృద్ధిలోకి తెచ్చుకోవడానికి కానీ దేశాన్ని అభివృద్ధిలోకి తెచ్చుకోవడానికి కానీ దేశాన్ని గమ్య వైపు నడపడానికి కానీ మనం చేయవలసిన ప్రయత్నాలు మనం మారకూడదు. మనం చేయవలసిన ప్రయత్నం మనం చేయాలి. ఇప్పుడు గాలివాన మధ్యలో ఉన్నా వాడు ఏం చేస్తాడంటే ఆ పడవ మునక్కుండా చూసుకుంటాడు. అలాగే మన దేశం కూడా కష్టాల మధ్యలో ఉన్నప్పటికీ మనం తరించడానికి చూడాలి. ఈ వివేకానంద చెప్పాడు ఈ మాటలు పార్లమెంట్ సభ్యులైన మీకు నేను చెబుతున్నాను అంటాడు ఫైనాన్స్ మినిస్టర్. ఈ మాటలు వివేకాన్ని నా సొంతం కాదు, ఈ మాటలు వివేకానంద చెప్పాడు. పార్లమెంటు సభ్యులైనటువంటి మీకందరికీ చెప్తున్నాను. పార్లమెంటు సభ్యులైన మనమే ఆదర్శంగా లేకుండా, మనమే పార్లమెంటు సభ్యులైన మనమే క్రమశిక్షణ లేకుండా ప్రజలందరినీ మీరు క్రమశిక్షణగా ఉండండి, మీరు జాగ్రత్తగా ఉండండి చెప్పిన ప్రయోజనం లేదు. మీరు నేను మంత్రిని చేస్తున్నారు, మీరు పార్లమెంట్ మెంబరు, మీరు ఆదర్శంగా ఉండరనుకోండి, నేను ఆదర్శంగా ఉండనుకోండి, మన ప్రజలకు చెప్పిన ప్రయోజనం లేదు. మన గమ్యం మనం, స్వామి వివేకానంద అన్నాడు, మన గమ్యం మన అసలు ఏది పొందాలో మనం నిర్ణయించుకోవాలి. మన గమ్యం మనమే గుర్తించుకోవాలి. మన గమ్యం ఏదో మనమే నిర్ణయించుకోవాలి. ఎవడో వచ్చి మన గమ్యాన్ని నిర్ణయిస్తాడని కనిపెట్టుకుండొద్దన్నాడు. అలాగే మన దేశాన్ని అభివృద్ధి చేసుకోవడానికి మన దేశాన్ని ఎక్కడికి తీసుకెళ్లాలి, ఏ డెస్టినేషన్ తీసుకెళ్లాలి మనమే నిర్ణయించుకోవాలి. కానీ ఎవడో ఇతర దేశం వాడు వచ్చి సహాయం చేస్తారని ఎదురు చూడవలసిన పని లేదు. ఎవడు ముసలివాడు చెప్పిన మాటలు కాదు. ఎవడు చిన్న సేంతు 39 సంవత్సరంలో చచ్చిపోయినాడు స్వామీజీ చెప్పాడు. చాలా పండిపోయిన వాడు చెప్పినవాడు కాదు, 40 సంవత్సరాలు నిండకుండా ఉన్నవాడు చెప్పిన. మీరు ఫెయిల్ అయిపోతారు, మీరు సాధన చేయటం మానకండి. అవసరమైతే ఫెయిల్ అయిపోవడానికి సిద్ధంగా ఉండండి. మీరు నడక నేర్చుకోండి, నడక నేర్చుకోండి, పడిపోతాడు మనం నడక నేర్చుకోవటం మానకండి. పడిపోతామని భయం సార్, నడక నేర్చుకోవడం పోతే ఇంకా నడకేమొస్తుంది మనకి? ఇప్పుడు చిన్నపిల్లలని మీరు నడిపిస్తూ ఉంటారు, పడిపోతూ ఉంటారు. పడిపోయిన దీన్ని వాళ్ళకి నేర్పడం మానరు, అదే సాధన కూడా. అదే అన్నాడు స్వామీజీ. మీరు ఫెయిల్ అయిన ఇబ్బంది లేదు, పరీక్షలు రాసేయండి. ఎవరు వచ్చి మన గమ్యం చెబుతారు? మీ గమ్యం మీరు ఇది మనం పొందాలి అనే గమ్యం మీరు పెట్టుకపోతే ఎవరు వచ్చి మీ గమ్యాన్ని సూచిస్తారు? ఎవరు వచ్చి మిమ్మల్ని ఉద్ధరిస్తారని కనిపెట్టుకుని ఉండకండి. మీరు మంచి ఆలోచన తెచ్చుకోండి. ఎవరు వచ్చి మనకు మంచి ఆలోచనలు నేర్పుతారని కనిపెట్టుకుండద్దు. మీ ఆలోచనలు ఎలా ఉన్నాయో, ఇప్పుడు మీ ఆలోచనలు ఎలా ఉన్నాయో, మీరు చేసే పనులు ఎలా ఉన్నాయో, మీకు మీరు మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయో, దీన్ని బట్టే మీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని స్వామీజీ చెప్పాడు. అదేవిధంగా మన క్రమశిక్షణ, మన దేశంలో ఉన్న ప్రజల యొక్క మన యొక్క క్రమశిక్షణ బట్టే మన దేశం యొక్క భవిష్యత్తు కూడా ఆధారపడి ఉంటుందని ఆ చిన్నవాడు చెప్పిన మాటలు ఈ పెద్దల సభలో చెబుతున్నాను. చిన్నవాడంటే వయసుని బట్టి చిన్నవాడు. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28వ తేదీన బడ్జెట్ ప్రవేశపెడతారు. ఈ సంవత్సరం ఐస్ క్రీమ్ తినే వాళ్ళకి రేట్లు తగ్గించారు, సిగరెట్లు కాల్చే వాళ్ళకి రేట్లు పెంచేశారు, చిన్న కార్లు కొనుక్కున్న వాళ్ళకి కారుకి 30,000 తగ్గించేశారు, ఇంకా కొనుక్కున్న కార్లలో తిరగండాను. చిన్న కార్లు కొనుక్కున్న వాళ్ళందరికీ ఒక్కో కారుకి 30,000 తగ్గించేశారు, కార్లు కొనుక్కున్న వాళ్ళందరూ కొనుక్కోండి. బడ్జెట్ అంటే ఏం లేదు, మీ సంసారానికి మీరు ఎలా చూసుకుంటారో, గవర్నమెంట్ సంసారం అది అది బడ్జెట్. అంటే మీ గమ్యాన్ని ఎవరో వచ్చి మీ గమ్యం నిర్ణయిస్తారని కనిపెట్టుకోండి. మీ గమ్యాన్ని మీరు నిర్దేశించకపోతే, మీ భవిష్యత్తుని మీరు చూసుకోపోతే, ఎవరో కోసం ఎదురు చూస్తే ఏంటి దానివల్ల ప్రయోజనం? మీకు కాలం ఖర్చు అయిపోతుంది, ఈలోపు శరీరానికి చావు వచ్చేస్తుంది. అంటే ఎవరో వచ్చి మిమ్మల్ని బాగుపడమని చెప్పే వరకు మీరు బాగుపడటానికి ప్రయత్నం చేయరా? ఎవరో వచ్చి మీరు అభివృద్ధిలోకి రండి చెప్పే వరకు మీరు అభివృద్ధిలోకి రారా? మీకు సొంత బుద్ధి లేదా? సొంత ఆలోచన లేదా? మీ కాళ్ళ మీద మీరు నిలబడలేరా? మీ ఆత్మవిశ్వాసం పెంచుకోలేరా? అంచేత అందరం ఆత్మంతా ఒక్కటంటే ఒక్కటే, చైతన్యం అంటే ఒక్కటంటే ఒక్కటే. దాని వ్యవహారానికి చెబుతున్నాను ఇది. ఏది అర్జున, నీకు పూర్వజన్మలు అనేక వెళ్ళిపోయినాయి, నాకు వెళ్ళిపోయినాయి, భవిష్యత్తులో కూడా మనకు శరీరాలు వస్తాయి, నీకు వస్తాయి, నాకు వస్తాయి. ఇవన్నీ వ్యవహారిక సత్యాలు, పారమార్థిక సత్యం కాదు. పారమార్థిక సత్యం ఒక్కటంటే ఒక్కటే. ఇవన్నీ స్వప్న దేహాలు. మనస్సు కల్పించిన దేహాలు. అంటే మన మనస్సు కల్పించిన దాంట్లోంచి కనుక మనం బయటికి పడకపోతే మన హృదయంలో నిజం కూడా మనకు ఎరుకులోకి రాదు. మన హృదయంలో నిజం మనకు ఎరుకులోకి వచ్చే వరకు వస్తేనే కానీ మనకు అమృతత్వం కలగదు. ఇప్పుడు మన హృదయం శుద్ధి అయినప్పుడు కదా, మనస్సు నిర్మలంగా ఉన్నప్పుడు కదా పరమాత్మ మీద మనకు ఆకర్షణ కలిగింది. అంటే పరమాత్మ మీద మనకు ఆకర్షణ కలగదనుకోండి, అనుకోండి, మన మనసు ఎక్కడ దోషం ఉండదు. మనకి ఈశ్వరుడి మీద, పెరుమాళ్ళ మీద, భగవంతుడి మీద ఆకర్షణ కలగదనుకోండి, ఎక్కడో మన లోపల దోషం ఉంది. మన లోపల దోషం ఏంటది? బై అది లాగేసుకుని కాల్చి బూడి చేయాలి దోషాన్ని. అంతేకాని దేవుడు లేడు అనుకోకూడదు. మనకి మన ఇంద్రియాలకు అందడు, దేవుడు ఇంద్రియాలకు అందడు, మన ఆలోచనకు అందడు, కానీ మన హృదయంలో ఉన్నాడు, మన అనుభవానికి అందుతాడు. మన అనుభవం లేనంత మాత్రం చదువు ఈశ్వరుడు లేడని అనుకోకూడదు. ఉన్నాడు ఉన్నాడు ఉన్నాడు. మన ఇంద్రియాలకు అందటం లేదు కాబట్టి, మన బుద్ధికి అందటం లేదు కాబట్టి, మనకు గోచరం కావటం లేదు కాబట్టి మనం లేడని అనుకుంటున్నాం. మనకి ఇంద్రియాలకు అందటం లేదని. ఉన్నాడు, ఉండేవాడు ఏదో ఉన్నాడు. అయితే ఉన్నవాడిని తెలుసుకునేటందుకు ఆ యోగ్యత మనకు సరిపోవటం లేదు, అర్హత సరిపోవటం లేదు. అర్హత పట్టించుకోవటమే, ఆ యోగ్యత పట్టించుకోవటమే సాధన యొక్క గమ్యం. అదే రామకృష్ణ పరమహంస గారు చెప్పారు కదా, సాధన యొక్క ప్రయోజనం ఏమిటి? మనం నేను 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 అంటాం, ఆ నేను నేను కాదని తెలుసుకోవటమే సాధన యొక్క గమ్యం. మనం నేను 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 అని అంటాం, ఆ నేను నేను కాదని తెలుసుకోవటమే సాధన యొక్క గమ్యం. మీరు సాధన చేసినా, ఒకవేళ యోగాభ్యాసాలు చేసినా అది చూసుకోండి. యోగాభ్యాసాలు పేరు మీద దేహభావం పెరుగుతుంటే మళ్ళీ ప్రమాదం. అది జాగ్రత్త చూసుకోండి. మీరు మందులు వాడుతుంటే రోగం తగ్గటం తగ్గుతుందా తగ్గటం లేదు ఎలా చూసుకుంటారో. మీరు యోగాభ్యాసాలు చేసినా దాని మీద దేహభావన తగ్గుతుంటే పర్లేదు, దేహభావన పెరుగుతుంటే మీరు చేసి యోగాభ్యాసం కరెక్ట్ కాదు. అది జాగ్రత్తగా బ్యాలెన్స్ అది జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. మీరు చేసే పని కూడా శ్రద్ధగా చేయాలి. మీరు లోకానికి సంబంధించిన పనులు కూడా శ్రద్ధగా చేయాలి, ఏకాగ్రతతో చేయాలి. ఆ పని అంటే ఇక్కడ చెప్తున్నారు, మీరు మంచి పని చేయాలి, అది బాగా చెయ్యాలి. మీకు అర్థమవుతుందా? అది బాగా చేయటమే కాదు దాని ఫలితం కూడా, వస్తే రావచ్చు రాకపోతే రాకపోవచ్చు. మనం కోరిక లేకుండా ఏదైనా వస్తే మనం బంధించదు. కోరిక పెట్టుకుని తెచ్చుకుంటే అది బంధిస్తుంది. అంచేది నీకు ఇక్కడ చెప్పి జాగ్రత్తగా వినండి, నువ్వు పని చక్కగా చేయటమే కాదు, ఒక పని మంచిగా చేయటమే కాదు, ఓ పని జాగ్రత్తగా చేయటం కాదు, దాని యొక్క ఫలితం కూడా నువ్వు ఆశించకూడదు. అది యోగం. ఒకవేళ దానంతా ఫలితం మీ కోరికతో సంబంధం లేకుండా, మీ సంకల్పంతో సంబంధం లేకుండా ఫలితం వస్తుందని కూడా అది మిమ్మల్ని బంధించదు. అంటే మీరు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనకి మనస్సు ఉంది, భగవంతుడికి కూడా మనస్సు ఉంది. మనకి మనస్సు ఉంది, భగవంతుడికి కూడా మనస్సు ఉంది. భగవంతుడి మనస్సు ఎలా పనిచేస్తా అంటే మన మనస్సు ఎలా పనిచేస్తున్నా ఆయన మనస్సులో మన ఐక్యం ఉంటుంది. ఏమిటో గుర్తుపెట్టుకోండి, కానీ మిగతా విషయాలు మర్చిపోండి. మీకు ఎలా అయితే మనస్సు ఉందనుకుంటున్నారో భగవంతుడికి కూడా మనస్సు ఉంది. కానీ భగవంతుడి మనస్సు ఎలా ఉందో, భగవంతుడి మనస్సు ఎలా పనిచేస్తుందో, మనస్సు మన మనస్సు కూడా భగవంతుడి మనస్సులాగా అయితే అప్పుడు భగవంతుడు ఐక్యం అవుతాం. అంతవరకు అవకాశం లేదు. మన మనస్సు ఒకటి అనుకుంటుంది అనుకోండి, భగవంతుడి మనస్సు ఇంకోటి అనుకుంటుంది అనుకోండి, భగవంతుడి మనస్సు అనుకున్నది జరుగుతుంది కానీ మనం అనుకున్నది జరగదు. ఏమండి, మన మనస్సు అనుకున్నది భగవంతుడి మనస్సు అనుకున్నది సరిపోతుంది అనుకుంది ఒకసారి, అప్పుడు మనం ఏమనుకుంటామంటే మనం అనుకున్నది జరిగిపోయింది, మనం అనుకున్నది జరగలేదు. అప్పుడు కూడా భగవంతుడి మనసులో ఉంది, మన తెలియతే అట్లా అలా జరగలేదు. మీకందరికీ మనస్సు ఉంది కదా, అలాగే దేవుడికి కూడా ఒక మనస్సు ఉందని మీరు మర్చిపోకండి. ఆ దేవుడు మనస్సు ఎలా ఉందో మన మనస్సు కూడా ఆ స్థాయిలోకి వస్తే ఆ చైతన్య స్రవంతిలో బ్రహ్మములో ఐక్యం అవుతాం. ఎలా ఐక్యం అవుతాం? కృత్రిమంగా కాదు, న్యాచురల్గా నార్మల్గా సహజంగా. నది వెళ్ళి సముద్రం ఎలా కలుస్తుందో అంత సహజంగా వెళ్ళి ఐక్యం అవుతాం. ఇప్పుడు భగవంతుడు చెప్పినట్టుగా మీరు నడుచుకుంటున్నారు అనుకోండి, భగవద్గీతలో భగవంతుడు ఎలా చెప్పాడో అలా నడుచుకుంటున్నారు అనుకోండి, అది దైవ సేవ. అది ఏమి సేవ? దైవ సేవ. అది మీకు అలా నడుచుకుంటే మీరు దైవాన్ని సేవించినట్టు ఉంటుంది, మోక్షాన్ని కూడా పొందుతారు. ఈ పలుకుడే అమృతం. ఇక్కడ చెప్తున్నాడు, నువ్వు ఏదిగా ఉన్నావో దానికి పుట్టుక లేదు, దానికి చావు లేదు. ఒక కాలంలో ఉండి మరొక కాలంలో లేకపోవటం అంటే లేదు, ఒక ప్రాంతంలో ఉండి ఇంకో మరొక ప్రాంతంలో లేకపోవటం అంటే లేదు. అది నువ్వు, యు ఆర్ డెత్. ఇది జాగ్రత్తగానే అండి, నువ్వు ఏదిగా ఉన్నావో దానికి పుట్టిక లేదు, పుట్టింది నువ్వు కాదు. నువ్వు ఏదిగా ఉన్నావో అది పుట్టదు, ఆ పుట్టింది నువ్వు మటుకు, పుట్టింది మటుకు నువ్వు కాదు. పుట్టింది నువ్వు కాదు కాబట్టి మరణించేది కూడా నువ్వు కాదు. పుట్టింది మరణిస్తుంది, పుట్టింది మరణిస్తుంది, కానీ పుట్టిక లేనిది మరణించదు. నేను పుట్టాను అనుకున్నవాడు చనిపోతాడు, నేను చనిపోతున్నాను అనుకున్నాడు పుడతాడు. మనం ఇలా అనుకుంటున్నావా? అనుకోవటం లేదా? అనుకుంటున్నాం అంటే అందరం మనం కూడా మాయ చక్రంలోనే ఉన్నాం. ఇప్పుడు మనం అందరం పుట్టామనుకుంటున్నాం, పుట్టలేదు అనుకుంటున్నావా? పుట్టామనుకుంటున్నాం. మరి శరీరం చనిపోయినప్పుడు మనం ఏమనుకుంటున్నాం? చనిపోతున్నాం అనుకుంటున్నాం కదా. అంటే మనం అందరం అజ్ఞానంలోనే ఉన్నాం, అమృతత్వం లేదు మనకి. ఇప్పుడు దీనికి పెద్ద తలకాయలు పాడు చేయకక్కర్లేదు. ఇప్పుడు మనం అందరం పుట్టామనుకుంటున్నాం అంటే అజ్ఞానంలో ఉన్నాం. శరీరం చనిపోయినప్పుడు చనిపోయింది అనుకుంటున్నాం. నువ్వు ఏదైతే పుట్టదో, ఏదైతే చావు లేదు, అది నువ్వై ఉన్నావు. పుట్టింది నువ్వు కాదు, చనిపోయేది నువ్వు కాదు, నువ్వు కాని దాన్ని నువ్వు అనుకుంటున్నావు. నీకు అర్థమవుతుంది? నేను పుట్టాను అనుకున్నవాడు అందరు ప్రతివాడు చనిపోతాడు, నేను చనిపోతున్నాను అనుకున్నవాడు ప్రతివాడు పుడతాడు. ఇలా అనుకునేవాడు ఎవరిని ప్రకృతి విడిచిపెట్టదు, ఇలా అనుకునే వాళ్ళని ప్రకృతి విడిచిపెట్టదు. ఏదే అంటే ఏదైతే పుట్టలేదో, ఏదైతే పుట్టదో, దాని తాలూకు నీకు ఏకం కలిగినప్పుడు నువ్వు అనుకుంటావు నేను ఎప్పుడు పుట్టలేదని, అప్పుడు నీకు అమృతానుభవం కలిగేది. నేను పుట్టానుకున్నవాడు చనిపోతాడు, మనం అందరం అనుకుంటున్నాం చనిపోతున్నాం, చనిపోయేవాడు పుడతాడు, పుట్టినవాడు చనిపోతాడు. ఏ వస్తువుకైతే పుట్టుక లేదో, ఏ వస్తువుకైతే చావు లేదో, దానితో నువ్వు ఏకమైనప్పుడు నీకు పుట్టుక లేదు, చావు లేదు. పుట్టేవాడు చచ్చేవాడు ఉండడు, ఉన్నది ఒక్కటంటే ఒక్కటే. సూర్యుడికి చీకటి ఎలా ఉంటుందో తెలియదు, ఈ జ్ఞానికి అశాంతి ఎలా ఉంటుందో తెలియదు. సూర్యుడు మనకు ప్రత్యక్ష దైవం, సూర్యుడి నమస్కార ప్రియుడు, విష్ణువు అలంకార ప్రియుడు, శివుడు అభిషేక ప్రియుడు. శివుడు విష్ణువు మనకు కనిపించకపోయినా సూర్యుడు ప్రత్యక్ష దైవం మనకి. అది ఒక కాలంలో ఉండి మరొక లోకం మరొక కాలంలో లేకపోవటం వంటిది లేదు. ఒక కాలంలో ఉండి మరొక కాలంలో ఉన్న వస్తువు ఏదో ఉంది అంతటా ఉండి ఒక కాలంలో ఉండి ఇంకో కాలంలో లేకపోవటం అంటూ లేదు. అన్ని కాలంలో ఉంది, అనాదిగా ఉంది, దానికి ఆది లేదు, అంత ఉండదు. మొదలుంటే చివరి ఉంటుంది, మొదలున్న దానికి చివరి ఉంటుంది, మొదలు లేని దానికి చివరి ఉండదు. మొదలుంటే చివరి ఉంటుంది, ఆది ఉంటే అంతం ఉంటుంది. ఆది లేని దానికి అంతం ఉండదు, మొదలు లేని దానికి చివరి ఉండదు, పుట్టుకు లేని దానికి చావు ఉండదు. అదే బ్రహ్మం. ఒక కాలంలో ఉండి ఇంకో కాలంలో లేకపోతే అది నిజం కాదు, ఒక ప్రాంతంలో ఉండి ఇంకో ప్రాంతంలో లేకపోతే అది నిజం కాదు. ఇప్పుడు మనం అందరం ఏమనుకుంటున్నాం? ఇప్పుడు ఉన్నాం, శరీరం చనిపోయిన తర్వాత ఉండం అనుకుంటున్నాం కదా. ఇప్పుడు ఉన్నాం, శరీరం చనిపోయిన తర్వాత ఉండం అని ఎందుకు అనుకుంటున్నాం? దేహము నేను అనే తలంపు వల్ల అనుకుంటున్నాం. ఏమంటే ఈ చిన్న భావన, ఈ దేహము నేను అనుకునేది చిన్న తలంపు. ఈ తలంపు మీద ఎంత మాయని పెట్టాడో చూడండి. మీరు బాగా అర్థం చేసుకోండి, దేహము నేననేది చిన్న తలంపు అది, అంతే కదా. ఆ దేహగతమైన నేను చిన్న తలంపు, ఈ తలంపు మీదే మొత్తం మాయంత పెట్టాడు. మీరు ఎన్ని సాధనలు చేసినా ఆ తలంపులోంచి బయటపడలేరనుకోండి, ఆ దేహాభిమానులోంచి బయటపడలేరనుకోండి, మాయలోంచి కూడా బయటపడలేరు. రోగ కారణంలోంచి బయటపడలేమనుకోండి, రోగం కూడా తగ్గదు. ఇప్పుడు మనం ఏమనుకుంటామంటే అండి, తినరాని వస్తేదో తిన్నాం అనుకోండి, అనుకోండి, మీరు జ్ఞాపకం పెట్టుకోండి, తినరాని వస్తేదో తిన్నాం అనుకోండి, ఏదో కొంచెమే తిన్నాం కదా అనుకుంటాం. ఏమనుకుంటాం? కొంచెమే తిన్నాం కదా అనుకుంటాం. ఇంకా కడుపు నొప్పి ప్రారంభమయ్యాక తెలుస్తుంది. ఏంటి కొంచెమే తిన్నా అనుకున్నా, కొంచెమే తిన్నా అనుకున్నా కడుపు నొప్పి పెరిగిపోతుంది. మీకు అర్థమవుతుంది, తింటాం కొంచెమే తిన్నాం, అయితే మన శరీరానికి పడదు. మన శరీరానికి తింటాం ఎక్కువ తినలేదు, కొంచెమే తిన్నాం, కానీ అది మన శరీరానికి పడదు. అది పొట్టబురం చేసేస్తుంది, పొట్టబురం చేసేస్తే పొట్టబురం వచ్చాక మళ్ళీ ఒళ్ళు నొప్పులు వచ్చేస్తాయి, ఇంకా ఆ గొడవ కూడా పెంచేస్తుంది. అలాగే ఇక్కడ అదేవిధంగా మనం చిన్న పొరపాటు చేసిన, ఒక చిన్న చెడ్డ కర్మ మనం చేసిన, చిన్న చెడ్డతలంపు చేసిన, అది కర్మను పెంచేస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. అది ఇంక పెంచేస్తున్నది, గొడవ పెంచేస్తున్నది. ఎక్కర్లేదు మనకు, ఏదైనా తినడానికి తిన్నాను అనుకోండి, ముందు పొట్టపురం వస్తుంది. పొట్టపురం వచ్చి అక్కడ ఆగదు, అది పులపురం వస్తుంది. తర్వాత ఒళ్ళెప్పులు, తర్వాత హాస్పిటల్. మనం ఎక్కువ తినలేదు తక్కువ తిన, అలాగే ఇది ఎంత దూరం వెళ్ళిపోతుందో చూడండి. ఇంతే కదా మనం తింటే, అది ఎక్కువ తినలేదు అనుకుంటాం. అదేవిధంగా ఈ చిన్న పొరపాటే, ఈ ఈ తల ఏది చిన్న చెడ్డ అలవాటే, ఏది చిన్న చెడ్డ అలవాటు పెద్ద అలవాటు కాదు. ఈ చిన్నది అలవాటు చిన్న చెడ్డ అలవాటే, అది చిన్న ఈ వచ్చిన తలంపు కూడా చెడ్డ తలంపు అయినా చిన్న తలంపే. అది ఆ చిన్న చిన్న విషయాల్లో, ఆ పొట్టి పొట్టి విషయాల్లో అలక్ష్యంగా ఉంటాం అనుకోండి, లక్ష్యంగా ఉండం అనుకోండి, అదే నరకానికి తీసుకుపోతుంది. మన పాలకల్లో ఎవరు అంటున్నారండి, ఒక్క నీటి చొక్కే ఉందండి అక్కడ, పెద్ద నీళ్ళు ఎక్కువ లేవండి, నీటి చొక్కే ఒక్కటే ఉందండి, సరిగ్గా నా కాలు నీటి చొక్కమే పడిపోయింది, జరిపే పడిపోయిన కాలు విరిగిపోయింది అంటారు పాపం. ఎక్కువ నీళ్ళు ఉంటే పర్వాలేదండి, అక్కడ నీటి చొక్క ఒక్కటే ఉంది, సరిగ్గా నా కాలు దాని మీద పడిపోయింది, జారిపోయింది పడిపోయాను, 40,000 రూపాయలు ఖర్చు పెట్టి బయటకు వచ్చాను. అలాగే చిన్న చెడ్డ తలంపు చాలు మనిషిని పీడించేయగలి. అయితే మనం చిన్న చిన్న విషయాల్లో అజాగ్రత్తగా ఉంటాం. అంతకు ముందు జాగ్రత్త కోసం చెప్తున్నాను, ఎంత లక్ష్యంగా మనం ఉండాలో, ప్రతి చిన్న తలంపు కూడా మనం ఏదో రోజున సమాధానం చెప్పాలి ఈశ్వరుడికి. నీ మీద నాకు ద్వేషం కలుగుతాను అనుకోండి, అనుకోండి మాట వరుసకి, నేను ఏదో రోజున ఈశ్వరుడికి సమాధానం చెప్పుకోవాలి. మీకు చెప్పుకోకలు, ఈశ్వరుడికి సమాధానం చెప్పాలి. అంటే ఎందుకు చెప్పాలంటే, ఈశ్వరుడికి మీ హృదయంలో కూడా ఆయన ఉన్నాడు, మీ హృదయంలో కూడా ఆయన ఉన్నాడు. నువ్వు నన్ను ద్వేషించావు కదా పలాన రోజున అంటాడు. నేను అన్నపూర్ణ ద్వేషిస్తున్నాను నేను అనుకుంటాను, అన్నపూర్ణ ఈశ్వరుడు ఏమనుకుంటాడు అంటే నన్ను ద్వేషిస్తున్నాడు, నాన్నగారు నాడు అనుకుంటాడు. నువ్వు నాకు దీనికి సమాధానం చెప్పు అంటాడు. నేను అన్నపూర్ణ కదా ద్వేషిస్తే నిన్ను ద్వేషించాడు, నేను మా అన్నపూర్ణ లోపల నేను ఉన్నాను కదా వాడు అంటాడు. ఇది గోల. అది కృష్ణుడు అంటాడు, ఎవడైతే అందరిలోని నన్నే చూస్తాడు, అందరిలోని తనలో అందరినీ చూస్తాడు, వాడు నాలే ఐక్యం అవుతాడు. ఎంత ఎంత చూడండి, ఈ అమృత భావన చూడండి, ఈ అమృత ఏమి టీచింగ్ చూడండి. ఎవడైతే అందరిలోని నన్నే చూస్తాడు, ఎవడైతే అందరిలోని నన్నే చూస్తాడు, వాళ్ళు అందరినీ చూసుకుంటాడు, వాళ్ళు అందరినీ చూసుకుంటాడు. వాడొక్కడే మాత్రమే దొంగ చూపులు లేనివాడు, వాడక్కడే నిజమైన చూపులు గలవాడు. అంటే మనందరం దొంగ చూపులు గలవాడు అని. ఎవడైతే అందరిలోని నన్నే చూస్తున్నాడు, ఎవడైతే అందరిలో వాళ్ళు అందరినీ చూసుకుంటున్నాడు, వాడే నిజమైన చూపులు గలవాడు, మిగతా వాళ్ళందరూ దొంగ చూపులు గలవాళ్ళు. ఎవడో చెడ్డవాడు అంటావు, చెడ్డవాడైతే నీ దగ్గర వాళ్ళనే ఉన్నారు కదా, నన్ను చూడు. అసలు ఇంకోటి, ఈశ్వరుడు అంతర్యామిగా లేకుండా ఏ దేహము రాదు సృష్టిలోకి, మానవ దేహమే కాదు జంతు దేహం కూడా రాదు. మానవ దేహమే కాదు జంతు దేహం కూడా రాదు ఈశ్వరుడు అంతర్యామిగా లేకపోతే. మన మనసు శరీరం రకరకాలుగా ఉంటుంది. శరీరం వయసు వచ్చే కొలిది ముడతలు పడిపోతుంది, ఇంకా వయసు వస్తే చనిపోతుంది. మనస్సుకి వికారాలు ఉంటాయి, శరీరం ముసలిది అయిపోతూ ఉంటుంది, అహంకారం కూడా రోజుకు ఒక రకంగా ఉంటుంది. నిజం కానిది ఎప్పుడు ఒకడు సర్వకాలాల్లో అన్ని అవస్థల్లో అన్ని కాలాల్లో ఏ విధంగానే మార్పు లేకుండా పరిణామానికి లోని కాకుండా పరిణామ సిద్ధాంతానికి లోని కాకుండా ఈ పరిణామ సిద్ధాంతం మనోదేహాలకే పుట్టినదానికి పరిణామ సిద్ధాంతం కానీ పుట్టడానికి పరిణామ సిద్ధాంతం లేదు. ఇదే డార్విన్ చెప్పాడంటారు చూడండి, పరిణామ సిద్ధాంతం. ఆ పరిణామ సిద్ధాంతం పుట్టినదానికే కానీ పుట్టడానికి పరిణామ సిద్ధాంతం లేదు. అయితే ఎవడి శరీరం చనిపోతుందో, ఎవడి శరీరం చనిపోతుందో, ఎవడి శరీరం చనిపోతుందో, అప్పుడు ఆ శరీరంలో చావు లేనిది ఒకటి, చనిపోయే శరీరంలో చావు లేనిది ఒకటి ఉంది. శరీరం చనిపోయే లోపల ఆ చావులాంటి ఆ చావు లేనిదోటి ఆ చావు లేని దాంతో వాడు ఏకమైతే నేను చనిపోవటం లేదు, నేను ఉన్నాను అనే భావన వాడు కలుగుతుంది. వాడు అమృతత్వాన్ని పొందుతాడు. ఇది సిద్ధాంతం. శరీరం చనిపోతుంది, శరీరం చనిపోతుంది, ఆ శరీరంలో కూడా చనిపోనిది ఒకటి ఉంది. అంతర్యాముగా నీ శరీరం, నీ శరీరం చనిపోతుంది, శరీరం లోపల చనిపోకుండా ఉండే వస్తువు ఒకటి ఉంది, చడన పదార్థం ఒకటి ఉంది. నువ్వు శరీరం చనిపోయే లోపల నువ్వు శరీరంతో ఇప్పుడు ఎలాగైతే ఏకంగా ఉన్నావో, లోపల చావు లేని ఆ సత్య పదార్థంతో నువ్వు ఏకంగా ఉండగలిగితే శరీరం చనిపోయినప్పుడు నేను చనిపోవటం లేదని నీకు తెలుస్తుంది. అప్పుడు నీకు అమృతత్వం కలుగుతుంది. అంటే అప్పుడు మరణం లేని స్థితి నువ్వు పొందుతుంది. ఇదే రమణ మహర్షి గారు పొందిన స్థితి 16వ సంవత్సరంలో. అంటే ఇది ఇలా చెప్పుకోవడం కదా, ఆయనకి 16వ సంవత్సరంలో శరీరం చనిపోయింది, నిజంగా చనిపోయింది. 16వ సంవత్సరం ఏది, శరీరం చనిపోయినప్పుడు మనం చచ్చిపోవాలి కదా, మనం బతుకున్నామంటే అనుకుంటున్నాడు ఆయన. శరీరం చనిపోయినప్పుడు మనం చనిపోవాలి కదా, ఇదే నేను బతుకున్నానండి, నేను ఉన్నాను నాకు తెలుస్తుంది, శరీరం చనిపోయింది, మరి దీన్ని తీసుకెళ్ళి శ్మశానంలో తీసుకెళ్ళి ఖాళీ చేస్తారు, ఖాళీ చేసినప్పుడు నేను కూడా కాలిపోవాలి కదా, నేను కాలకుండా వేరుగా ఉన్నట్టు నాకు తెలుస్తా, శరీరాన్ని ఖాళీ చేసిన నేను కాలకుండా ఉన్నాను నాకు తెలుస్తుంది, మరి శరీరం చనిపోయినప్పుడు నేను చనిపోవాలి కదా, నేను చావకుండా ఉన్నాను ఏంటని ఆ 16వ సంవత్సరంలో శరీరం చనిపోయి చావు లేని స్వల్పంతో ఒకటి అయిపోయాడు. అంటే ఆయన 16వ సంవత్సరంలో మోక్షం వచ్చేస్తుంది. అంటే దాన్ని ఏమన్నాడు చెప్పమంటారండి, నేను అరుణాచలం వచ్చి పొందింది ఏమీ లేదు, నేను అరుణాచలం వచ్చి కొత్తగా పొందింది ఏమీ లేదు, నేను పొందవలసింది ఏదో మొదటిలోనే మా ఇంటికాడే పొందాను. మరి అరుణాచలం ఎంతకు వచ్చారు, నా దేహ ప్రారంభం అక్కడ ఉండవలసింది కాబట్టి వచ్చింది. నా దేహ ప్రారంభం అరుణాచలంలో ఉండవలసింది కాబట్టి అరుణాచలం వచ్చిందండి. మన దేహం కూడా ప్రారంభాన్ని బట్టి ఎక్కడ ఉండాలి అక్కడ ఉంటుంది, ఆ ప్రారంభాన్ని బట్టి. దీనికి జ్ఞానానికి సంబంధం లేదు. నేను పొందవలసిందేదో మధురైలోనే పొందాను, నేను పొందవలసిందేదో మధురైనా పొందాను, అరుణాచలం వచ్చి నేను కొత్తగా పొందిందంటే ఏమీ లేదు. అయితే నా దేహ ప్రారంభాన్ని బట్టి, ప్రారంభం దేహానికి, అయితే అది ప్రారంభాన్ని బట్టి ఇది అరుణాచలంలో ఉండవలసింది కాబట్టి ఇక్కడికి వచ్చింది, నేను అరుణాచలం వచ్చి కొత్తగా పొందవలసింది అంటూ పొందింది లేదు, కొత్తగా పొందింది లేదు, పొందవలసింది అంటూ మిగిలింది లేదు. ఇక్కడ కృష్ణుడు చెప్పేది అది, నీ దేహం ఏదో రోజున మరణిస్తుంది, నీ దేహం ఏదో రోజున మరణిస్తుంది. ఆ దేహం మరణించేటప్పుడు అది నీ దేహం లోపలే మరణం లేని వస్తువు ఒకటి ఉంది, దాంతో ఏకమైతే దేహం నశించినా, దేహం మరణించినా, దేహం పంచిపోతాల్లో కలిసిపోయినా, దేహాన్ని కాలిస్తే బూడిదవుతుంది, కప్పెడితే మట్టి అవుతుంది, దేహం ఏదైపోయినా ఆ దేహం నువ్వు కాదని తెలిసినప్పుడు దేహం పోయినప్పుడు నువ్వు పావున్న సంగతి నీకు తెలుస్తుంది. ఇది మీరు అవగాహన చేసుకోండి. ఇదే భగవాను వాచ. ఒకసారి మీకు సన్మానాలు జరుగుతూ ఉంటాయి, ఒకసారి అవమానాలు జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ భగవంతుడు కావాలనే చేస్తాడు. ఎందుకు చేస్తాడంటే బహుమానాలు చే మీకు ఏదైనా సన్మానాలు చేస్తాంటే మీ మనస్సు ఎలా ఉంది, అవమానాలు వస్తాంటే మీ మనస్సు ఎలా ఉంది, అది మీకు మీ మనస్సును మీరు పరిశీలించుకోవడానికి బయట కొన్ని సంఘటనలను క్రియేట్ చేస్తాడు కావాలని. బయట కావాలని ఇవన్నీ క్రియేట్ చేస్తాడు. ఇవన్నీ కూడా శాపాలు కాదు, మీకు వరాలు. ఇవన్నీ శాపాలని మీరు అనుకోవద్దు, ఇవన్నీ మీకు వరాలు. అంటే మీ మనస్సుని బ్రహ్మములు ఐక్యం అవటానికి, సమాయత్వం చేయటానికి ఇవన్నీ సృష్టిస్తూ ఉంటాడు. మీకు గౌరవం అంటే బాగా ఇష్టం అనుకోండి, అనుకోండి మా ప్రశ్న చెప్తాను. మీకు గౌరవం అంటే, కొంతమందికి గౌరవం అంటే బాగా ఇష్టం. ఆ గౌరవం అంటే ఇష్టం అనుకోండి, ఇక గౌరవం వల్ల ఈ చెడ్డ ఉంది. బాహ్యంగా మీరు గౌరవం సంపాదించడానికి అది గమ్యం పెట్టుకుంటే మీరు ఈ ప్రమాదంలో పడతారు. అంటే గౌరవం వల్ల మీకు మోక్షం రాదు. సత్యాన్ని తెలుసుకుంటే మీకు మోక్షం వస్తుంది. అలా మీ మనస్సు బాహ్య మతానికి వెళ్ళి గౌరవాలు ఇటువంటి పేరు ప్రతిష్టలు ఇటువంటి గొడవల్లో మీరు పడిపోతాడంటే గురువు ఏం చేస్తాడంటే అది మీకు భంగము చేసి, అది మీకు భంగము చేసి మీ మనసుని లోపల చెప్పడానికి ఆ గౌరవంలో నిస్తారత. ఆ గౌరవము కంటే కరివేపాకే మెరుగైనటువంటి బుద్ధి మీ తోపిస్తాడు వాడు గురువు. మీరు బయట సంపాదించే గౌరవాల కంటే తాళింపులో వేసుకునే కరివేపాక మెరుగు అది మీకు బుద్ధికి అర్థమయ్యేలాగ చెప్తాడు వాడే గురువు. గురువు మీకు బయట కనపడ్డు, లోపల నుంచి పని చేసుకుంటూ వస్తాడు. విష్ణు అంటాడు ఉన్నాడు, ఈశ్వరుడు ఉన్నాడు, మీ అందరిలోనూ ఉన్నాడు, అంతర్యామిగా ఉన్నాడు, గొడవగొడవగా లేడు, నిండిగానే ఉన్నాడు, నిశ్శబ్దంగా ఉన్నాడు, పని చేస్తున్నాడు, ముద్దబ్బేలా చేయటం లేదు, పని చేస్తూనే ఉన్నాడు, మీ దేహాలని ప్రారంభాన్ని అనుసరించి ఆడిస్తున్నాడు, మీకు ఏ పాఠాలు నేర్చుకోవాలో, ఎప్పుడెప్పుడు మిమ్మల్ని మీ శరీరాన్ని ఎక్కడ ఎలా ఆడించాలో, ఎటువంటి అనుభవాలు పొందితే మీ మనస్సుకి అంతర్దృష్టి కలుగుతుందో, ఆత్మజ్ఞానం కలుగుతుందో, అటువంటి సన్నివేశాలు సృష్టిస్తూ ఉంటాడు ఈశ్వరుడు. ఇవన్నీ మీరు శాపాలను కొద్ది వరాలనుకుంటే మీరు ధన్యులు. ఒకసారి మీకు ఆర్థిక ఇబ్బందులు వస్తాయి. ఆర్థిక ఇబ్బందులు మీకు రావాలని దేవుడు కోరుకోడు. ఆర్థిక ఇబ్బందుల వల్ల కూడా నేర్చుకోవాల్సిన పాఠాలు ఉంటాయి మీకు. మీరు ఎప్పుడైనా ఆర్థిక ఇబ్బందులు పడింటే రూపాయి విలువ తెలుస్తుంది. మీ జీవితంలో ఎప్పుడు ఆర్థిక ఇబ్బందులు పడకపోతే రూపాయి విలువ తెలియదు మీకు. ఆర్థిక ఇబ్బందుల్లో ఏంటి మమ్మల్ని ఇలా ఆర్థిక ఇబ్బందుల్లో పెట్టాడని మీరు అందులోంచి నేర్చుకోవాల్సిన పాఠాలు మీకు ఉన్నాయి కాబట్టి అక్కడ పెట్టాడు. అవి ఎప్పుడు ఉంచడు, మళ్ళీ తీసుకొచ్చేస్తాడు పాఠాలు నేర్చుకున్నాక. మీరు మిమ్మల్ని 1వ తరగతిలో ఉన్నప్పుడు 1వ తరగతిలో ఉంచాడు, మరి 2వ తరగతిలో తీసుకొచ్చేస్తాడు. అసలు ఈశ్వరుడు ఉన్నాడు అనేటువంటి ఆ ఈశ్వరుడి మీద సజీవమైన విశ్వాసం మీకుంటే, నమ్మిన వాడు నమ్మితే సొమ్ము, నమ్మకపోతే దుమ్ము. అంటే బాహ్య సంఘటనలు బట్టి గాలి ఇస్తే ఆకులు ఎలా ఊగిపోతాయో బాహ్య సంఘటనలు బట్టి మీరు కంగారు పడకండి. మీ జీవితంలో ఏదైనా సంఘటన ఎదురవుతున్నా ఆ సంఘటన మీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేదా కొన్ని పాఠాలు నేర్పడానికి వస్తాయి మీకు. ఒకసారి మీకు బాగా ఇష్టమైన వాళ్ళే మీకు మానసికంగా దూరం అవుతూ ఉంటారు, మీకు అర్థమవుతుంది. అప్పుడు వాళ్ళ మీద ఉన్న మీకు మమకారం తెలుస్తుంది. ఆ మమకారం తెలిసాక ముందు మీ లోపల అజ్ఞానం ఎంత ఉందో, లోపల మీకు మమకారం ఎంత ఉందో అది మీ కళ్ళకు చూపించి మీ బుద్ధికి అర్థమయ్యేలా చెప్పి అప్పుడు తీసేయటం ప్రారంభిస్తాడు వాడే గురువు. ముందు ఎక్స్రేలో రోగం చూపించిన తర్వాత రోగం తగ్గించే విధానం కూడా వస్తుంది. గురువు ఏం చేస్తాడంటే మీలో ఎంత మాయ ఉందో మీలే మీలే ఎంత అయితే పేరు తాలూకు పిచ్చలు ఉన్నాయో అది మీ బుద్ధికి బాగా భూతత్వంలో చూపించండి. మీ బుద్ధికి చూపించి మీలో ఉన్న కల్మషం మీ బుద్ధికి చూపించి ఓహో మన బుద్ధులు ఈ దోషాలు ఉన్నాయి, ఈ దోషాల వల్ల ఇంత ప్రమాదం ఉండాలి కదా మీ అవగాహన కలగజేసి అప్పుడు బయటికి తీయటానికి ప్రారంభిస్తే మీరు కూడా సహకరిస్తారు. అదే సాధన. అది మీకు అర్థమవుతుందే, మీ శరీరానికి ఏదైనా రోగం వచ్చిందనుకోండి, ఆ రోగం తగ్గటానికి మీ మనసు సహకరిస్తే తొందరగా తగ్గిపోతుంది ఆ రోగం. అలాగే భగవంతుని తెలుసుకోవడానికి భగవంతుడు చేస్తున్నటువంటి ప్రక్రియలో మీ మనస్సు కూడా సహకరిస్తామనుకోండి, తొందరగా జ్ఞానం వచ్చేస్తుంది. అంచేత ఒకసారి మీలో అజ్ఞానం చూపిస్తూ ఉంటాడు, మీ బుద్ధికి చూపిస్తే ఆ అజ్ఞానం వల్ల వచ్చే సఫరింగ్, అజ్ఞానం వల్ల వచ్చే బాధ, ఆ అజ్ఞానం వచ్చే వేదన, అయ్యో మనలో ఈ బలహీనత ఉందిగా, ఈ బలహీనతలో వచ్చే కష్టం, అదంతా మీ బుద్ధికి అర్థమయ్యేటట్టు చేసి, మీకు అర్థమవుతుందా, మీ హృదయంలో ఆయన ఉండి అదంతా కెలికి మీ సహస్రానికి చూపించి అప్పుడు ఆయన బయటికి తీయడానికి ప్రారంభిస్తే ఆ చెత్త చెదారం దుమ్మంతా అప్పుడు మీరు ఆయనకు సహకరిస్తారు. ఈశ్వరుడికి ఏం చేత దానివల్ల వచ్చే కష్టం మీరు చూశారు కాబట్టి. భగవంతుడు కూడా మీలో అజ్ఞానాన్ని తొందరగా తీసేయడు ఎలాగా, ముందు మీకు చూపిస్తాడు. గురువు ఏం చేస్తాడంటే లోపల మీకు ఎంత మాయ ఉందో, మీ లోపల ఎంత మాయ ఉందో మీ బుర్రకు చూపిస్తాడు, మీ మెదడుకు చూపిస్తాడు. ఆ మాయ వల్ల వచ్చే బాధలు ఎన్ని ఉన్నాయో, ఈ మాయల వల్ల భవిష్యత్తులో ఎన్ని పాడి జన్మలు వస్తాయో, ఎన్ని పాడి లోకాలకు వెళ్ళాలో, ఎన్ని నీచి జన్మలకు వెళ్ళాలో, ఎన్ని ఇబ్బందులు పడాలో అని లోపల మీకు చూపిస్తాడు. అదా మీ మెదడుకి మీకు అర్థమయ్యేలా చూపిస్తాడు. చూపించిన తర్వాత అప్పుడు మీకు ఆపరేషన్ చేయడం ప్రారంభిస్తారు. అప్పుడు ఆపరేషన్ చేయడానికి ప్రారంభిస్తే ఆ నారాయణుడికి మీరు సహకరిస్తారు. మీ లోపల ఎంత అజ్ఞానం ఉందో, అజ్ఞానం ఉండటం వల్ల రాబోయే జన్మలు ఎంత నీచమైన జన్మలు వస్తాయో అది మీకు అర్థమయ్యేలా చెప్పి మీ మెదడుకు చూపించి ఎక్స్రేలో రోగం కనిపించినట్టు అప్పుడు వాటిల్లోంచి తొలగి నిన్న వాటిల్లోంచి తప్పిస్తాడు. ఆ తప్పించడానికి తగిన శక్తిని ఇస్తాడు, శక్తిని ఇస్తే ఆయన అనుగ్రహిస్తాడు. అనుగ్రహించిన తర్వాత ఆ ఫారన్ మ్యాటర్లోంచి, ఆ చెత్త చెదారంలోంచి, నువ్వు కాని దాంట్లోంచి నిన్ను వేరు చేసి అప్పుడు ఆయన అనుగ్రహించి ఆయన స్వరూపాన్ని నీకు ఇస్తాడు. వాడు ఈశ్వరుడు, వాడు గురువు. ఇది జ్ఞాపకం ఉంచుకొని ఏగల్లా ఉండకండి, తేనె ఏగల్లాగా ఉండండి. పువ్వుల మీద ఈగలు వాళ్తాయి, తేనె ఈగలు వాళ్తాయి. ఈగలు ఆ తేనెను జుర్రుకోకుండా పోతాయి, తేనెను జుర్రుకుని పోతాయి. ఈగల్లాగా ఉండకండి, తేనె ఈగల్లాగా ఉండండి. శరీరం నశిస్తుంది, శరీరం ఏదో రోజున చనిపోతుంది. ఆ శరీరం చనిపోయినప్పుడు చావులేని దానితో మీకు చావులేని ఏక వస్తువుతో, చావులేని సత్యంతో మీకు తాదాత్మ్యం కలిగినప్పుడు, ఏకం కలిగినప్పుడు, శరీరం నశించినప్పుడు కూడా నేను నశించటం లేదని అనుభవం కలుగుతుంది. అది అమృతత్వం. లోకం అయ్యాక మీకు కష్టం వస్తూ ఉంటుంది, సుఖం వస్తూ ఉంటుంది, శీతాకాలం వస్తుంది, వేసవకాలం వస్తుంది, లాభాలు వస్తూ ఉంటాయి, నష్టాలు వస్తూ ఉంటాయి. కానీ మీ ముఖం వైపు, మీ ముఖం మటుకి ఆ మోక్షం వైపుకి తిప్పి ఉంచండి, మీ ముఖం మటుకి ఆ నిర్వాణ సుఖం వైపుకి తిప్పి ఉంచండి. అల్పమైన వాసన ఉన్నా, స్వల్పమైన వాసన ఉన్నా, బాగా పొట్టి చిన్న చిన్న బలహీనత ఉన్నా, అదే అనేక పునర్జన్మలకు కారణం అవచ్చు. అజాగ్రత్తగా ఉండకండి, అజాగ్రత్తగా మాట్లాడకండి, అజాగ్రత్తగా పనులు చేయకండి, అజాగ్రత్తగా ఆలోచనలు ఉండకండి, ఉండండి. అన్నిటికి జాగ్రత్త అవసరం, సహనం అవసరం, మాటలో జాగ్రత్త, తలంపులో జాగ్రత్త, వ్యవహారంలో జాగ్రత్త, చేతలో జాగ్రత్త, తలంపులో, మాటలో, చేతలో. అజాగ్రత్త పనికిరాదు, జాగ్రత్తగా ఉండండి. అసహనం పనికిరాదు, సహనంగా ఉండండి. తలంపులు చిన్న తలంపులే కదా, ఈ చిన్న తలంపులు మనల్ని నరకానికి తీసుకుపోతాయని అనుకోకండి. ఆ చిన్న తలంపు కూడా మీ కొంప ముంచేస్తుంది. మీకు 1000 ఎకరం పొలం ఉంటే 100 చెడ్డల వాటి అక్కర్లేదు. ఒక చిన్న పేకాట చెడ్డ పేకాట అనే చెడ్డల వాటి ఒక్కటి ఉంటే 1000 ఎకరం కూడా మాడిపోతుంది. శరీరం చనిపోవడానికి 1000 రోగాలు అక్కర్లేదు, ఒక్క రోగం చాలు. అదే ఒక చోట ఒక గురువు చెప్తాడు. ఏమని చెప్తాడంటే, పెద్ద పెద్ద చెడ్డల వాటిలు అక్కర్లేదు, నేనేదో మంచి పనులు చేస్తున్నాను, అందరూ నన్ను గుర్తించాలి, అందరూ నన్ను మెచ్చుకో, నిజంగా నువ్వు మంచి పనులు చేసినా సరే అందరూ నన్ను గుర్తించాలి, అందరూ నన్ను మెచ్చుకోవాలి, ఎక్కడ చూసినా అందరూ నాకు నమస్కారాలు పెట్టాలి. ఇలా అనుకుంటే ఇది ఒకటే చాలు, నువ్వు పూర్తిగా పాడైపోవటానికి, కుళ్ళిపోవటానికి. నువ్వు మంచి పనులు చేసినా ప్రయోజనం లేదు, కుళ్ళిపోతావు, లోపల కుళ్ళిపోతావు. బయట ఎవరో ఊరేగిస్తూ ఉంటారు, బయట ఊరేగిస్తే పని ఏముంది, నువ్వు లోపల కుళ్ళిపోయినప్పుడు. అది కానీ మీరు ఎలా అనారోగ్యంతో బాధపడుతున్నారు. నేను ఆరోగ్యంగా ఉన్నానని చెప్తాను, ఎందుకు వచ్చినాయి ఈ బుడబొక్కల మాటలు, ఎందుకు వచ్చినాయి ఈ బుడబొక్కల మాటలు? అంటే మనం కుళ్ళిపోవటానికి, మన మనసు కుళ్ళిపోవటానికి, మనం పాడైపోవటానికి, మనం పడిపోవటానికి పెద్ద పెద్ద చెడ్డలు వాటిలు అక్కర్లేదు. మీరు చేసిన మంచి పనులు అందరూ గుర్తించాలనుకుంటే అది ఒక వాసన కింద పడిపోయి శుభ్రంగా పతనం అయిపోతారు. మంచి పనులు చేసినా పతనం అయిపోతారు అంటున్నాడు. అజాగ్రత్త పనికిరాదు. ఏదో చిన్న తలంపైనే అశ్రద్ధగా ఉండకండి. కొండలోని నీరంతా బయటికి పోవటానికి చిన్న బుర్రు చాలు. పాడైపోవటానికి చిన్న తలంపు చాలు, చెడ్డ తలంపు, చిన్న పెద్ద తలంపు అక్కడ చిన్న తలంపు చాలు. ఇప్పుడు కొండకి ఏదో చిన్న బుర్రి అనుకుంటాం అనుకోండి, అనుకోండి మాట వచ్చి పోయి వెంటనే గంటలో కారిపోయిపోయినా రేపు పొద్దుకి కారిపోతున్నా నీరంతా. మనం పాడైపోవడానికి అది చిన్న తలంపు చాలు, చెడ్డ తలంపు. ఓం నమో శ్రీనివాసాయ, ఓం నమో గోవిందాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే రుద్రాయ. రుద్రుడు ఏడుపు కారణాన్ని తొలగిస్తాడు, ఏడుపుని కూడా తొలగిస్తాడు. వాడు రుద్రుడు ఏడ్చేవాడిని ఊరికే పెట్టేవాడు రుద్రుడు. మీరు ఇంటికి ఏడుస్తున్నారో చూస్తాడు, ఏడు మీరు ఏడవటానికి కారణం తీసేస్తాడు, ఏడుపుని కూడా తీసేస్తాడు వాడు రుద్రుడు. ఓం నమో భగవతే రుద్రాయ, ఓం నమో భగవతే శ్రీరామకృష్ణాయ, ఓం నమో భగవతే శ్రీరమణాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, శివాయ నమః, శివాయ నమః, 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 ఓం నమః శివాయ, ఓం నమో భగవతే రుద్రాయ, ఓం నమో భగవతే రుద్రాయ. నారాయణ నారాయణ నారాయణ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణ నారాయణాయ, ఓం నమో నారాయణాయ. ఈ మధ్యన ఎవరు అన్నారు, 90 ఏళ్ళు వచ్చాక నాకు బుద్ధి వచ్చింది, నారాయణుడు ఉన్నాడని ఇప్పుడు గుర్తింపుకు వచ్చింది అన్నాడు ఒక ముసలాయన. ఎవరో ఒక ముసలాయన చూడటానికి వెళ్ళాను, అంటే మీరు బాగున్నారా అన్నాను. ఆయన ఇంకా మంచం పట్టలేదు, బాగానే ఉన్నారు. బాగానే ఉన్నాను కానీ బుద్ధి వచ్చిందన్నారు. బాగుంటమే కాదు, ఆరోగ్యం బాగానే ఉందనుకోండి, ఆరోగ్యం బాగుంటమే కాదు బుద్ధి వచ్చిందన్నారు. బుద్ధి ఏంటన్నారు నాను, బుద్ధి రావటం ఏంటంటున్నా, బుద్ధి వచ్చింది బాగా ఉంటమే కదండి, బుద్ధి వచ్చింది. ఇంతకాలానికి సృష్టిని అంతా నారాయణుడే నడుపుతున్నాడు, నడిపేవాడు నారాయణుడు, మనం కూడా ఆయనలోనే ఉన్నాం. నరుడికి గమ్యమే నారాయణుడు, మన గమ్యం ఆయనే. అసలు నారాయణుడు అనేవాడు ఒకడు ఉన్నాడని గుర్తింపగలుగుతుంది, అంతకు బుద్ధి వచ్చింది అంటున్నాడు. అసలు ఈశ్వరుడనేవాడు ఒకడున్నాడు, నారాయణుడు అనే ఒకడున్నాడు, కర్మ ఫలదాత ఒకడున్నాడు, ఈ సృష్టికి ఆధారంగా ఒకడున్నాడు. ఆయన కాదని మనం ఏమి చేయలేమనే బుద్ధి 90 ఏళ్ళు వచ్చాక కలిగిందండి అన్నాడు. అప్పుడు ఏమన్నాను, మీరు అదృష్టవంతులండి, కొంతమందికి 90 ఏళ్ళు వచ్చిన బుద్ధి కలగదు, కొన్ని ఇప్పుడైనా బుద్ధి కలిగింది ఎందుకు సంతోషించండి అండి, ఏం చెప్తాను. అసలు కొంతమందికి రంపం పెట్టి కోసేసినా బుద్ధి కలగదు, కొంతమంది శరీరాన్ని అర్థం గల రంపం పెట్టి కోసేసిన బుద్ధి కలగదు. అంటే మీకు 90 ఏళ్ళు వచ్చినా బుద్ధి కలిగిన ఎందుకు సంతోషించండి. పార్లమెంట్లో చిదంబరం చెప్పాడు, ఫైనాన్స్ మనకంటే చిన్నవాడే, చిన్నవాడే యంగ సెయింట్, యంగ సెయింటే చిన్నవాడే, మన తలంపులే మన మాటలే మన చేతలే మన భవిష్యత్తు నిర్మిస్తాయి అని మర్చిపోవద్దు అన్నాడు వాడే స్వామికి. మీరు నేను ఆదర్శంగా ఉండకుండా ప్రజలను ఆదర్శంగా ఉండమని అడగటంలో ఏమైనా న్యాయం ఉందా? ప్రజల చేత ఎన్నుకోబడిన వాళ్ళు, ప్రజల చేత ఎన్నుకోబడిన వాళ్ళు ఆదర్శంగా ఉండకుండా ప్రజలందరినీ ఆదర్శంగా ఉండమని అడగటంలో ఏమి న్యాయం లేదే. ఇంట్లో పెద్దవాళ్ళందరూ సిగరెట్లు కాల్చుకుంటే పిల్లలు మీరు సిగరెట్లు మానేయండి సిగరెట్లు మానేయండి అంటే అది ఎలా ఉంటుంది? అది ఇంట్లో పెద్దవాళ్ళందరూ సిగరెట్లు కాల్చుకుంటున్నారు అనుకోండి, ఆ పిల్లల మట్టికి మీరు సిగరెట్లు కాల్చుకుని మీరు సిగరెట్లు కాల్చకుండా అడిగి అంటే ఆ మాటలు ఎలా ఉంటాయి? అది ఏమైనా ప్రయోజనం వచ్చే మాటలే, పనికొచ్చే మాటలు అయ్యి. ప్రజల చేత ఎన్నుకోబడిన మనం ఆదర్శంగా లేకుండా ప్రజలను ఆదర్శంగా ఉండమని అడగటంలో అసలు న్యాయం లేదు. అలా ఉంటారా ఉండరని అడగటం వేరే విషయం, అలా అడగటం కూడా న్యాయం కాదు. నారాయణ 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 ఓం నమో నారాయణ ఓం నమో నారాయణ ఓం నమో నారాయణ. ఆ చిన్న సెయింటు ఆ యంగ సెయింట్ ఇంకో మాట చెప్పాడు, మీరు పని చెయ్యండి, మీరు పని చెయ్యండి, చేసే పని అలాగే తప్పదు కదా మీకు, అది ప్రేమతోడు చెయ్యండి, హితవుగా చేయండి, అది ప్రేమగా అది ప్రేమగా చెయ్యండి, చెయ్యండి పని చెయ్యండి, పని అలాగే చేస్తున్నాడు కాబట్టి చేసి ప్రేమగా చెయ్యండి, హితవుగా చెయ్యండి, ఏకాగ్రతతోడు చెయ్యండి అని మనకంటే చిన్నవాడు ఆ చిన్న సెయింటు యంగ సెయింటు చెప్పాడే వాడే స్వామీజీ. చిన్నవాడే, పెద్దవాడు కాదు, 100 సంవత్సరాలు నిండిన వాడు కాదు, 36 సంవత్సరాల వాడు యంగ సెయింట్. మీ పని ఎలాగే తప్పదు, ఏది మీ పని అది మీరు చేసుకుంటున్నారు రోజువారి పనులు, ఆ చేసే పని ప్రేమగా చేయండి అన్నాడు యంగ సెయింటు. మనకంటే చిన్నవాడే. మీరు పని ఏదో చేస్తున్నారు, మీరు చేసుకునే పని చేసుకుంటున్నారు, అదే ప్రేమతోడు చెయ్యండి. ఇక్కడ పని అయిపోతుంది, భగవంతుడి దయకి మీరు పాత్రులు అవుతారు. ఇక్కడ పని పూర్తి అయిపోతుంది, తర్వాత భగవంతుడి దయకి మీరు పాత్రులు అవుతారు. ఇప్పుడు మీ అత్తగారికి అన్నం పెడుతున్నారు, ఎలాగ తప్పదు అన్నం పెట్టడం, అది ప్రేమగా పెట్టమని. అప్పుడు మీకు 2 లాభాలు, మీ అత్తగారికి సేవ చేసినట్టు అవుతుంది, మీకు అర్థమవుతుంది, దేవుడి దయకి పాత్రులు అవుతారు. యంగ సెయింట్ ఏమని చెప్పాడంటే, మీరు మీరు చేసే పని ప్రేమగా చేయండి, మీ ప్రేమ దేవుని దయ మీ దగ్గరికి తీసుకొస్తుంది. మీ ప్రేమ దేవుని దయ, దేవుని దయ దగ్గరికి మీరు వెళ్ళటం కాదు, దేవుని దయ వచ్చి మీ తలుపు తడుతుంది, మీ గుమ్మం దగ్గర నిలబడుతుంది. బడ్జెట్లో చివరి మాటలు చెప్పాడు, బడ్జెట్ ప్రసంగం అయిపోయాక. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28 బడ్జెట్ పెడతారు. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ. సజ్జన సాంగత్యంలో, మహాత్ముల సాంగత్యంలో, మహర్షుల సాంగత్యంలో, ఎవాల్వ్డ్ సోల్స్ నోబలిస్ట్ సోల్స్ సాంగత్యంలో 99 పాయింట్లు మంచి కానీ 1 పాయింట్ షెడ్ ఉంటుంది. 99 మార్కులు మంచి, 1 మార్కు కొంచెం ఏంటంటే సత్పురుషుల సహవాసంలో ఉన్నంతసేపు బాగానంటుంది, విడిపోయినప్పుడు కొంత దుఃఖం వస్తుంది. సజ్జన సాంగత్యం మంచిదే, ఉన్నంతసేపు బాగానే ఉంటుంది, ఆ పార్టీ టైం వచ్చేవాడికి విడిపోయేటప్పుడు ఎంత కొంత వేదన దుఃఖం వస్తుంది. మీ గమ్యాన్ని మీరే నిర్ణయించుకోండి, ఎవరు వచ్చి మీకు సహాయం చేస్తారని మీ గమ్యం నిర్ణయించి పెడతారని కనిపెట్టుకుండకండి. అలాగే స్వామీజీ ఎలా చెప్పాడు, అలాగే మన దేశం ఎదురెళ్ళాలి, మన దేశం ఎలా బాగుపడాలి, మన దేశానికి ఇబ్బంది లేదంటే ఇబ్బందులోంచి ఎలా పడాలి, మన దేశం ఎక్కడికి వెళ్ళాలి, మన దేశానికి గమ్యం ఏంటి, అది మనమే నిర్ణయించుకోవాలి. కానీ ఎవరి మీద ఆధారపడతాం, మనం మన మీద మనమే ఆధారపడాలి. దైవ సేవ ఎటువంటిది, దేశ సేవ కూడా అటువంటిది. ఓం నమో వెంకటేశాయ, 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 ఓం శ్రీ సాయిరాం, 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 ఓం శ్రీ సాయిరాం. Thank you, Arnold.